अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहावपुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिं आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलम् सुखमुखादमृतद्रवसं युतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् अतसी पुष्पसङ्काशम् हारनूपुरशोभितम् रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुम् कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरम् कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धम् कृष्णं वन्दे जगद्गुरुम् गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसम् श्रीनिकेतं महेश्वासम् कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कं महोरस्कम् वनमालाविराजितम् शङ्खचक्रधरं देवम् कृष्णं वन्दे जगद्गुरुम्
జగద్గురువుల యొక్క ఆజ్ఞని హరిప్రసాద్ గారు తెలియజేశారు గనక మనందరం కూడా రోజు శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క అష్టోత్తర శతనామవళి అంటే నేను చెబుతూ ఉంటే అండం కాకుండా నాతో కంఠం కలిపి అంటూ ఉండండి. వీరందరూ మీకు రేపటి నుంచి కాగితాలు ఇస్తారు, ఇవాళకి ఒకవేళ కాగితాలు లేకపోతే వినండి. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానంద ప్రదాయకాయ నమః. ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తిప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశనిరతాయ నమః. ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మతత్వరహస్యజ్ఞాయ నమః. ఓం కార్యాకార్యప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః. ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః. ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాచ్చంకరరూపధృతే నమః. ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః. ఓం త్రయీ మార్గ ప్రకాశకాయ నమః. ఓం వేద వేదాంత తత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాది మతఖండనాయ నమః. ఓం వైరాగ్య నిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవ తారకాయ నమః. ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః. ఓం పరమార్థ ప్రకాశకాయ నమః. ఓం పురాణ స్మృతి సారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం శుచయే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంద్యపదాంబుజాయ నమః. ఓం సత్వప్రధానాయ నమః. ఓం సద్భావాయ నమః. ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సుధియే నమః. ఓం సారస్వతప్రదాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాశయే నమః. ఓం మహాతేజసే నమః. ఓం గుణత్రయ విభాగవిదే నమః. ఓం కలిఘ్నాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణ నివారకాయ నమః. ఓం భగవతీయ నమః. ఓం భారతీజేత్రే నమః. ఓం శారదాహ్వాన పండితాయ నమః. ఓం ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః. ఓం లక్ష్య భేద ప్రదర్శకాయ నమః. ఓం నాదబిందు కళాభిజ్ఞాయ నమః. ఓం యోగి హృత్ పద్మభాస్కరాయ నమః. ఓం అతీంద్రియ జ్ఞాన నిధయే నమః. ఓం నిత్యానిత్య వివేకవతే నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిన్మయాత్మనే నమః. ఓం పరకాయ ప్రవేశ కృతే నమః. ఓం అమానుష చరిత్రాఢ్యాయ నమః. ఓం క్షేమదాయినే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రప్రదాయ నమః. ఓం భూరిమహిమ్నే నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం స్వప్రకాశాయ నమః. ఓం సదాధారాయ నమః. ఓం విశ్వబంధవే నమః. ఓం శుభోదయాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాగీశాయ నమః. ఓం సర్వలోకహితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్యయంత్రస్థాపన దీక్షితాయ నమః. ఓం శ్రీ చక్రాత్మకతాటం కతోషితాంబా మనోరథాయ నమః. ఓం శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్ భాష్యాది గ్రంథకల్పకాయ నమః. ఓం చతుర్దిక్ చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః. ఓం మహామతయే నమః. ఓం ద్విసప్తత్యమ మత ఉచ్ఛేత్రే నమః. సర్వ దిగ్విజయ ప్రభవే నమః. కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైక దండాఢ్యాయ నమః. ఓం కమండలుల సత్కరాయ నమః. ఓం గురుభూమండలాచార్యాయ నమః. ఓం భగవత్పాద సంజ్ఞకాయ నమః. ఓం వ్యాస సందర్శన ప్రీతాయ నమః. ఓం ఋష్యశృంగ పురేశ్వరాయ నమః. ఓం సౌందర్యలహరి ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుష్షష్టికళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః. ఓం శ్రీమన్మండన మిశ్రాఖ్య స్వయంభూ జయ సన్నుతాయ నమః. ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః. ఓం హస్తామలక యోగేంద్ర బ్రహ్మ జ్ఞాన ప్రదాయకాయ నమః. ఓం సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాస ఆశ్రమదాయకాయ నమః. ఓం నృసింహభక్తాయ నమః. ఓం సద్రత్నగర్భహేరంబ పూజకాయ నమః. ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం శ్రీమచ్చంకర భగవత్పాదాచార్యస్వామినే నమః. మొత్తం మీద వసుదేవుడు తన భార్యను రక్షించుకున్నాను అనే ఆనందం ఆయనకి మిగలనివ్వకుండా కంసుడు నారదుని వాక్కులు విని దేవకీ వసుదేవులనిద్దరిని కారాగ్రహం పాలు చేశాడు. ఎవరైనా సరే జీవితంలో ఒకసారైనా కారాగృహంలో ప్రవేశించి తీరతారు అని శాస్త్రం చెబుతున్నది. దానికి ఆత్మీయ బంధము అని పేరు. నా అనుకున్నటువంటి వాళ్ళ యొక్క ప్రేమయే చెరసాల. అందుకని ఎవరితో అయినా ఎక్కువగా సంబంధం పెట్టుకుంటే, ఎక్కువ ప్రేమబంధం పెంచుకుంటే, ఆ ప్రేమబంధం ఏదో ఒక కాలంలో మనకి దుఃఖ రూపంలో కారాగృహ రూపంలో సంప్రాప్తిస్తుంది. ఇప్పుడు మనందరం కూడా నిత్యం ప్రేమ అనే ఒక చెరసాల్లోనే ఉన్నాం. ఈ ప్రేమ ఆత్మీయత, అంటే నాది అనేది. అందుకే కంసుడు దేవకీ వసుదేవుల్ని పెట్టిన చెరసాలకి మమత్వము అని వ్యాఖ్యాతలు చెప్పారు. మమత్వం అనే బంధంలో పెట్టారు. మొదట్లో ఏం చేశాడు వాడు, నెత్తిమీద పెట్టుకు ప్రేమించాడు. అసలు నీ అంత గొప్ప చెల్లెలు లేదన్నాడు. చాలా ప్రేమగా చూశాడు. ఆవిడ ఏమడిగితే అది ఇచ్చాడు. ఇప్పుడు అది కాస్త విఘటించింది. అంటే సృష్టిలో ఎప్పుడైనా బంధాలు పెరిగితే ఆ బంధాలు చివరికి దుఃఖమునకు కారణమవుతాయి. కాబట్టి చెరసాల అంటే ఏమిటి, బంధములు పెంచుకోవడం వల్ల వచ్చే దుఃఖమునకే కార అగారము. కార అగారము అనే దానికి అర్థం ఏంటంటే, పైకి మనం కారాగారం అంటే ఏదో జైలంటున్నాం, మమత్వము పెంచుకోవడం వల్ల వచ్చే దుఃఖము అని పేరు అన్నమాట. ఇప్పుడు మనకి ఎందుకని జ్ఞాన కాండతో, జ్ఞాన దృక్పథంతో లేక జ్ఞానయోగంతో ఆలోచన చేస్తే అనుక్షణం వీలున్నంత వరకు సంసార బంధాలు తెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరితోటి కూడా ఎంతవరకు రాగం ఉండాలో అంతవరకు ఉండాలి. అసలు రాగం లేకపోతే సృష్టి నడవదు. కానీ రాగము ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అందుకని రాగము ద్వేషము ఈ రెండింటికి క్రమక్రమంగా అతీతులుగా ఉండేవాడు సంసారమనే భయంకరమైన జైలులోంచి బయటపడతాడు. ఆ జైల్లోంచి పారేసేటటువంటి వాడు గనకే పరమాత్మకి కృష్ణుడు అని పేరు. కృష్ణ అనే శబ్దానికి చాలా అర్థాలున్నాయి. అందులో ఒక అర్థం ఏమిటంటే మమత్వమనే కారాగారము నుండి విముక్తి కలిగించువాడు. ఏదో జైల్లో ఉన్నవాడు ఎలాగో బయటికి తీసుకురావడం ఆయనకి పెద్ద కష్టం కాదు. అసలు మమత్వం అనే పెద్ద బంధంలోంచే ఆయన విముక్తి కలగజేస్తాడు. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా మధుర వెళ్ళినప్పుడు ఆ కారాగారాన్ని చూడండి. ఆ కారాగృహం ఒక్కసారి దర్శనం చేసుకుంటే జీవితంలో ఇటువంటి సంసార బంధాల నుంచి మనంతటా మనమే బయటపడతాం. లేకపోతే ఎన్నాళ్ళైనా అందులోంచి బయటపడడం. ఈ సంసార బంధములు ఉన్నంతకాలం జన్మలు ఎత్తుతూనే ఉంటాం. ఆ జన్మలు క్రమంగా పతనానికి తీసుకెడతాయి. అందుకని జ్ఞానులు ఒక గొప్ప మాట చెప్పారు, కృష్ణుడు జగద్గురువు. ఆయన పుట్టే ముందు జగద్గురుడి యొక్క బోధని దృష్టిలో పెట్టుకో. ఆయన ఏం చెప్పాడు, ముందు కారాగృహం నుంచి విముక్తులు పొందండి అని చెప్పాడు. భగవద్గీతలోనూ చెప్పాడు, ఇటు భాగవతంలోనూ చెప్పాడు, సాంఖ్యయోగంలో కూడా కపిలుడు చెప్పాడు. కారాగృహం నుంచి విముక్తి పొందండి అంటే అమాయకులైన శిష్యులు ఎదురుగుండా ఉన్న వాళ్ళు అన్నారు, మేమంతా స్వేచ్ఛగా ఉన్నాం కదండి, మేమెక్కడ జైల్లో ఉన్నామండి అన్నారట. జైలు అంటే మీరనుకుంటున్న ఆ నాలుగు గోడలు కదరా, ఈ విశాల విశ్వమే పెద్ద జైలు, ఈ జైల్లోంచి బయటపడండి అన్నాడు ఆయన.
ఎలా బయటపడతాం అంటే, రోజు నువ్వు నీకు సంబంధించిన వృత్తి, నీకు సంబంధించినటువంటి సంపాదన లేక నీ వాళ్ళు అనుకునేటటువంటి ప్రేమ నుంచి బయటపడు. దీనికి ఒక అద్భుతమైన ఉపనిషత్ గాథ ఉంది. చాలా కాలం క్రితం ఒక ఆయన అపూర్వ రీతిలో వ్యాపారం చేశాడు, కోట్లు సంపాదించాడు. ఆయన ఎప్పుడూ కొట్టు వదిలిపెట్టేవాడు కాదు. ఎంత గింజుకున్న 6:20 రమ్మంటే ఆయన 7:00 వచ్చేవాడు. ఆయన అసలు రాను వచ్చేవాడు కాదు. ఈ విధంగా సంపాదనే లక్ష్యంగా బతుకుతుంటే ఆయన భార్య అదృష్టవశాత్తు పరమ సాధ్వి, ఆవిడ పరమభక్తురాలు. ఈ భర్త ఎప్పుడు చూసినా సంపాదన అంటాడు, ఆ గళ్ళాపెట్టి దగ్గరే కూర్చుంటున్నాడు, సంపాదించి సంపాదించి మాకిస్తాడు కానీ ఆయన నరకం సంపాదిస్తాడేమోనని భయం కలిగింది. ఈ భర్త చేత మంచి పనులు చేయించడానికి ఆవిడ ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్ని చేసినా ఆయన వినలేదు. నాకు ఇదే ముఖ్యం, అసలు మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చానంటే దీంతో. ఎందుకు వచ్చింది ఆ పురాణాలు? పద్మాకర్ గారు ఊరికి అలా కబుర్లు చెబుతాడు, ఆయన మాట మనం వినడమేమిటి? ఏదో హరిప్రసాద్ గారికి కాలక్షేపం ఒకలా పెట్టాడు అనుకున్నట్టు ఆయన పాపం. ఏం చేస్తాడు, మమ్మల్ని మా ఇద్దరిని కాలక్షేపం మనుషులు అనుకున్నాడు, నేను వెళ్ళనన్నాడు ఆయన. ఈ భార్య పాపం చెప్పాను కదా, ఇంత గొప్ప సంసారం వచ్చింది మనకి, మానవ జన్మ వచ్చింది, పాడైపోతుందని ఆవిడ ఊళ్ళోకి ఎవరైనా పురాణం చెప్పడానికి గురువులు వస్తే ఆ గురువులు కాళ్ళు పట్టుకుని మా ఆయన్ని బాగు చేయండి అంటే, ఒక్కసారైనా ఆయన మా దగ్గరకు వస్తే బాగు చేస్తామమ్మా, అసలు రానన్న వాడిని ఎలా బాగు చేస్తామనేవారు వాళ్ళు. ఓసారి ఓ సన్యాసి వచ్చాడు, ఆయన చాలా మహిమ కలిగిన వాడు, శంకరాచార్యుల వంటి పరమ పూజ్యుడు. ఆయన రాగానే ఈవిడ కాళ్ల మీద పడి, నా భర్తని తరింప చెయ్యండి, మీకు పుణ్యం ఉంటుంది అంటే, తీర్థయాత్రలకి నాతో వస్తే నీ భర్తని తరింపజేస్తానమ్మా అన్నాడు ఆయన. అయితే ఓ పంచేద్దాం, తీర్థయాత్రలకు ఎంత ఖర్చు అయితే ఆ ఖర్చు అంతా రహస్యంగా నేను మీకు ఇస్తాను, మీకు మా ఆయనకి కూడా డబ్బునే ఇస్తాను, మా ఆయన్ని ఏదో రకంగా తీర్థయాత్రకి తీసుకెళ్ళండి, కాకపోతే మా ఆయనకు ఒక నియమం ఉంది, డబ్బు ఖర్చు అంటే చచ్చిపోతాడు ఆన్ ది స్పాట్, కాబట్టి మీరేం చేస్తారంటే సొంతంగా నా డబ్బు ఖర్చు పెట్టి తీసుకెడతానని మీరు చెప్పండి, డబ్బు నేను ఇస్తాను, కానీ మీరు అలా చెబితే ఆయన వస్తాడు కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళి పుణ్యం మూట కట్టుకోండి బాబు అంటే, వేరేదానా డబ్బు ఖర్చు పెట్టి తీసుకెళ్ళడం నాకేం పెద్ద కష్టం కాదు, నేను అబద్ధమాడను, నా డబ్బుతోటే తీసుకెళ్తానులే, నువ్వు నిశ్చింతగా ఉండి శిష్యురాలివి, నాకు ఆళ్ళు పట్టుకున్నావు గనక నా సొంత సొమ్ముతో ఆయన్ని తీసుకెళ్లి తరింపజేస్తాను అని మర్నాడు ఆయన కొట్లో కూర్చున్నప్పుడు ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఈయన దూరం నుంచే చూశాడు, ఏమయ్యోయ్ సన్యాసి అక్కడే ఆగు, రావద్దు నా కొట్లోకి రావద్దు, వచ్చినా నేను చందా ఇవ్వనన్నట్ట. చందా ఇవ్వడానికి కాదు, చందా పుచ్చుకోవడానికి కాదు, ఇవ్వడానికి వచ్చానన్నాడు ఆయన. ఇవ్వడానికా, అయితే రా అన్నాడు. ఏమి చందా ఇస్తావంటే, చందా అంటే నువ్వు అనుకున్న డబ్బులు కాదు, తీర్థయాత్రలకు వెళితే పరమ పుణ్యం వస్తుంది, నరకానికి వెళ్ళవు, కాబట్టి నిన్ను తీర్థయాత్రలకి తీసుకెళ్ళడానికి వచ్చాను, నయా పైసా ఖర్చు పెట్టక్కర్లేదు, నువ్వు నీకు రాజమర్యాదలతో నాతో పాటు అన్ని సౌఖ్యాలు కలిగేలా చేసి చూసి వేళకింత భోజనం పెడుతూ వీలున్న చోట పల్లకీల్లో మోయిస్తూ తీర్థయాత్రలకు తీసుకెడతాను, కాశీ గయా ప్రయాగ నైమిషారణ్యం వాల్మీకి ఆశ్రమం అన్నిటికీ తీసుకెడతాను, నువ్వు మాత్రం నాతో వస్తే చాలు, నువ్వు అసలు జేబులోంచి డబ్బు తీయక్కర్లా, కట్టుకొట్టలతో రా, నీకు పుణ్యం ఇప్పించాలని నా కోరిక అన్నాడు. అనగానే ఈయన బుర్రగొక్కని, చాలా బాగుందండి, కానీ ఖర్చు లేకుండా ఇంత పుణ్యం సంపాదించడం వరకు అసలు ఎంత లాభం ఉంది? అవుననుకోండి, కానీ మా పిల్లలకి ఇంకా వ్యాపార దక్షత రాలేదు, నేనంటే రూపాయికి 1,000 రూపాయలు సంపాదిస్తున్నాను, మా వాళ్ళు రూపాయికి ఇంకా 100 సంపాదిస్తున్నారు, కాబట్టి వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు మీతో వస్తాను, వచ్చే సంవత్సరం ఇదే తీసినాడు రండి అన్నాడు. అనగానే సర్లే అయితే వచ్చే సంవత్సరం అన్ని సర్దుకో, నేను నిన్ను తీసుకెడతాను అని ఈయన వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ పుణ్యం పండినట్టుంది కొంచెం, మీ ఆయన వచ్చే సంవత్సరం వస్తానన్నాడు, అందువల్ల వచ్చే సంవత్సరం తీసుకెడతానంటే, ఆవిడ పాపం చెప్పానుగా భార్యల వల్ల కొంతమంది సృష్టిలో బతుకుతున్నారు, ఆవిడ ఆనందపడి మీ రుణం తీర్చుకోనండి, కానీ మా ఆయన్ని మాత్రం శ్రమనుకోకుండా కనీసం వచ్చే సంవత్సరం అయినా మీతో పాటు 17వ నాడు ఆ నైమిషారణ్యం అవన్నీ తీసుకెళ్ళండి, మీ పాదాలు పట్టుకుంటానంది. సరే ఈయన అలాగే అన్నాడు, వెళ్ళిపోయాడు. సంవత్సరం ఎంతకాలం అండి, ఎన్నేళ్ళు గడిచిపోతున్నాయి, హనుమత్ చరిత్ర చెప్పినంత సేపు పట్టలేదు, భాగవతం వచ్చింది, భాగవతం చెప్పినంత సేపు పట్టదు, ఎండింగ్ రోజు వస్తుంది, అది సృష్టి రహస్యం, ఏడాది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ఈయన, ఏమండి వస్తారా మాతోటి యాత్రకే అని అడిగాడు ఆ యజమాని గారిని. ఆయన అన్నాడు, నాకు చాలా ఇష్టమైన రావడం, కానీ ఇంకా మా పిల్లలకు పూర్తిగా వ్యాపార దక్షత రావట్లా, మనవలు చిన్నపిల్లలు, మనవరాళ్ళు చిన్నపిల్లలు, ఆ మనవడు స్కూల్కి ఎడుతున్నప్పుడల్లా టాటా అంటాడు, నేను వాడికి టాటా అంటాను, మా ఇద్దరి మధ్యలో ఈ బంధం పోవడంలా, మీరు ఏమనుకోకుండా ఇంకొక ఏడాది గడువు ఇవ్వకూడదా అన్నాడు. ఈయన బుర్రగొక్కుని, సరే ఏం చేస్తాం, మీ ఆవిడ దృష్టిలో పెట్టుకుని ఇస్తాను అనుకుని, ఇది వచ్చే ఏడాది రాకపోతే ఒప్పుకొని సుమా అని చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చే ఏడాది మళ్ళీ వచ్చి చూస్తే ఈ గళ్ళాపెట్టి దగ్గర ఆయన లేడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, పెద్ద అబ్బాయి. మీ నాన్నగారు ఏమయ్యారు నాయన అంటే, మా నాన్నగారు ఇంకెక్కడ నాన్నగారండి, మీరు కిందటి సంవత్సరం వచ్చి వెళ్ళిన 11వ రోజున చచ్చిపోయారండి అని. అయ్యయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది అని మీ అమ్మ ఎక్కడుందంటే పూజామందిరంలో కూర్చుందండి అన్నట్ట. పాప వాళ్ళ అమ్మ అప్పటికే బాగా కుంగిపోయింది. ఆవిడ ఎందుకు కుంగిపోయిందో తెలుసా? చచ్చిపోయినందు కాదు, సృష్టి రహస్యం ఎప్పుడొకప్పుడు చచ్చిపోతారు. ఆవిడ జ్ఞాని, అందుకని భర్తకి తెలియకుండా ఎన్నో దానాలు చేసిన పుణ్యాత్మురాలు. ఈయన చూడగానే భోరుమని ఏడ్చి కట్టుకున్న భర్తకి మోక్షం ఇప్పిద్దామని ఎంతో ప్రయత్నించానండి, వచ్చే ఏడాది రమ్మన్నాడు, వచ్చే ఏడాది దాకా తన శరీరం ఉంటుందో లేదో తెలియని అజ్ఞానంలో పడిపోయాడు. 11వ రోజునే మీరు వెళ్ళాక చచ్చిపోయాడండి. నా మనస్సంతా కకావికలుగా ఉంది. భర్త నరకాల పాలై నానాయాత్రలు అనుభవిస్తుంటే భార్యగా ఆయన సంపాదన ఎలా అనుభవిస్తానండి? అందుకే నేను రోజు గంజి అన్నం తప్ప ఏం తినడం లేదండి ఆవిడ పాపం. అప్పుడు ఆయన జాలిపడి, నా మహామహిమతో నీ భర్త ఎక్కడున్నా పట్టుకుని అతన్ని ఏ జన్మలో ఉన్న తీర్థయాత్రలకు తీసుకెడతానమ్మా, నీలాంటి గొప్ప ఇల్లాలని రక్షించడం నా కర్తవ్యం అని కళ్ళు మూసుకుని చూశాడు. ఇతడు పరమ పాపాత్ముట, అందుకని ఆ పాపం వల్ల ఏమైపోయిందనమాట, చచ్చిపోయే ముందు నా కొట్టు అని చచ్చిపోయాట, కొట్టుకుని చచ్చిపోయాడు. దాంతో వెంటనే యమకింకర్లు ఏం చేశారు, ఇప్పట్లో నీకు నరకానికి తీసుకెళ్లమని ఆ క్షణమే ఇతన్ని ఇంటి ఎదురుగుండా నల్ల కుక్క ఉంటే నల్ల కుక్క కడుపులో పారేశారు. అది ఆడ నల్ల కుక్క, అందుకని ఆడ నల్ల కుక్క కడుపులో 6 నెలల క్రితం ఈయన ఒక కుక్కగా పుట్టాడు. 6 నెలల వయస్సు కలిగిన నల్లని కుక్కగా తన ఇంటి ముందు ఇప్పుడు కాపలాగా వస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈయన వెళ్ళాడు, ఏమండో కుక్కగారు బాగున్నారా, హౌ డు యూడు అంటే ఇలా ఎగాదిగా చూసి బాగానే ఉన్నాను అన్నది. ఈయన కుక్క భాష వచ్చలేండి, అందుకని సన్యాసులకి మహానుభావులకు అన్ని భాషలు వస్తాయి అని చెప్పి సునక భాషలో చూసావా, కొట్లో కూర్చునేవాడు పూర్వం నేను ఎంత బతిమాలనే వినిపించుకోకుండా ఈ పద్మాగర్ గారి పురాణం వినడమేమిటి అనుకుని కొట్లో కూర్చున్నావు. ఇప్పుడు చూడు ఎదురుగుండా కుక్క రూపంలో కుక్క కాపలోకి వస్తున్నావు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుంటే నాతో వస్తే నిన్ను తీర్థయాత్రలకు తీసుకెడతాను, నైవిశారణ్యం, కాఠ్మండు, కాశీ అన్నీ తీసుకెడతానంటే అప్పుడు ఆ కుక్క ఏకాదిగా చూసి నువ్వు పిత్త సన్యాసిలో ఉన్నావాయి అంది. ఈయన ఒక్క క్షణకాలం, ఇంతవరకు ఈయన ఎవరు సన్యాసి తప్ప సన్యాసం లేదు, అందుకని బుర్ర కొక్కుని ఎంత మాట అన్నావు అంటే మరి ఏమనమంటావు, ఇది వరకు నానాయాతన పడి మానవ శరీరంలో భయపడుతూ కొట్టుని కాపలా కాసుకునేవాడిని, ఇప్పుడు నాకు భయం లేదు కుక్కను కదా, కుక్క రూపంలో నా ఇంటికి భౌ భౌ అని ఎవడన్నా వస్తే వాడిని కరిచి ఇంట్లోకి రానివ్వకుండా కాపలా కాసుకుంటున్నాను, అంత ఆస్తికి నేనే కాపలాదారునయ్యాను, ఇంత అదృష్టం అడుగుపడుతుంది, ఎవడన్నా నా ఇంటికి అడుగు పెట్టాడా, పిక్క పట్టుకుని మొత్తం కండకండ పీకేస్తాను. ఈ విధంగా కుక్క జన్మలో నల్ల కుక్క జన్మలో హాయిగా మా వాళ్ళు విసిరిపారేస్తున్న ఎంగిలి మెతుకులు, చీవిడి కారుచుకుంటున్న మనవల యొక్క ఎంగిలి మెతుకులు ముక్కులోంచి పడుతూ ఉంటే అవి ఆనందంగా పాయసంలో నక్కు తింటున్నాను, ఇంత అదృష్టం అడగబడుతుంది, నువ్వు ఏమనుకోకుండా వచ్చే ఏడాదిరా అంది. మళ్ళీ వచ్చే ఏడాది అంటావా, అవును ఇచ్చావుగా మాట వచ్చే ఏడాదిరా, కాస్త నేను కాపలా కాసుకుని ముసల్మాన్ అయ్యాక అప్పుడు వస్తానన్నది ఆ కుక్క. హయ్య నీ కర్మరా బాబు అనుకునే లోపు ఇంతలో ఎవడో ముష్టాడు వస్తూ ఉంటే కొట్లోకి, ఈ కుక్క ఆ కొట్టు దగ్గరికి మాట వరసకు కూడా ముష్టాడు రానిచ్చేది కాదు, భౌ భౌ అని తరుగుకుంటూ పోయింది వాడిని, వాడు పరిగెత్తుకుంటూ పోయాడు ముష్టాడు. హారి కుక్క జన్మలో కూడా ముష్టివాణి రానివ్వకుండా ఇంకా ఈ కుక్క కాపులోకి వస్తున్నావా, అందుకే ఇళ్ల ముందు కుక్కలంటే ఎవరనుకుంటున్నారు, ఈ ఇంటి మీద ఈ పిచ్చ వ్యామోహం పెట్టుకుని నా కొడుకు, నా కోడలు, నా మనవడు, నా మనవరాలు, నా ఇల్లు, నా కన్స్ట్రక్షన్ అనుకుంటూ వ్యామోహంలో పడితే ఈ జన్మలో ఈ పురాణం వినే యోగం వచ్చింది, వచ్చే జన్మలో ఇంటికి కుక్క కాపులా కాసుకునే యోగం వస్తుంది. నేను చెబుతున్నది ఉపనిషద్వాక్యం, నేను సొంత పెత్తనంతో చెప్పడంలా. కుక్క అయిపోయావా, పోని పోయేవాడి పోకుండా వచ్చే ఏడాది రమ్మన్నావు, మళ్ళీ ఏడాది దాకా తీర్థయాత్ర ఎక్కడ మానేసి ఆశ్రమంలో కూర్చోండి బాబు అనుకుంటూ పాపం సన్యాసి గారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఏడాది గిర్రం తిరిగింది, వచ్చి చూస్తే నల్ల కుక్క లేదు. ఇప్పుడు ఆ కొట్లో కూర్చున్నటువంటి కొడుకుని పిలిచిన ఆయన, ఇక్కడ కుక్క ఉండాలి, ఏమైందంటే ఏం కుక్క అండి, ఆ కుక్కను రోజులు హాయిగా ఉండేవాళ్ళం, రాత్రి లేదు పగల లేదు ఎంగిలి మెతుకులు తిని మా ఇంట్లోకి కూడా రాకుండా ఇంటి చుట్టూ తెగ కాపలా కాసేది, 1 నెల క్రితం ఎవడో ముష్టాడు వస్తుంటే వాడిని భవం భవం తరుగుకుంటూ పోతుంది, ఆ తరుగుకుంటూ పోతుండగా బండి కింద పడి చచ్చిపోయిందండి, దుర్మరణం బాలైంది, ఆ చచ్చాక మేము ఎంత యాతన పడుతున్నామో అన్నాడు. అప్పుడు అన్నాడు, నీకు ఇంతకాలం కుక్క కాపలా కాసింది ఎవరో తెలుసా, చచ్చిపోయాడు కాబట్టి చూస్తున్నాను, మీ నాన్న రానగానే అయ్యో నాన్న అని ఏడ్చేట. అంతేనాయనా, నువ్వైనా నాతో తీర్థయాత్రలకు రాకుండా పక్కన బారేసి డబ్బులు వ్యవహారంలో పడితే వచ్చే జన్మలో నీకు అదే జన్మ, నువ్వైనా బుద్ధిగా ఉండని చెప్పి ఇప్పుడు ఇచ్చాను వీడికి మాట, ఏమని వచ్చే సంవత్సరం తీర్థయాత్రకి తీసుకెడతానని. ఏమయ్యాడా ఈయన అనుకుని మళ్ళీ దివ్య దృష్టితో చూస్తే ఆ ఊళ్ళో అందరికీ నీళ్లు తోడుకోవడానికి ఒక బావి ఉంది, ఆ నీళ్లు తోడుకునే ఆ బావి మంచినీటి బావి, అందుకని అందరూ అక్కడికే వెడతారు. ఆ బావిలో కప్పయ్య పుట్టాడు ఈసారి, ఆ ఊరి మీద ఉన్న వ్యామోహంతో మళ్ళీ అందులో కప్పయ్య పుట్టాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాను నూతిలో ఉన్న కప్పని. ఏమో పైకి రానుగానే పైకి వచ్చాట. చూసావా, కొట్లోంచి కుక్క, కుక్క నుంచి బావిలో కప్ప. ఇంకేమవుతావు ఆలోచించుకో. ఇప్పుడైనా తీర్థయాత్రలు వస్తావంటే ఏమొస్తానండి? నా మనవడు, నా మనవరాలు, నా కోడళ్ళు రోజు నీళ్లు తోడుకోవడానికి ఈ నూతి దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా బెక్ బెక్ అంటున్నాను, అంటే మనవడా మనవరాలా కొడుక కోడలా అని పిలుస్తున్నాను. నా బెకబెకలు వాళ్ళకి అర్థం అవ్వవు, వాళ్ళు బెకబెకలాడతారు. అయినా సరే నేను ఎంతో ఆనందంతో నా మనవండి నా మనవరాల్ని చూసుకుంటూ కోడలు చూసుకుంటూ, కోడలా బతికొని రోజుల్లో సరిగ్గా అన్నం పెట్టలేదు కదా, ఇప్పుడైనా పెడతావా అంటున్నాను. నా కోడలకు అర్థం కాదు. అప్పుడప్పుడు మనవలు ఏం చేస్తున్నారు, నూతిలోకి ఇలా కాళ్ళెత్తి తొంగి చూసి రాళ్ళు విసురుతూ ఉంటే నా కప్పకుండే డబ్ 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 అని కొట్టేసుకుంటుంది. పిల్లలు ఎక్కడైనా అందులో పడిపోతారేమోనని వాళ్ళని ఎలా రక్షించుకుందామా అని గజగజలాడిపోతున్నాను. ఇంత బాధపడుతుంటే తీర్థయాత్రలు అంటే ఏమిటి? ఇదిగో సన్నాసి నీ దారి నువ్వో, నీ తీర్థయాత్ర నీది, నా తీర్థయాత్ర నాది అని డాంబని అందులో దూకేశాట. నూతిలో కప్పక అదే స్వర్గంరా, పో నీ బతుకంతే, ఇక నాకు విముక్తి కలిగించావు, మళ్ళీ ఏడాది రమ్మం లేదు అని వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా భార్యకి, అందుకోసం ఇంతకాలం ఆగాడు ఆయన. ఇది అపూర్వమైన ఉపనిషత్ సారాంశం. బృహస్పతి గారు మార్కండేయ మహర్షికి చెప్పాడు, మనం అందరం అలా తయారవుతున్నాం, రాను 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 రాను, ఈ సంసారం అనే ఒక భయంకరమైన చెరసాలలో కూర్చుని నేను నా కొడుకు నా ఇల్లు నా పిల్లలు అనుకుంటూ, మనవలు అనుకుంటూ మనవరాళ్ళు అనుకుంటూ ఎన్నాళ్ళకి ఇందులోంచి బయటపడక, వేళకి ఇంత పురాణ శ్రవణం చేయక భగవత్ నామ సంకీర్తనం చేయక భ్రష్టులమై అధోగతిలో పాలైపోతున్నాం. ఈ చెరసాల నుంచి బయటపారేసే ఒకే ఒక దివ్యస్వరూపం అదే కృష్ణ. కృష్ణుడు అంటే ఈ బంధుత్వం, ఈ మమకారం అనేటటువంటి భయంకరమైన చెరసాల నుంచి బయటకి తీసుకుని వచ్చేవాడు. అంటే దేవకీ వసుదేవులు మమత్వం అనే చెరసాల్లో ఉన్నారు, అందులోంచి బయటికి తీసుకురావడం కోసం కృష్ణుడు పుడుతున్నాడు. సంసారం అనే కారాగృహ విమోక్త్రే నమః అన్నారు ఆయన. అటువంటి కృష్ణుణ్ణి పదే పదే మనస్సులో నిరంతరం తలుచుకుంటే కృష్ణం వందే జగద్గురు అంటే మనం కూడా అందులోంచి బయటపడతాం. కంసుడు ఆయన్ని అటువంటి చెరసాల్లో పారవేస్తే అందులో పడి కూడా ఆరుగురు కొడుకుల్ని కన్నాడు ఆయన. ఆరుగురిని వాణ్ణి జాతంజాతమహం పుట్టినవాడిని పుట్టినట్టు చంపుకుంటూ పోయాడు. ఇక ఏడవ పర్యాయము దేవకీదేవి గర్భం ధరించింది. ఈసారి సప్తమ గర్భంలో సంకర్షణుడు, వాసుదేవుడి కళలు కలిగిన అనంతుడు, పరమజ్ఞాని ఆ పరమ వైష్ణవోత్తముడు భాగవతోత్తముడు పుట్టాడు, అందులో ప్రవేశించాడు. ఆదిశేషుడు ప్రవేశించాడు. ఆదిశేషుడు ప్రవేశించడమే కాదు, ఏడు నెలలు ఉన్నాడు. ఆదిశేషుడు కేవలం ఏడు నెలలు మాత్రమే దేవకీ గర్భంలో ఉన్నాడు, మిగతా రెండు నెలలు రోహిణి గర్భంలో ఉన్నాడు. ఎందుకు ఏడు నెలలే ఉన్నాడు అంటే ఆదిశేషుడు ఏడు చుట్టలు చుట్టుకుని ఉంటాడు. ఆ ఏడు చుట్టలే మనలో ఉన్న షట్చక్రములు, ఆఖరదైన బ్రహ్మరంధ్రం అంటే సహస్రార కమలం. అందుకని నాయనలారా, నేను పాముని, మామూలు పాముని కాదు, మీ వెన్నుపూసని ఆనుకుని ఉన్న కుండలినీ శక్తిని శేషుడు అంటారు. శేష అంటే కుండలినీ శక్తి, అది ఏడు చుట్టలతో ఉంటుంది. అది వరుసగా మూలాధారం మొదలుకొని ఆరు చక్రములతో ఉంటుంది. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఈ ఆరు చక్రములు కాకుండా ఏడవది బ్రహ్మరంధ్రము లేక సహస్రార కమలము. ఇదే నా స్వరూపం, అంటే నేను యోగేశ్వరుణ్ణి. అందుకే నన్ను సంకర్షణుడు అన్నారు. నేను పడగలు కిందకు పెట్టి తోక పైకి పెట్టే ఉంటాను మీ శరీరములో. ఈ తోక స్థానం ఇక్కడ బిందువు, కింద పడగలే మూలాధార చక్రం. ఇదే నా ఏడు చుట్టలు. ఈ ఏడు చుట్టలకి ప్రతీకగా ఏడు నెలలే కడుపులో ఉండి సప్తధాతువులను ఏర్పరచుకుంటాను. శరీరమును మాత్రం దేవకి గర్భంలో ఉంచను, ఎందుకంటే దేవకి కేవలం ఈ షట్చక్ర ధ్యానము సహస్రార కమలంలో ఆనందాన్ని పొందే హంస జపము జరిగేంత వరకే అధికారం ఉన్నది. ఫలితం మాత్రం రోహిణికి అని చెప్పడానికి ఏడు నెలలు ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆదిశేషుడు కడుపులో ప్రవేశించి ఏడు నెలలు పెరిగే సమయానికి ఆవిడ ముఖం స్వచ్ఛంగా వెలిగిపోయింది, మంచి కాంతితో ఉన్నది. ఆ కాంతిని చూచి తట్టుకోలేకపోతున్నాడు కంసుడు. అమ్మవారు ఆ సమయంలో దేవకీదేవట ఆదిశేషుడు కడుపులో ఉన్నప్పుడు ఏదో తెలియని ఒక తెల్లని కాంతితో వెలిగిపోయేది. ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, పైగా సాత్వికుడు ఆయన, ఆయన యోగి. యోగులు కడుపులో ఉన్నప్పుడు మన ముఖంలో స్వచ్ఛమైన కాంతి ఉంటుంది. ఆ కాంతి ఏమాత్రం చూడలేకపోయాడు కంసుడు. అమ్మో ఈ కడుపులో ఎవడో మహాత్ముడు ఉన్నాడు అనుకున్నట్ట. ఈలోపు శ్రీ మహావిష్ణువు యోగమాయాదేవిని పిలిచాడు. అమ్మా యోగమాయాదేవి, నువ్వు తక్షణం భూలోకానికి వెళ్ళాలి, ఎందుకంటే నా పానుపు సంకర్షణ దేవుడు ఆదిశేషుడు దేవకీదేవి కడుపులో ఇప్పటికే 7 నెలలు పెరిగాడు, ఇంకా 2 నెలలలో దేవకీ గర్భంలోంచి ఆయన పుట్టాడంటే పుట్టగానే పురిటింటిలో చంపడం కోసం ఎదురు చూస్తున్నాడు కంసుడు, వాడు చంపుతాడు. అలా జరగకూడదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే భూలోకానికి వెళ్ళు. గోపికా జనములు గోపాలకులు నున్న పశుల మందకు బొమ్ము భద్ర నీవు, వసుదేవు భార్యలు వరుస కంసుని చేత ఆకలబడి ఉండనందు దనక తలగి రోహిణియను తరళాక్షి నందగోకులమందునున్నది గుణగణాఢ్య. వసుదేవుడికి చాలామంది భార్యలు ఉన్నారు, అందులో ఒక భార్య పేరు రోహిణి. ఈ రోహిణి అనే భార్య కంసుడు దేవకీ మొదలైన స్త్రీలందరినీ చెరసాల పాలు చేయగానే భయపడి ఇక్కడ ఉండకూడదు, ఇక్కడుంటే నాకు కష్టం వస్తుందనుకుని ఈ కంసుడి అకృత్యాల నుంచి రాత్రికి రాత్రి తప్పించుకుని నందగోకులానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆవిడ వరుసకి నందుడికి సోదరి అవుతుంది, అందుకని వ్రజభూమికి వెళ్ళిపోయింది, గోకులానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నందుని యొక్క ఆశ్రయంలో ఉన్నది. వసుదేవుడి భార్యలు చాలా యాతన పడుతున్నారు. ఆవిడొక్కతే ప్రస్తుతం కృష్ణుణ్ణి తలుచుకుంటూ అక్కడ ఏకాంతంగా ఉన్నది. ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆ గోపికలు గోపాలకులు ఉన్న చోటికి పో. దేవకీదేవి గర్భములో 7 నెలల పాటు పెరిగినటువంటి పిండాన్ని చేత్తో తీసేయి, యోగశక్తితో పట్టుకుపోయి రోహిణీదేవి యొక్క గర్భంలో పెట్టు. రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే, నందగోకులంలో రోహిణీదేవి ఉన్నదే, ఆవిడ గర్భంలో పెట్టి వెళ్ళిపో. మిగతా 2 నెలలు రోహిణి గర్భంలో పెరిగి పుడతాడు బలరాముడు. 2 గర్భములలో పెరిగాడు గనక సంకర్షణుడు, అంటే జీవాత్మకి పరమాత్మకి సంబంధము కలిగించేవాడు సంకర్షణుడు అని ఒక అర్థం. ఒక తల్లి గర్భంలో కొంతకాలం ఉండి మరో తల్లి గర్భంలో మరికొంతకాలం ఉండి ప్రసవమై పొందాడు గనక సంకర్షణుడు అని ఆయనకి పేరు వస్తుంది. ఆ మహాత్ముణ్ణి నాశనం కాకుండా చూడవలసిన బాధ్యత మనది. నువ్వేం చేస్తావు, ఆ బలరాముణ్ణి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టు. ఆ తర్వాత శుభముహూర్తంలో నేను దేవకీదేవి 8వ గర్భంలో ప్రవేశిస్తాను, 8వ గర్భంలో ప్రవేశిస్తాను. సరిగ్గా నేను దేవకీదేవి గర్భంలో ప్రవేశించిన సమయంలోనే నువ్వు యశోదాదేవి గర్భంలో ప్రవేశించు, అక్కడ నందుడికి కూతురుగా నువ్వు పుట్టు, ఇక్కడ నేను దేవకీ వసుదేవులకి కొడుకుగా పుడతాను. పుట్టగానే నా స్థానంలోకి నువ్వురా, నీ స్థానంలోకి నేను వస్తాను, మనం పరస్పరం స్థానభ్రంశం చెందుదాం. నేను మాత్రం భూమి మీద 128 ఏళ్ళు ఉంటాను, నువ్వు మాత్రం కంసుడిని బెదిరించి శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి అదృశ్యురాలు అయిపో. ఈ పని చేసినందుకు లోకమంతా నిన్ను కీర్తిస్తుంది, నువ్వు మహాశక్తి స్వరూపిణివి, ఆది జగదంబ యొక్క మాయవి, నువ్వు నా వెంట ఎప్పుడూ ఉంటావు, ఈ మాయ లేకుండా నేను అవతరించను, నాకు నీవు నీకు నేను ఒకరికొకరు నీడగా ఉంటాం, అందువల్ల నువ్వు భూమి మీద ధర్మకార్య నిర్వహణకి నాకు తోడుపడితే మానవులు నిన్ను నామధేయాన్ని కుర్వంతి స్థానాని చనరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవీ కన్యకేతి చ మాయా నారాయణీశాని శారదేత్యంబికేతి చ. నీకు 14 నామములు నేను ఇస్తున్నాను, నిన్ను 14 నామాలతో స్తుతిస్తున్నాను. ఈ 14 నామములతో భూమండలంలో నీకు గుళ్ళు కడతారు, గోపురములు కడతారు, యజ్ఞములు చేస్తారు, నీకు నివేదనలు ఇస్తారు, ప్రజలు నిన్ను నిరంతరం పూజిస్తారు. అందులో మొదటిది దుర్గ, 2వది భద్రకాళి, 3వది విజయ, 4వది వైష్ణవి, 5వది కుముద, 6 చండిక, 7 కృష్ణ, 8 మాధవి, 9 కన్యక. వాసవి కన్యక అంటే అదనమాట, నామం గుర్తుపెట్టుకోండి, కన్యకానామం. ఆ తర్వాతది మాయ, ఆ తర్వాత నామం నారాయణి, ఆపై ఈశాని, ఆపై శారద. అందుకని శారదా పరమేశ్వరి, శంకరాచార్యులు వారు పురాణాలు బాగా ఎరిగినవాడు, శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆయన శృతులు స్మృతులు పురాణములు బాగా ఎరిగినవాడు, వాటికి మందిరం ఆయన, అసలు ఆయన శరీరమే పురాణ నిలయం అన్నమాట. అటువంటి వాడు కాబట్టి శారదాపీఠం స్థాపించడానికి మూల కారణం. ఈ శారదానామం కృష్ణుడిచ్చాడు, గుర్తుపెట్టుకోండి, ఆయన జగద్గురువే, ఈయన జగద్గురువే. అందుకనే శారదాపీఠాలు స్థాపించడానికి మూల కారణం అది. ఆఖరి నామం 14వ నామం అంబిక. ఈ అంబికా నామంతో ఈ 14 నామాలతోటి భూలోకంలో అన్ని చోట్ల గుళ్ళు కట్టారు. అంబికానామంతో మాత్రం కృష్ణుడే గుడి కట్టాడు స్వయంగా. అప్పటికింకా ఎవరు కట్టలేదు కదా. అందుకని కృష్ణుడు ద్వారకానగర సంస్థాపన చేయగానే అమ్మవారికి అంబిక అనే నామంతో 8 భుజములతో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆయనతో పాటు అది మళ్ళీ కలిసిపోయింది సముద్రంలో అన్నమాట. ఈ 14 నామములతో ప్రజలు ఆయా స్థానాలలో నిన్ను పూజిస్తారు. అలా పూజించిన వారిని వెంటనే అనుగ్రహిస్తావు. కలియుగాంతం వరకు ఈ నామములతో అందరినీ అనుగ్రహించు తల్లి. మహానుభావులైన గురువుల యొక్క పూజలు అందుకుని అందరికీ గురుత్వాన్ని ప్రసాదిస్తావు. అత్యంత కరుణాస్వరూపిణివి. ఓ యోగమాయ నువ్వు వెళ్ళు అనగానే ఆ మాయ అసలు ఏమీ లేకుండానూ ఉంటుంది, అన్నీ ఉన్నట్టుగా ఉంటుంది, లేనిది ఉన్నట్టుగా భ్రమ కలిగిస్తుంది. ఆ తల్లిని మాయని పట్టుకుంటే మనకి మాత్రం ఏమాత్రం వ్యామోహం లేకుండా చేస్తుంది. అటువంటి తల్లి వెంటనే శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞని శిరోధార్యంగా భావించి భూలోకానికి చెచ్చరవిచ్చేసింది. దేవకీదేవి కడుపులో తేజరిల్లు దీప్త గర్భంబు మెల్లన తిగిచి యోగనిద్ర రోహిణి కడుపున నిలిపి చలియ కడుపు దిగనంచు పౌరులు కలగబడగా దేవకీదేవి గడుపులో 7 పాటు బాగా పెరిగి ఉన్న పరమకాంతి స్వరూపమైన స్వచ్ఛమైన శ్వేతవర్ణంతో ఉన్న ఆదిశేషుని యొక్క పిండం ముద్దని ఆ శిశువుని తీసి ఆ తీడలో కూడా మెల్లన తిగిచి అన్నాడు. అంటే మెల్లిగా తీసిందిట, బలాత్కారంగా పీకడం కాదు, ఎంతో మృదువుగా ఆయన్ని గౌరవిస్తున్నట్టుగా పూల పానుపులో పడుకోబెట్టి ఆయన్ని కాసేపు అటు ఇటు ఊపినట్లుగా చేత్తో అలా తీసి కోమలమైన హస్తములతో తీసిందిట. తీసేటప్పుడు చెప్పారు ఆవిడ చేతులేమో తామర పువ్వుల్లో ఉన్నాయి, తామర పువ్వు రేకుల్లా ఆవిడ చేతులు చాలా కోమలంగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, మృదువైన పుష్పముల యొక్క రేకుల వంటి చేతులతో మృదువుగా ఉన్న ఆదిశేషుడు అనేటటువంటి బాలుణ్ణి అలా ఎత్తుకుపోయింది. ఆకాశంలో ఆ బాలుణ్ణి ఎత్తుకుపోతుంటే ఆనందం తట్టుకోలేక సంకర్షణ ప్రభు నువ్వు పుట్టకుండా కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడున్న రూపం చూశాం అని సప్త ఋషులు వశిష్ఠుడు అత్రి జమదగ్ని వంటి వాళ్ళు నారదుని వంటి వాళ్ళు పూలవర్షం కురిపించారు. ఆయనేమో పువ్వులే మెత్తగా ఉన్నాడు, అమ్మవారి చేతులు పువ్వురేకుల్లో ఉన్నాయి, పై నుంచి పూలవర్షం కురిపించారు. ఈ పువ్వురేకులతో సహితంగా పువ్వులు కూడా తొలగించలేదట అమ్మవారు. పిల్లవాడి మీద పువ్వులు పెడితే తొలగించకుండా పువ్వులతో సహితంగా రోహిణి గర్భంలో పెట్టింది. గర్భంలోకి పువ్వు రేకులు పెడితే ప్రమాదం కదా, కానీ అక్కడ స్వామివారు ఉన్నారు కనుక ఆ రేకులు కూడా ఆవిడకి గర్భానికి ఆనందం కలిగించాయట. ఏమీ ఆవిడకి అందుకే ప్రసవంలో కష్టం కలగలేదు. నిజం చెప్పమంటారా, దేవకీదేవి కొంచెం ప్రసవ వేదన కలిగింది, కానీ రోహిణికి అస్సలు మాట వరసకు కూడా ప్రసవ వేదన లేదు. 7 బాధ అంతా ఈవిడ అనుభవించింది, సుఖప్రసవం ఆవిడికి. మిగతా 2 కాలము కూడా రోహిణి కడుపులో హాయిగా పెరిగాడు. ఇక్కడే ఒక తమాషా, అక్కడేమో దేవకీదేవికి 7వ నెలలో కడుపులో ఉన్న పిల్లవాడు మాయమైపోగానే అందరూ ఏమనుకున్నారు, కడుపు దిగనవుతు పౌరులు కలగబడగా అయ్యో గర్భస్రావమైంది అనుకున్నారట. చాలా మంది ఆశ్చర్యపోయింది ఏంటంటే 7వ నెలలో గర్భస్రావం అసలు ఎలా అవుతుంది, సాధారణంగా పిండం కిందైనా పుట్టాలి, 3వ నెలలోనో 2వ నెలలో అయితే గర్భస్రావం అవుతుంది, కానీ 7వ నెలలో ఎలా జరిగిందా, ఏదో విచిత్రం అండి, మాయ అండి అనుకున్నారు. మొత్తం మీద యోగమాయని అనుకున్నారు, ఏ మాయ అయితేనే. అందరూ ఏడ్చారు, ఏమిటో దేవకీదేవికి కష్టాలు, పుట్టిన పిల్లలనేమో కంసుడు చంపుతున్నాడు, అసలు ఈ పిండం పుట్టకుండానే గండంతో కొట్టుకుపోయింది, ఏదో దురదృష్టం అనుకున్నారు, బాధపడ్డారు. అందరూ దుఃఖిస్తే ఒక్క కంసుడు మాత్రమే బ్రహ్మానందం పొందాడు. ఎందుకో తెలిసిన, మరీ బొత్తిగా పసిపిల్లల్ని చంపడానికి వాడికి అప్పుడప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది అనుకుంటాను, పిల్లల్ని చంపడం కంటే వాడంతట వాడే పురిట్లోనే సంధి కొట్టుకుపోయాడు గనక ఒక్క హత్యా పాపం నాకు తగ్గింది అమ్మాయ అనుకున్నాడు. ఇలాగే కడుపులో చచ్చిపోతే ఎంత బాగుండు అనుకున్నట్ట. ఒక్క కంసునికి ఆనందం కలిగింది, తక్కిన వారికి బాధ కలిగింది. బాధ కలిగిన వాళ్లలో మళ్ళీ కొంతమంది ఏమనుకున్నారు, పుట్టాక మాత్రం దుర్మార్గుడు కంసుడి చేతిలో మరణం తప్పదు కదా, అది ఏదో వాడైపోయాళ్లే అనుకున్నారు కొందరు. విషయం సంపూర్ణముగా దేవకీ వసుదేవులకి మాత్రం అర్థమైంది. కడుపులో ఉన్న పిల్లవాడు ఎవరో లాక్కుపోతున్నారు, ఆ పిల్లవాడు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటాడు అనుకుంటూ ఉంటే అప్పుడు నారదుడు వచ్చి చెరసాల్లోకి అదృశ్య రూపంలో, ఆ పిల్లవాడు రోహిణీ గర్భంలో పెరిగి పుట్టబోతున్నాడు, మీ వంశం ఎక్కడికి వెళ్ళదు, నాయనా నంద, నాయనా వసుదేవ, నువ్వు ఇక్కడ చెరసాల్లో ఉన్నా, నీ భార్య గర్భం ధరించి హాయిగా పిల్లవాడిని కట్టుంది, వాడు ఈ దేవకీ గర్భస్థుడే కాబట్టి పుట్టబోయేవాడు నీ కొడుకే, నిశ్చింతగా ఉండని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. చెప్పవలసినవన్నీ ఎవరికి చెప్పాలో అవన్నీ నారదుడే చేస్తాడు ఆయన, మహానుభావుడు గనక. అప్పుడు వీళ్ళు సంతోషించారు. ఇంకా అక్కడ వాళ్ళు కూడా భర్తకి దూరంగా ఎక్కడో గోకులంలో ఉంటుంది కదా అండి, నందుడికి వరుసకి సోదరి, వసుదేవుడికి పెద్ద భార్య, భర్తగారు చెరసాల్లో దాదాపుగా 7 సంవత్సరములుగా ఉన్నాడు, ఈవిడ చూస్తే ఎక్కడో ఉంది, అటువంటి ఆవిడకి హఠాత్తుగా 7 నెలల గర్భం రావడం ఏమిటి అని అనుమానం రావాలి కదా. కానీ యోగమాయ యొక్క అనుగ్రహం వల్ల అందరికీ విషయం అర్థమైందిట, అది యోగమాయ అంటే. వాళ్ళందరికీ ఏమని అర్థమైంది, దేవకీదేవి గర్భస్థుడై ఉన్న శిశువు గండం నుంచి బయటపడడానికి రోహిణీ గర్భంలో ప్రవేశించాడు, ఇది ఎవరో దైవం చేసిన పని అని వారికి లీలగా జ్ఞాన దృష్టికి గోచరించింది. అందుకే వాళ్ళంతా, అమ్మా రోహిణి ఎంత అదృష్టవంతురాలివి, నీ చెల్లెలి గర్భాన్ని నువ్వు మోస్తున్నావు, భర్త లేకపోయినా పిల్లల్ని కనే యోగం నీకు వచ్చింది, అది కూడా కేవలం 2 నెలలు మాత్రమే గర్భం ధరిస్తున్నావు అని ప్రశంసించారు. ఆ 2 నెలలు కూడా ఏ పురిటి బాధ లేకుండా ప్రశాంతంగా జీవించి పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు పుట్టడంతో దేవదందుబులు డామ్మని మోగాయి, స్వచ్ఛంగా గాలి వీచింది, స్వచ్ఛమైన తెల్లని రంగుతో పుడుతూనే నల్లని గుడ్డతో పుట్టాడు ఆయన. పిల్లలు ఎప్పుడైనా పుట్టేటప్పుడు గుడ్డలతో ఎలా పుడతారు, ఆ బిడ్డ మాత్రం చక్కగా నల్లని వస్త్రంతో, కృష్ణ వస్త్రంతో, నీలాంబరంతో పుట్టాడు, తెల్లని రంగుతో పుట్టాడు. ఆయనకి వెంటనే గర్గాచార్యులు వారు ఇప్పట్లో పేరు పెట్టను, మీరు మాత్రం తాత్కాలికంగా శంకరషణుడు బలరాముడు అనుకోండి, పేరు మాత్రం తర్వాత పెడతానని చెప్పాడు. ఇప్పట్లో పేరు పెట్టకూడదు, కొన్ని కారణాలున్నాయని చెప్పాడు. ఏమైనా పిల్లవాడు బలము మిగుల గలుగా బలభద్రుడన లోక రమణుడగుట చేసి రాముడనగా సతికి పుట్టే గర్భసంకర్షణమున సంకర్షణుండనంగా ఘనుడు సుతుడు. ఇక్కడే ఉందో తమాషా, బలము చాలా ఎక్కువగా ఉన్నది అందుకని బలుడు అన్నారు. కొందరికి బలం ఉంటుంది, ఆ బలాన్ని లోక నాశనానికి వాడతారు. కానీ బలరాముడు తన బలమును లోకములన్నిటినీ రక్షించటానికి, లోకానికి సుఖమివ్వడానికి వాడాడు. లోకమునకు భద్రము కలగజేసే బలము కలవాడు కనుక బలభద్రుడు అన్నారు. ఆయన రూపం చూడగానే అందరూ ఆకర్షితులవుతారు, అంత స్వచ్ఛమైన రూపం. అందుకని రాముడు, యోగులను కూడా రమింపచేసే అందము కలిగిన వాడు గనక రాముడు, వెరసి బలము కలిగిన రాముడు బలరాముడు. ఈ బలరాముడు కేవలం 2 నెలలే పుట్టి ఇక్కడ పెరిగాడు. ఆయన పుట్టి పుట్టి నేల మీద పడగానే అప్పటి వరకు గోకులంలో ఉన్న చీడ పీడ దోమలు వంటి బాధలన్నీ పోయి గోకులం ఆ రోజు నుంచి సంపూర్ణమైన ఆరోగ్య వాతావరణంతో సుఖంగా ఉన్నదట. అంతటి సంకర్షణ ప్రభు పుడితే అంత పూర్వం అక్కడ ఉండే వాళ్ళందరికీ రాత్రి వేసరికి దోమలు కుట్టేవిట, చీమల పేడు ఉండేదట, అజగరములు కొండ చిలువలు వచ్చేవి, క్రూర మృగాలు వచ్చేవి, అవన్నీ తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడిపోయింది. అందుకే బలరాముడు పుట్టడం ఉందే లోకానికి బ్రహ్మానందం కలగజేసే అవతారం అది. ఆయన లోకానికి సాత్విక గుణాన్ని అందించేటటువంటి అవతారమూర్తి. ఎప్పుడైతే సాత్వికమూర్తి వచ్చాడో అప్పుడు ఆ రోజు నుంచి దుఃఖములన్నీ తొలగిపోయాయి. అసలు యోగశక్తి ఉంటే అటువంటి చోట దుఃఖం ఎందుకు వస్తుంది అన్నారు. ఎత్ర యోగశక్తి చేత్, ఎక్కడైతే యోగశక్తి ఉంటుందో అటువంటి చోట దుఃఖం మాట వరస కూడా ఉండదు. అందుకే యోగి దుఃఖానికి అతీతుడు. యోగి అయిన మనం ముందే చెప్పుకున్నాం కదా, బలరాముడు అంటే మహాయోగి, యోగశక్తి అయిన కుండలిని స్వరూపుడు. యోగశక్తి ఉంటే దుఃఖం ఉండదు. అందుకే తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యశ్చాధికో మత, కర్మిభ్యశ్చాధికో యోగి, తస్మాద్ యోగీ భవార్జున అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు అర్థమైందా మీకు? నాయనా అర్జున, జ్ఞాని కంటే, కర్మలు చేసేవానికంటే, తపస్సు చేసేవాడికంటే యోగి చాలా గొప్పవాడు, కాబట్టి నీవు యోగివిక. ఆ యోగి మరి ఎవరో కాదు, సాక్షాత్తు ఆదిశేషుడు. అందుకే యోగం మీద పడుకుంటున్నాడు ఆయన, యోగశక్తి మీద శయనిస్తున్నాడు. ఆదిశేషుడు మీద పడుకుంటున్నాడు అంటే పాము మీద పడుకుంటున్నాడు అని అర్థం కాదు. అక్కడ నిరంతరం యోగాభ్యాస తత్పరుడై ఉంటున్నాడు. శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు అంటే అంతరార్థం ఏమిటనుకుంటున్నారు, సమాధి స్థితిలో ఉన్నాడని అర్థం. గుర్తుపెట్టుకోండి, నారాయణుడు నిద్రపోవడం అంటే ఆయన ఏదో అందరిలాగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడని కాదు, ఆయన యోగాభ్యాసమును చేయుచున్నాడు. ఆయనకి మంచంలో పానుపుగా ఉన్నది ఏమిటి? అది ఆదిశేషుడు కాదు, పేరుకు ఆదిశేషుడు, అది యోగశక్తి కొండలిని. కొండలిని అభ్యాసం చేస్తున్నవాడని అంతరార్థం. అందరిలాగా మంచం మీద పడుకుని నిద్రపోతున్న భావనతో తీసుకోకుండా ఈ సూక్ష్మార్థం, ధర్మ సూక్ష్మార్థం తెలుసుకోవాలి. ఆ తరువాత ఇక 8వ గర్భములోకి సాక్షాత్తు పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆయన ఏం చేశాడు? తన 16 కళలని, దివ్యశక్తిని మొట్టమొదటిగా వసుదేవుడిలో ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఆ శక్తి వసుదేవుడిలో చేరింది. వసుదేవుడు ఏం చేశాడు? ఓహో, నా శరీరములోకి వాసుదేవుడు పరమాత్మ ప్రవేశించాడని కనిపెట్టాట. ఈ వాసుదేవ శక్తిని, మహాద్భుత దివ్యశక్తిని ఆయన కించిత్ కాలం అనుభవించాడు. కానీ ఆ శక్తిని తట్టుకోలేకపోయాడు. అది బ్రహ్మానందం కలిగిస్తుంది వాసుదేవ శక్తి అంటే. నిజంగా వాసుదేవుడు మన శరీరంలో ప్రవేశిస్తే మన శరీరం గగుర్పాటుకు గురవుతుంది. శరీరంలో ఉన్న అవయవాలన్నీ గాల్లో తెలిపోయినట్టు అయిపోతాయట. మీకు ఎక్కువ ఆనందం కలిగితే ఆ ఆనందం తట్టుకోలేరు. అది లౌకిక ఆనందం కాదుగా, అలౌకికమైన ఆనందం. మన శరీరాన్ని, మనస్సుని పట్టుకున్నప్పుడు ఆ ఆనందం తట్టుకోలేక ఒక్క క్షణం ఊగిపోతాం. అప్పుడు ఏమవుతుంది? రోమాంచమవుతుంది అని చెప్పాడు గర్గాచార్యులు వారు. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, కాళ్ళు చేతులు స్తంభిస్తాయి, గుండెకాయ కొట్టుకుంటుంది, హృద్వేగం అవుతుంది, కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. ఆ వ్యక్తి తనను తాను మరిచిపోతాడు. ఆ ఆనందం ఎంత గొప్పవాడైనా ఎక్కువసేపు తట్టుకోలేడు. అందుకే భగవంతుడు ఎప్పుడైనా అలౌకికమైన తన దివ్యానందాన్ని కించిత్ కాలం ఇస్తాడు. నారదాదులు కూడా కొంచెము సేపే అనుభవించారు. మనము కూడా అప్పుడప్పుడు ఆ భగవంతుడి దర్శనము చేసుకుని ఆయన కథలు విని అటువంటి ఆనందం పొందుతాం. ఆనందం ఎక్కువసేపు ఉండదు, ఉంటే వీడికి సంసారం సాగదు గనక. ఆ ఆనందాన్ని, ఆ అలౌకిక ఆనందాన్ని, అవ్యక్త ఆనందాన్ని, అవ్యయ ఆనందాన్ని, పరబ్రహ్మానందాన్ని కించిత్ కాలం అనుభవించిన వసుదేవుడు ఇక ఈ ఆనందాన్ని నేను తట్టుకోవాలను అనుకుని ఆయన తన దివ్యశక్తిని హస్తస్పర్శ ద్వారా దేవకిలో ప్రవేశపెట్టాడు. దేవకీదేవుని అలా ముట్టుకోగానే ఈ శక్తి ఆవిడలో ప్రవేశించింది. నిజం చెప్పమంటారా? చాలామంది అజ్ఞానంతో కొన్ని మాటలు మాట్లాడతారు, ధర్మ సూక్ష్మం తెలియని వాళ్ళు, భాగవతం ఎరగని వాళ్ళు. నిజానికి దేవకీ వసుదేవులు ఎక్కడా మనలాగా దేహ సంగమముతో సంతానమును కనలేదు. దానికి గర్గ సంహితే ఉదాహరణ. కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి కదలకుండా కట్టిపారేస్తే వాళ్ళు శరీర సంపర్కంతో ఎలా సంతానాన్ని పొందారు? కేవలం వసుదేవుడిలో ఉన్న దివ్య శక్తి దేవకీదేవికి సంతానాన్ని ఇచ్చింది. అది యోగమా యొక్క శక్తి. అందుకని వాళ్ళు పిల్లలు పుట్టారు. అంతే తప్ప లౌకిక బంధం కాదు వారిది. అందుకే ఎప్పటికప్పుడు చేతులు కదల్చలేకపోయినా కించిత్ అలా దేవకీదేవిని స్పృశించేవాట వసుదేవుడు. ఆయన కూడా మహాయోగి గనక. దీని వెనక కూడా ఒక గాథ ఉన్నది, ఆ గాథ కొంచెం తెలుసుకోవాలి. ఒకప్పుడు కశ్యప ప్రజాపతిగా ఉన్నప్పుడు ఈ వసుదేవుడు అసలు పేరు కశ్యపుడు, ఆయన భార్య అదితి, దితి. అందులో అదితి ఒక రోజున దితి గర్భం ధరించిందని తెలుసుకుని ఇంద్రుణ్ణి పిలిచి, దితి కడుపులో ఉన్న కుర్రవాడు పుడితే నీకు ప్రమాదం, ఆ కడుపును నాశనం చెయ్యంది. అప్పుడు ఇంద్రుడు ఆ కడుపులోకి వెళ్ళి దాన్ని ముక్కలు చేశాడనే విషయం మనం ఎంతో పూర్వం చెప్పుకున్నాం. ఇందులో 6వ స్కంధంలో వాళ్లే మరుత్తులుగా పుట్టారు. అప్పుడు దితి ఏం చేసింది? సోదరి యొక్క గర్భనాశనానికి నీ కొడుకుని వాడుకుంటావా, కాబట్టి నీ కొడుకు నా కడుపులో ఉన్న పిండాన్ని 7 ముక్కలు కొట్టాడు, అలాగే నీకు 7 సార్లు గర్భము నష్టమైపోగాక 8వ పర్యాయం నీకు కొడుకు పుట్టుగాక, పుట్టినా ఆ కొడుకు నీకు దక్కకుండా దూరంగా పెరుగ్గాక. నాకు నువ్వేం చేశావు? 7 సార్లు కడుపులో ఉన్న పిండాన్ని ముక్కల కింద కొట్టావు, కాబట్టి నువ్వు 7 జైలు శిక్ష అనుభవించదవుగాక అని చెప్పించింది. అందువల్ల ఏమైపోయిందనమాట, ఆ అదితియే ఇలా పుట్టింది. ఆ అదితికి ఆ శాపవశాత్తే 7 గర్భాలు నిలవలేదు. ఆ తర్వాత ఆవిడ వరుసగా 7 జైలు శిక్ష అనుభవించింది, మళ్లీ బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆఖరిసారి జైలు శిక్ష కేవలం నెల్లాళ్ళే అనుభవించింది అనుకోండి, అది పెద్ద లెక్క కాదు. కానీ 7 ఏకధాటిగా జైల్లో ఉంది. 7వసారి పూర్తయ్యాక అప్పుడు కృష్ణుడు పుట్టడం, కృష్ణుడు పుట్టిన తర్వాత కంసుడు చెరసాల నుంచి విముక్తులు చేయడం జరిగేసింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వాళ్ళకి పూర్వకర్మ ఒకటి ఉంటుంది. అందుకే ఆ కర్మయోగం వల్లే ఆఖరికి అదితి కూడా సోదరి యొక్క గర్భ విచ్ఛిత్తిని 7 ముక్కలు చేయించింది గనక. మొదట ఆ 7 ముక్కలు ఈవిడి బాధ్యత, తర్వాత 7 49 ఇంద్రుడి బాధ్యత. అందుకని ఇంద్రుడు అనుభవించాడు శిక్ష, ఈవిడ అనుభవించింది. ఈ కారణం చేతనే 7వ గర్భంలో ఎక్కువ కాలం లేకుండా అక్కడికి వెళ్ళిపోవలసి వచ్చింది సంకర్షణ రూపంతో రోహిణి గర్భంలోకి. ఇవన్నీ క్రమంగా కడుపులో పెట్టుకుని పూర్వజన్మ జ్ఞానం కలిగి వాటిని అనుభవిస్తున్నవాడు కశ్యప ప్రజాపతి. ఆయనకి తెలుసు ఇదంతా నా పూర్వకర్మ. అప్పుడప్పుడు ఆయన కూడా మాయలో పడిపోయి తాను కశ్యపుణ్ణి అనే విషయం మర్చిపోతూ ఉంటాడట. మళ్ళీ మధ్య మధ్యలో జ్ఞానం గుర్తుకొస్తూ ఉంటుంది. అందువల్ల ఆయన ఏం చేశాడు, ఎప్పటికప్పుడు తన కరస్పరిశతో ఆవిడకి గర్భమిచ్చాడు. ఇప్పుడు కూడా చేతితో అలా పట్టుకున్నాడు. పట్టుకోగానే ఈయనలో ఉన్న వైష్ణవ తేజస్సు, భాగవత తేజస్సు ఆవిడ గర్భంలో ప్రవేశించింది. ఇది స్వయముగా గర్గాచార్యులు వారు చెప్పారు. గర్గుడు అంటే ఎవరనుకుంటున్నారు, యాదవులకి కుల పురోహితుడు. ఆయనకంటే ప్రత్యక్ష సాక్షి మనకు ఎవరూ లేరు. ఆయన కూడా ఒక భాగవతం రాశాడు, దానికి గర్గభాగవతము, గర్గ సంహిత అని పేరు. వ్యాసుడు ఒక భాగవతం రాశాడు, అది మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. ఇది కాకుండా స్వయముగా మహానుభావుడైనటువంటి నారదుడు వ్రజభాగవతం అనే పేరుతో ఆయన ఒకటి రాశాడు. ఉద్ధవుడు కూడా ఉద్ధవ భాగవతం రాశాడు. ఇవి కాకుండా ప్రభుదత్త బ్రహ్మచారి అని ఒక మహానుభావుడు, కాశీలో ఒక ఆశ్రమం ఉండేది ఆయనకి. ఆయన చాలా గొప్పవాడు. దాదాపు ఆయన పోయే 50 ఏళ్ళు అయిపోయింది. ఆయన వ్రజభాగవతాన్ని హిందీలో, వ్రజ భాషలో ఒక అద్భుత భాగవతం రాశారండి. ఏం అదృష్టం అండి, ఆయన స్వయముగా సంతకం పెట్టి ఇచ్చిన పుస్తకం మా నాన్నగారి దగ్గర ఉంది. అందువల్ల మాకు ఆయన గొప్పతనం బాగా తెలిసింది. ఆయన గురించి మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆయన 1889లోనో లేకపోతే 90లోనో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని ఎత్తుకుని హరిద్వార్కి వెళ్ళారట. హరిద్వార్లో స్నానానికి దిగారు. కుర్రాడికి కేవలం 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండగా స్నానానికి వెడితే ఈ పిల్లవాడు ఆ గంగలో పడిపోయాడు. హరిద్వార గంగ అంటే ఏమిటో తెలిసినా మీకు, మహావేగంగా ప్రవహిస్తుంది. హరిద్వార్లో పడిపోగానే ఇంక చచ్చిపోయాడు కొడుకుని. ఏడుస్తూ వాళ్ళంతా వైరాగ్యంతో అయిపోయారట. ఆ కుర్రాడికి చిన్నప్పుడే ఇటు ఇటు శంఖ చక్రాలు కాల్చి వేశారు. వీపు మీద శ్రీ అని రాశారు. వాళ్ళ గోత్రం శ్రీవత్స గనక శ్రీ అని పెట్టారట. ఈ కుర్రాడు చచ్చిపోయాడని ఇంటికి వచ్చేశారు వాళ్ళు. ఈ కుర్రాడు హరిద్వార్లో గంగలో కొట్టుకుపోయిన వాడు కాశీలో తెలియాడు. అసలు ఏంటండి ఇది, ఎంత చిత్రం అండి ఇది. ఆ కాశీలో ఆయన ఇప్పటికి కూడా ప్రభుదత్త బ్రహ్మచారి ఆశ్రమం ఉంది. మీరు ఈసారి వెళ్ళినప్పుడు ప్రభుదత్త బ్రహ్మచారి ఆశ్రమం అంటే ఎవరో ఒకళ్ళు చెప్తారు. ఆ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న ఒక ఆయన మణికర్ణికలో స్నానానికి వచ్చాట. నీళ్లలో కొట్టుకొస్తూ ఉంటే ఏమిటానని వెళ్ళి చూస్తే ఆ కుర్రాడు, ఆయన జ్ఞాని గనక ఆ జుట్టు పుచ్చుకుని తీసుకొచ్చాడు. ఆయనకు అర్థమైపోయింది ఎక్కడో హరిద్వార్లో పడ్డాడు, ఇక్కడికి వచ్చాడని. ఓహో, కారణజన్ముడినా, ఎక్కడి హరిద్వారు, ఎక్కడి కాశీ గంగ, ఓ ఈ బాబోయ్, మధ్యలో అలహాబాద్లో ప్రయాగలో గంగా యమునులు కలుస్తాయి, అసలు అక్కడ బతకడమే కష్టం. అక్కడి నుంచి గంగకి ఎలా వచ్చాడు అనుకుని ఆయన్ని తీసుకొచ్చి ప్రభువు ఇచ్చాడు గనక, విశ్వనాథ ప్రభు ఇచ్చాడు గనక ప్రభుదత్తుడు అని పేరెట్టారు. ఆయన బ్రహ్మచర్య నియమంతో ఆశ్రమంలో ఉన్నాడు గనక ప్రభుదత్త బ్రహ్మచారి అన్నారు. ఆయన 5 ఏట తీసుకొచ్చి పెంచి అన్ని షడ్దర్శనాలు నేర్పి మహాపీఠానికి వారసుడిని చేశాడు. ఆయన పీఠానికి, ఆ పీఠానికి వారసుడే ఇటు సంస్కృతం ఇటు వ్రజ భాషలో ఆరితేరిపోయి ఎన్నో గ్రంథాలు రాశాడు. ఆయన భాగవతం చెబుతూ ఉంటే ఇలా చేతులు పెట్టుకుంటే చేతుల్లో కృష్ణుడు కనపడేవాట. కృష్ణుడిని చూస్తూ పురాణం చెప్పాడండి ఆయన. మీరు చూడండి ఆయన చరిత్ర. అలా ఎప్పుడు ఆయన పురాణం చెప్పినప్పుడు ఇలా చేతులు చూసుకుంటాట. ఆ చేతుల్లో కృష్ణుడు కనపడతాడు. అక్కడ లీలలన్నీ కనబడేవి. ఆ లీలలు చూసుకుంటూ ఆనందంతో కృష్ణ కృష్ణ అని పాడుతూ ఉంటే, ఆయన పాటలు పాడుతూ ఉంటే ఎండిన చెట్లు చివురించేవని ఆశ్రమవాసులు చెప్పేవారు. మా నాన్నగారు 1932 సంవత్సరంలో, అంటే ఆయనకి 16 ఏళ్ళు అప్పుడు, ఆయన 1916లో పుట్టారు, 32వ సంవత్సరంలో వెళ్ళి 32 నుంచి 1937 వరకు 5 ఏళ్ళు మదనమోహన మాల్యవ్య స్థాపించినటువంటి బెనారస్ యూనివర్సిటీలో చదువుకుంటూ, ఆ రోజుల్లో ఈ ఎంఏలు కాదు, అప్పుడు కేవలం వ్యాకరణాదులు చదువుకునేవారు, శాస్త్రాలు చదువుకునేవారు. ఆ శాస్త్రం చదువుకుంటూ ఈ ఆశ్రమంలో గడిపారు ఎక్కువ కాలం. నాన్నగారి మీద ఉన్న అపార ప్రేమతో, నాన్నగారు పరమ సంస్కృత పండితులు అన్నమాట. ఆయన మాట్లాడితే సంస్కృతం, అసలు నిద్దట్లో కూడా సంస్కృతం వచ్చేది ఆయనకి. అందువల్ల ఆయన రాసిన భాగవతాన్ని ఈయన చేత రాయిస్తూ, ఆయన నోటితో చెబుతూ ఉంటే ఈయన రాసి పెట్టేవారట. ఆ రోజులలో ఆయనకి తన వ్రాత ప్రతి ఇచ్చారు. తర్వాత ప్రింట్ అయిన తర్వాత 1950లో ఎప్పుడో 55లోనో నాన్నగారికి ఒక పుస్తకం ఇచ్చారు. ప్రేమతో అని ఆయన రాసి స్వయంగా ప్రేమ్సే అని కింద సంతకం పెట్టి ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఆ పుస్తకం ఇచ్చారు. చాలా కాలం మేము దాన్ని అట్టే పెట్టాం. ఇప్పుడు సిఆర్ రెడ్డి కాలేజీ లైబ్రరీలో పెట్టాం, శిథిలావస్థకు వచ్చిందని. నేను సిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఏలూరులో ఈ పుస్తకాన్ని ఇంట్లో రక్షించలేమనుకుని అప్పుడు నాకున్న పరిస్థితి అటువంటిది. అందువల్ల అక్కడ పెట్టా. ఎంత గొప్ప పుస్తకం అండి, ఎంత అద్భుతంగా రాశారండి. అందులో ఆయన చెప్పుకొచ్చారు ఎన్ని లీలలు, ఎన్ని విశేషాలు. మహానుభావుడైనటువంటి వసుదేవుడు అస్సలు యావజ్జీవితం బ్రహ్మచర్య దీక్షతో ఉన్నట్ట. ఆయనకి ఏ భార్యా సంపర్కము లేదు, కానీ ఆయన చూస్తే భార్యలు గర్భం ధరించేవారట. అది యోగశక్తి అంటే. బ్రహ్మదేవుడు ఎలా అయితే తన మనశ్శక్తితో ప్రజల్ని సృష్టించాడో అలాగే చెరసాలలో కూడా ఆయన ఎప్పుడు వాసుదేవ అనుకుంటూ ఉంటే కారణ జన్ములై పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు పుట్టారు. ఆ మహానుభావుడికి దేహభ్రాంతి లేదు. వసుదేవుడి వంటి వైష్ణవోత్తముడు భాగవతోత్తముడు బ్రహ్మచారి చరాచర జగత్తులో మరొకడు పుట్టడు సంసారంలో ఉన్న వాళ్ళలో అని రాశారు ఆయన. ఎంత బాగుండేవు ఆయన యొక్క ఆ దోహాలన్నమాట. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఆ పుస్తకం అర్థమైనా అర్థమైపోయినా కొనుక్కోండి. పెద్ద ఖర్చేం కాదు. ఒక 100-150 రూపాయలు పెట్టి మనం కొన్ని మంచి పనులు చేయాలండి. ఇప్పుడు గో సంరక్షణ చేయడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది? ఆయనంటే నిర్వాహకులు ఆ పాటలు ఆయన పడుతున్నారు. కానీ మనందరం ఒక 10-11 నెలకు 100 రూపాయలు ఎంతో కొంత మాత్రం కేటాయించి గో సంరక్షణకి ఇచ్చామంటే అది ఆ గోవుల యొక్క సంరక్షణ వంకతో శ్రీకృష్ణుడికి ఆనందం కలగజేస్తుంది. మనం అప్పుడప్పుడు అన్నదానం ఇక్కడ నిరంతరం జరుగుతుంది కదా, అన్నదానానికి రోజు ఇవ్వలేకపోవచ్చు, నెలకి ఇంతని కేటాయించండి, అది పెద్ద కష్టమా? ఒక్కరోజు ఒక కబాలీ సినిమా మానేయండి, 150 రూపాయలు కలిసి వస్తుంది అంతే కదా. ఆ 150 రూపాయలు ఇచ్చేయండి. అంటే సినిమా మానేయమని మీ ఆనందం పాడు చేయమని కాదు, కనీసం అందులో కొంతైనా దీనికి కేటాయించండి. మీ అద్భుతమైన పిక్చర్ ఆనందం, చిత్రానందం నేను దుబాటు చేయాలి, దాంతోపాటు దీనికి కూడా ఉపయోగించండి అంటున్నా నేను. ఒక అన్నదానానికి, ఒక యజ్ఞమునకు, గోదానానికి, ఇలా పురాణ కార్యక్రమాలు జరగడానికి, లేదా నెల నెల జరుగుతున్న అర్చనలకి కించిత్ కించిత్ కేటాయిస్తే ఎవ్వరికీ కష్టం ఉండదు. దానివల్ల మొత్తం ధర్మ వ్యవస్థ అంతా చక్కదిద్దినట్టు అవుతుందన్నమాట. 10 మంది కలిసి 10 రూపాయలు ఇస్తే కార్యక్రమం తేలిక కదా, ఒక్కడే లక్ష వేయడం కంటే. ఈ రోజుల్లో 1 రూపాయి అనే మాట వ్యర్థం. అసలు మీరు తలుచుకుంటే ఒక్కొక్కడో 1000 రూపాయలు నెలకి ఇవ్వడం పెద్ద కష్టం ఉంది. ఆ 1000 రూపాయలు ఆ మాత్రం ఎప్పుడొకప్పుడు ఖర్చు అవుతూనే ఉన్నాయి, వ్యర్థమైన ఖర్చులు అవుతూనే ఉన్నాయి. 4 సార్లు ఆటో ఎక్కడం మానేసి నడిచిరండి ఇక్కడికి. ఆటో ఎక్కినప్పుడల్లా 50-100 అవుతుంది రోజు. 40 రోజుల పాటు ఆటో ఎక్కకుండా నడిచి వస్తాం పురాణానికని మొక్కుకుంటే 400 మిగులుతాయి. ఆ 4000 ఇచ్చేయండి డొనేషన్ ఇలాంటి పీఠానికి, గో సంరక్షణకి. మీ జీవితం ధన్యమైపోతుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. నేను చేసి చూపించాను కాబట్టి చెబుతున్నాను ఆ మాట. ఇదివరకు ఒకప్పుడు చేశాను నేను అలా. పాపం మరీ సత్యనారాయణ గారు లాంటి పడుచు వాళ్ళు అంటే నడవడం కష్టం కాబట్టి వాళ్ళకి మినహాయింపు ఇవ్వండి. మీలాంటి వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా నడవండి. ఇలా ఎందుకు చెబుతున్నానంటే ధర్మ సంస్థాపన కోసం మనం పురాణాలు చెప్పుకుంటున్నాం. కేవలం భగవంతుని యొక్క చరిత్ర వినడమే కాదు, ఆ భగవంతుని సందేశం కూడా తెలుసుకోవాలి. ధర్మగ్రంథములు, ధర్మరక్షణ ఇవన్నీ మన యొక్క జీవితంలో ప్రధాన పాత్ర వహించేటటువంటి మోక్షదాయకములైనటువంటి పవిత్ర వస్తువులు, పవిత్రమైనటువంటి విషయాలన్నమాట. ఆ ప్రభుదత్త బ్రహ్మచారి గారి లాంటి మహానుభావుడికి మనం నమస్కరిస్తే, కారణ జన్ములకు నమస్కరిస్తే మన జీవితం ధన్యమవుతుంది. చంద్రశేఖర సరస్వతులు వారు ఉండేవారే మనకి కంచిపీఠాధిపతులు. ఆయన ప్రభుదత్త బ్రహ్మచారి సామాన్యుడు కాదు, నారదాంశతో పుట్టారని చెప్పారండి. నారదుడు తన అంశత్వం ఇలా పుట్టాడని చెప్పేవారు. అంటే మహాత్ములకు ఒకళ్ళకి ఇంటర్లింక్స్ ఉంటాయి, వాళ్ళు ఎటువంటి గొప్పవాళ్ళో చెబుతారు. ఆయన వసుదేవుడి యొక్క గొప్పతనాన్ని 8 పేజీల్లో రాశారు. ఆ 8 పేజీల్లో వసుదేవుడు ఎటువంటి యోగ జాతకుడు, ఎటువంటి బ్రహ్మచారి, ఎంత నైష్టికుడు, ఎంత దాత, ఎంతటి శాస్త్ర పండితుడో చెప్పారు. లేకపోతే నిర్వికారంగా 7 ఏళ్ళు జైల్లో కూర్చుని ఏమీ పట్టించుకోకుండా ఎలా ఉండగలిగాడండి ఆయన? అసలు ఇంకోటి ఆలోచించండి మీరు. ఆ చెరసాల ఇప్పుడు మధురలో ఉంది. మధురలో కృష్ణుడు పుట్టిన చెరసాల చూడండి. ఆ చెరసాలలోంచి బయటికి రావాలంటే ఎంత ఎవడి వల్ల కాదు, చీటికి వాటికి ఆహారం దొరకదు. మలమూత్ర విసర్జనకి బయటికి రావాలంటే ఎంత కష్టం. అయినా వాళ్ళకి మలమూత్ర విసర్జన లేకుండా చేసేట శ్రీకృష్ణుడు వసుదేవుడి యోగనిష్టకు మెచ్చుకుని. అసలు ఆశ్చర్యం చెప్పమంటారా, దేవకి వసుదేవులు ఆ 7 ఏళ్లలో సక్రమంగా స్నానం చేయడానికి వీలు లేకపోయినా, ఆహారం లేకపోయినా, బయటకు వచ్చి మలమూత్రాదులు విసర్జించే అవకాశం లేకపోయినా, వాళ్ల శరీరము నుంచి వైకుంఠములోని పారిజాత పుష్పముల నుండి వచ్చే సువాసన వచ్చిందని రాశారు ఆయన అందులో. అంటే ఆ శరీరం ఎటువంటి యోగ శరీరము, యోగ శరీరులు మలమూత్రాల్లో ఉన్న వాళ్ళ శరీరం సువాసనతో ఉంటుందని ఋషభుడి చరిత్రలో చెప్పుకోలేదు మరి? అటువంటి కారణ జన్మలు దేవకీ వసుదేవులు. అందుకే వసుదేవుడిలో ప్రవేశించిన విష్ణువు కాంతి ఆయన ద్వారా దేవకిలో ప్రవేశించింది. అందుకని ఆ వసుదేవుడంత తనయందఖిలాత్మకం ఆత్మభూతమున్ పవన రేఖయున్ భువన భద్రమునై వెలుగొందుతున్న లక్ష్మీ విభుతేజము అచ్చుపడ చేర్చిన తాల్చిన వీణ కాంతితో దేవకి యొప్పే పూర్వయగు దిక్సతి చంద్రునిదాల్చుకైవడిన్. అంతటి శ్రీమన్నారాయణుని దివ్యశక్తి వసుదేవుడిలో రాగా ఆ వసుదేవుడు వెలిగిపోతూ ఆనందంతో పొంగిపోయాడు. ఆ కాంతి, ఆ లక్ష్మీ విభుని యొక్క కాంతి వసుదేవుని ద్వారా దేవకీదేవి శరీరంలో ప్రవేశించింది. దేవకీదేవి ముఖం వెలిగిపోవడం మొదలెట్టింది. ఇప్పుడు ఇప్పుడు దేవకి ఎలా వెలిగిపోతోందిట ఆ కాంతితో? భగవంతుడు కోటి సూర్యుల కాంతితో ఉన్నవాడు కడుపులో ఉన్నాడు. ఆయన కడుపులో ఉండడం వల్ల ఆవిడ గర్భము, కాళ్ళు, చేతులు, ముఖము తూర్పు దిక్కున పూర్ణిమ నాడు వేల కొలది చంద్రులు ఉదయిస్తే ఎంత కాంతితో అంత కాంతితో వెలిగిపోతోంది. ఇక్కడ తేడా తెలుస్తా, భగవంతుడు కోటి సూర్య ప్రభాభాసమానుడు, కానీ ఈవిడ మాత్రం కోటి చంద్రుల కాంతితో ఉన్నది. ఎప్పుడైనా సూర్యుడి కాంతిని చంద్రుడు పుచ్చుకుని చంద్రుడు చల్లదనం ఇస్తాడు. సూర్యుడు స్వయం ప్రకాశకుడు, చంద్రుడి దగ్గర స్వయం ప్రకాశకత్వం లేదు. సూర్యుడి కాంతి ఆయన మీద పడి రాత్రిపూట ఏం చేస్తున్నాడు? ఆయన వేడి ఆయన పుచ్చుకుని చల్లదనం మనకిస్తున్నాడు. అలాగే అమ్మవారట ఒక అద్భుతమైన చంద్రుడి లాంటిదట. భగవంతుని కాంతి తాను తీసుకున్నది సూర్యకాంతిని, ప్రజలకు మాత్రం చంద్రుడిలాగా పూర్ణిమ నాటి చంద్రుడిలాగా వెన్నెల వెదజల్లుతున్నది. అంటే ఆవిడ శరీరము నుంచి చల్లని పవిత్రమైన ఆహ్లాదకరమైన కాంతి వస్తున్నది. అందుకే పూర్వయగు దిక్సతి చంద్రుని దాల్చుకైవడిన్, తూర్పు దిక్కు చంద్రుణ్ణి ధరించినట్టుగా అమ్మవారు గోపాలచంద్రుణ్ణి గర్భంలో ధరించి ప్రజలకి చల్లని వెన్నెల వంటి కాంతిని వెదజల్లడం మొదలెట్టింది. ఆవిడ నవ్వితే వెన్నెల వచ్చినట్టుంది, ఆవిడ చూస్తే వెన్నెల బయటకొస్తోంది. ఈ మహాకాంతితో చెరసాల ధగ 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 వెలిగిపోయింది. ఆ చెరసాలలో ఇంకే లైట్లు వేసుకోకర్లా, కటిక చీకటితో కూడినది చెరసాల, తమోగుణ ప్రధానం చెరసాల. ఆ కారాగృహం ఇప్పుడు వెలిగిపోతోంది ఈ మహాత్మురాలి శరీర కాంతితో, ఆ శరీరంలో భగవంతుడు ఉండడం వల్ల. జ్ఞానఖలునిలోని శారదయును బోలే, జ్ఞానఖలునిలోని శారదయును బోలే, ఘటములోని దీపకళికవోలే, భ్రాత ఇంట నాకబడియుండే దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుచు. విశ్వగర్భుడు కృష్ణుడంటే ఈ చరాచర జగత్తంతా కృష్ణుడి కడుపులో ఉన్నది. సమస్తలోకాలు, భువన బ్రహ్మాండములు, అనేక కోటి బ్రహ్మాండములు తన కడుపులో పెట్టుకున్న అంతటి వాసుదేవుడు, అనేక లోకాలని కడుపులో పెట్టుకున్న పరమాత్ముడు ఇప్పుడు ఆవిడ కడుపులో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆవిడ కడుపులో ఏమున్నట్టు అనమాట, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నట్టే ఆయన ఉన్నాడు గనక. కానీ ఏం లాభం? విశ్వగర్భుణ్ణి గర్భంలో పెట్టుకుని కూడా అన్నగారి చెరసాలలో మగ్గిపోతూ ఉండడం వల్ల ఆవిడ ఎలా ఉన్నదట, మూర్ఖుడిలో సరస్వతిలో ఉన్నదట. జ్ఞానఖలునిలోని శారదయ్యను బోలే, చదువుకున్నాడు కానీ వాడు ఖలుడు, నీచుడు. చదువుకున్న మూర్ఖులు ఏం చేస్తారో తెలుసా, తమ చదువుని దైవ ద్రోహానికి, లోకనాశనానికి వాడతారు. ఒక టెర్రరిస్టు దగ్గరికి విజ్ఞానం పెడితే ఏం చేస్తాడు వాడు? లోకాలను నాశనం చేస్తాడు. మూర్ఖులకి చదువు వస్తే, వాళ్ళకి పురాణాలు వస్తే, వాళ్ళకి అవధాన విద్య వస్తే వాళ్ళు ఏం చేస్తారన్నమాట, మంచి వాళ్ళని తిట్టడానికి, ఈ పుష్కర స్నానాదులు లేవని చెప్పడానికి ఉపయోగిస్తారు. అంచేత నీచుడిలో శారద ఎంత ప్రమాదమో, ఆ శారద శోభిల్లదట. అలాగే అంతటి పరమాత్ముడు కడుపులో ఉండి కూడా ఆవిడ బయటికి రాలేక చెరసాల్లో పడున్నది. బయటికి వచ్చి ఆ కాంతిని అందరికీ ఇవ్వలేకపోతుందన్నమాట. ఘటములోని దీపకళిక ఓలే, ఒక దీపం ఇలా బయట ఉంటే అందరికీ కాంతిని ఇస్తుంది. అదే కుండలో పెట్టి మూతేసేయండి, ఇప్పుడు ఆ కుండలోంచి కాంతి బయటికి రాదుగా. కుండలో ఉన్న దీపము ఎవరికి కాంతి ఇస్తుంది? ఎవరికి కాంతి ఇవ్వదు. ఇప్పుడు ఆవిడ చెరసాల ఒక కుండ, ఆ కుండలో ఉన్న దీపం ఆవిడ, కుండలో ఉన్న దీపంలాగా బయటికి ఎవరికి తన కాంతినివ్వలేక పాపం చెరసాల్లో పడి ఉన్నది. విశ్వగర్భుడు గర్భంలో ఉన్న ఈ కర్మను ఎవరూ తప్పించలేరట. అందుకే మహతాం స్థానమాస్థాయ ఫలం కర్మానుసారిణ, ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, ఎంత మహానుభావుణ్ణి పట్టుకున్నా ఫలం మాత్రం తన కర్మను అనుసరించి ఉంటుంది. అంటే వాడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు. దానికి ఉదాహరణ చెప్పారు, వాసుకున్నాడు శివుడంతటి వాడు మెళ్ళలో ఉంటాడు, కానీ వాతం కాదతి వాసుకి, వాసుకి తినేది కేవలం గాలి, వాసుకి గాలి మాత్రమే స్వీకరిస్తాడు ఆహారంగా. శివుడి దగ్గరుండి కూడా ఆయనకి ఏ భోగాలు లేవు, పిండి వంటల భోజనాలు లేవు, కేవలం గాలే పీల్చుకు బతుకుతున్నాడు. కర్మయోగం అంటారు దానిని. ఆయన యోగాభ్యాసంతో బతుకుతున్నా కర్మ కర్మే కదా, అన్నీ ఉంటాయి, ఏమి అనుభవించడానికి ఉండదు. అలాగా ఎంత గొప్ప స్థానమునకు వెళ్ళినా, ఎన్ని యోగములున్నా ఈ యోగం మాత్రం ఎవరూ తప్పించలేరు. లేకపోతే విశ్వగర్భుణ్ణి గర్భంలో పెట్టుకుని కూడా చెరసాల్లో ఉండడం ఏమిటావిడ? ఇవే పూర్వకర్మల యొక్క పరిష్కారము అంటారు. అంటే ఆవిడ ఒకప్పుడు కొంత దోషం చేసింది, ఆ దోషం ఇప్పుడు ఈ చెరసాల వాసంతో అనుభవిస్తోంది. అనుభవించేస్తే లాభం ఏమిటి? తర్వాత ముక్తి వస్తుంది. దీన్ని గనక భగవంతుడు తీసేశాడు అనుకోండి, మా అమ్మే కదానని ఇది మళ్ళీ ఇంకోసారైనా అనుభవించక తప్పదు. అందుకని ఎంత గొప్పవాడైనా తన కర్మని ఇక్కడే ప్రక్షాళన చేసుకోవాలి. నాకు పక్షపాతం లేదు, ముందు కర్మ ప్రక్షాళన చేస్తేనే వారికి మోక్షం ఇస్తాను అని భగవంతుడు ఈ ఘట్టంలో సందేశం ఇచ్చాడు. అంతరార్థం అది. అందుకని జైల్లో ఉంది ఆవిడ. జైల్లో ఉంటే ఆవిడ యొక్క దుష్కర్మ ప్రక్షాళనం అయిపోతుంది, మురికి పోవాలి. మనం పుట్టినప్పుడు మన పైన కొన్ని ఆవరణ దోషాలను ఉంటాయి, ఆ ఆవరణ దోషాలే మావి రూపంలో బయటకు వస్తాయి. ఈ ఆవరణని పురిటి స్థానంతో ఎలా తొలగిస్తామో అలాగే మనం ఈ కష్టాలను అనుభవించడం ద్వారా మనం చేసుకున్న పాత కర్మ వాసనలు తొలగిపోతాయి. అవి తొలగిపోతేనే భగవంతుడి యొక్క సంపూర్ణ కటాక్షం పొందుతాం. అందుకే ఆవిడ కూడా చెరసాలలో పడి ఉండక తప్పలేదు. ఇప్పుడు ఆవిడ ముఖం అంతకంతకి ధగ ధగ వెలిగిపోతూ ఉంటే తట్టుకోలేకపోయేట కంసుడు. ఏమిటి ముఖం? ఇంత పూర్వం 7 పర్యాయములు గర్భము ధరించింది, కానీ ఇంత కాంతి లేదు. 7వ సారి గర్భం ధరించినప్పుడు కొంత కాంతి ఉన్నది, కానీ ఈ కాంతి అపురూప కాంతి, క్రొత్త కాంతి, ఆశ్చర్యకరమైన కాంతి. అమ్మో, ఈవిడ చూస్తే భయం వేస్తుంది అనుకున్నాడు ఆయన. కన్నులకు చూడ బరువయ్యున్నది ఎలనాగ గర్భముల్లము కలుగన్, మున్నెన్నడు నిట్లుండదు వెన్నుడు చొరనోపు గర్భ వివరములోనన్. నా కళ్ళకి ఆవిడ గర్భము మిరుమిట్లు గొలుపుతోంది, ఆవిడ గర్భాన్ని చూడలేకపోతున్నాను, కళ్ళు బరువెక్కిపోతున్నాయిట. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ ఫ్లాష్ లైట్ కేసి ఎక్కువసేపు చూస్తే కాసేపనగా కళ్ళు బరువెక్కిపోయి అబ్బా అంటాం. ఇప్పుడు అలాగే ఆవిడ గర్భం కేసు చూస్తే ఈయన కళ్ళుకి భారం అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నాడు. అందుకని తట్టుకోలేక ఏమన్నాడు, నా కళ్ళకి ఇంత భారముగా ఇంత కాంతితో ఎందుకున్నది ఈవిడ? సందేహము లేదు, ఇంతకు పూర్వం 7 పర్యాయములు గర్భము ధరించినప్పటికీ లేనటువంటి మహత్తర కాంతి ఈవిడ గర్భములో ఉన్నదంటే నా ఆగర్భ శత్రువు, నన్ను చంపడానికి పుట్టినటువంటి విష్ణువు ఈ గర్భంలో ఉన్నాడు. ఈ గర్భంలో ఉన్నది విష్ణువే. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఎంత పొరపాటు చేశాను! అసలు అప్పుడు ఆనాడే ఈ చెల్లెల్ని చంపేసి ఉంటే ఇక్కడ దాకా ఈ పీడ వచ్చేది కాదు. ఆనాడు మొగమవటానికి పోయాను, బావగారి మాట నమ్మాను, వాళ్ళకి గడువు ఇచ్చాను, అందుకే ఈ గర్భాల గొడవ వచ్చి పడింది నాకు. ఆగర్భ శత్రువు దగ్గర ఎప్పుడూ కూడా మనం జాలి చూపించకూడదు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని ఏడవడం మొదలుపెట్టాడు వాడు. ఏమి తలంచువాడ ఇక నెయ్యది కార్యము, నాడు నాటికి కామిని చూలు పెంపెసగే గర్భిణీ చెల్లెలిని ఆడు పేద నేనేమని చంపువాడా, తగవేలని చంపి తినేని శ్రీయు ఉద్దామయ శంభు ఆయువును ధర్మమును చెడిపోవకుండునే. ఇప్పుడు నేనేం చెయ్యను? ఆలోచన స్తంభించిపోతున్నది, బుర్ర పనిచేయడం లేదు. నా కర్తవ్యం ఏమిటి? రోజు రోజుకి నా చెల్లెలి గర్భం పెరిగిపోతోంది, రేపో మాపో పిల్లవాడు పుట్టబోతున్నాడు, చంపుదామా అంటే ఇది ధర్మం కాదు. గర్భవతిని, నిండు గర్భవతిని, చెల్లెలిని, స్త్రీని చంపడం మహాపాపం. గర్భం లేని క్రితం చంపి ఉంటే అంత దోషం కాదు, కానీ గర్భవతిని ఎంత కిరాతకుడు కూడా చంపడం, గర్భంతో ఉన్న లేడి పిల్లను కూడా చంపకూడదంటారు, ఇక చెల్లెలు ఎలా చంపను? పోని ధైర్యం తెచ్చుకుని చంపితే నా ఆయువు, ఐశ్వర్యం, కీర్తి అన్నీ నశించి ఘోర నరకానికి పోకుండా ఉంటానా? వావి వరసాలేని దుర్మార్గుడురా వీడు అని లోకమంతా నన్ను తిడుతుంది. జీవన్మృతుడనుచు నింద చేయుదురు, రేపటి నుంచి వీడు జీవచ్ఛవం అంటారు. గర్భవతి అయిన చెల్లెల్ని చంపిన పాపాత్ముడని ముఖం మీద ఉమ్ముతారు. నేనెంత బలవంతుడైనా ఇంతమంది మనస్సులో నా మీద పుట్టిన ద్వేషభావాన్ని తొలగించుకోవడం చాలా కష్టం కదా. కాబట్టి అప్పుడు నేను వాళ్ళందరి యొక్క చివాట్లు తింటూ బతకడం ఒక బ్రతుకేనా? అందరూ శాపనార్థాలు పెడితే ఆ బ్రతుకు మంచిది కాదని శాస్త్రం చెబుతున్నది. అతడు పోవును నరకమునకు. అలాంటి దుర్మార్గుడు 10 శాపానికి గురైన వాడు, ఇతరుల యొక్క ఉసురు పోసుకున్నవాడు నరకానికి పోతాడు. దుర్భావముతో బ్రతుకుటొక్క బ్రతుకే తలపన్, చెడ్డ పేరుతో అపకీర్తితో పాపపు బ్రతుకు బ్రతకడం కూడా బ్రతుకేనా? చీ, అది బ్రతుకు కాదు. కాబట్టి ఇంతకాలం ఓపిక పెట్టాను గనక ఈమెకి ప్రసవం వచ్చేదాకా ఓపిక పడదాం, ఏమైనా సరే పురిటిలో పురిటివాణ్ణి పురిటింటిలోనే చంపేద్దాం అనుకుని వెంటనే కాపలా వాళ్ళని పిలిచాడు. ఒరే నాయనలారా, 8 ఒక బ్యాచ్ చొప్పున ఈ కారాగారానికి కాపలా కాస్తూ ఉండండి. 80 గుమ్మం దగ్గర ఒక 80 మంది బయట, మరొక 80 మంది కోట చుట్టూత కట్టుదిట్టంగా కాపలా కాయండి. ప్రతి 8 గంటలకి మీరు డ్యూటీలు మారండి. అనుక్షణం చీమ లోపలికెళ్లకుండా, లోపలున్న చీమ బయటికి రాకుండా కాపలా కాయండి. దేవకీదేవికి ప్రసవం వచ్చి రాగానే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆ విషయం నాకు చెప్పాలి. అలా చెప్పని వాడికి శిరశ్ఛేద శిక్ష విధిస్తాను, చెప్పిన వాళ్ళకి లెక్కలేనంత సంపద ఇస్తాను. దేవకీదేవి పిల్లవాడిని కనగానే పురిటింటిలోనే చంపేయాలి నేను, అక్కడితో నా పగ తీరుతుంది, జాగ్రత్త సుమా అని వాళ్ళందరినీ హెచ్చరిక చేశాడు. ఆయుధాలు ఇచ్చాడు, వాళ్ళకి సంపదలు ఇచ్చాడు, రకరకాలుగా వాళ్ళని గౌరవించాడు. ఇక ఆ రోజు నుంచి వీడి బతుకే విచిత్రంగా మారిపోయిందట. వాడికి ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, మతిపోతుందనమాట. ఆసీనః సంవిశన్ తిష్టన్ భుంజానః పర్యటన్ మహీం చింతయానః హృషీకేశం అపశ్యతన్మయన్ జగత్. ఈ దేవకీదేవికి విష్ణువు పుడుతున్నాడు, వాడు నన్ను చంపేస్తాడనే భయం పట్టుకుంది కదా, అందుకని వీడేం చేసేవాట ఆ రోజు నుంచి కృష్ణుడి మీద బెంగతోటి ఆసీనః, ఎక్కడైనా ఆసీనుడై ఉన్నప్పుడు ఏదో సభలో కూర్చున్నాడు, ఆ సభలో ఆసీనుడై ఉన్నప్పుడు ఎరా ఎదురుగుండా కృష్ణుడున్నాడు పట్టుకోండి అనేవాట. అక్కడ ఎవరూ లేరన్నా వినిపించుకోకుండా అదిగో ఆ కుర్చీలో కూర్చున్నది కృష్ణుడే అనేవాట. ఎక్కడన్నా ఒక గదిలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ గదిలోకి ఈయన కంటే ముందే ఈయన నీడబడేది, ఆ నీడను చూచి ఈ గదిలోకి విష్ణు ప్రవేశించాడు అని వణికిపోయేవాడు. తిష్టం ఇలా కూర్చున్నప్పుడు అప్పుడు కృష్ణుడే కనపడేవాడు వాడికి. భుంజానః అంటే తింటున్నప్పుడు, పర్యటన్ తిరుగుతున్నప్పుడు, ఎప్పుడు ఏ వేళలో చూసినా అంతటా ఆయనకి విష్ణువే కనపడ్డాటండి. తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు భుజయింపుచుండి అనవరతంబున్ హరి తలచి తలచి జగమా హరిమయమని చూచే కృష్ణుడు కంసుడు ఆరణీయలుకన్ అని పోతన గారు అనువాదం చేశారు దీనికి. తింటున్నా తిరుగుతున్నా కూర్చున్నా పడుకున్నా నడుస్తున్నా హాస్యమాడుతున్నా సర్వకాల సర్వావస్థల్లో హరి 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 అని హరిని తలచి ఈ జగత్తంతా హరిమయంగా చూశాడు. ఇంకెంతకంటే ఎవడు భక్తుడు, వాడు వాడే గొప్ప భక్తుడు అనమాట. ఆరని అలుకన్ తీవ్రమైన పగతో భయంకర ద్వేషంతో వాడు ఈ చరాచర జగత్తంతా హరిమయంగా చూశాట. సర్వం విష్ణుమయం జగత్ అనే వాక్యం వీడి ఎడల సార్థకమయ్యిందనమాట. మనం ఎంత భక్తితో ఉన్నా అంతటా విష్ణువుని చూడలేము, వీడు చూస్తున్నట్ట. ఎలా చూశాడు అంటే భయం వల్ల. శ్రవణ రంధ్రముల ఏ శబ్దంబు వినబడే అది హరి పలుకని ఆలకించు, అక్షిమార్గమున ఎయ్యది చూడబడే అది హరిమూర్తిగా నోపునంచు చూచూ, గంధంబులేమైనా ఘ్రాణంబు చొచ్చిన హరిమాలిక గంధమనుచు వెదరు, తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరి కరాఘాతమోయనుచు వెదరు, పలుకులెవ్వి అయిన పలుకుతో భ్రమవడి హరి పలుకబడి అననుచు భ్రమసి పలుకు. వీడికి చెవిలో ఎప్పుడైనా ఏదైనా మాట పడితే, ఎవరో మాట్లాడుకుంటారు అనుకోండి, వెంటనే వీడు ఏమనేవాడు, ఇదిగో ఇక్కడెక్కడో కృష్ణుడున్నాడు, కృష్ణుడు మాట్లాడాడు, ఇది కృష్ణుడి మాటే నాకు సందేహం లేకుండా వినబడింది, ఎక్కడున్నాడో వెతకండి అనేవాట. ఎవరు ఎవరి గురించి మాట్లాడినా అక్కడ కృష్ణుడున్నట్టు కృష్ణుడే మాట్లాడినట్టు వీడికి భయం కలిగేదట. కాబట్టి వింటున్న శబ్దములన్నీ హరి శబ్దములయ్యాయి. కంటికి ఎవరు కనబడినా, ఏదో ఉపన్యాసం ఉన్నాక అప్పుడప్పుడు కొంతమంది కాలక్షేపం కోసం వచ్చిపోతూ ఉంటారు, బయటికి నడుస్తూ ఉంటారు, లోపలికి వస్తూ ఉంటారు డిస్టర్బ్ చేయడానికి. ఈ కనబడేవాడల్లా వాడికి భయం వల్ల ఏమైందట, అది కృష్ణుడి రూపం కింద కనబడేదట. ఇదిగో ఇప్పుడే కృష్ణుడు లోపలికి వచ్చాడు రోయ్, బయటికి వెళ్ళాడు రోయ్, నా అంతఃపురంలోకి ప్రవేశించాడు రోయ్ అంటూ అరిచి వాడే కృష్ణుడు పట్టుకోండి పట్టుకోండి అనేవాట. అంటే వీడి కంటికి ఎవరు కనబడినా, భార్య కనబడినా కూడా చివరికి అది కృష్ణుడి రూపం అనుకునేవాట. అప్పుడప్పుడు సువాసన ముక్కుకి తగిలితే ఈ గంధం ఈ సువాసన పీల్చి ఎక్కడెక్కడో కృష్ణుడున్నాడు, కృష్ణుడి మెడలో దండ ఉంటుంది, ఈ వనమాల నుంచి సువాసన వస్తోంది, ఆ సువాసనే ఈ సువాసన, ఈ సువాసన ఉందంటే ఈ పక్కన ఎక్కడో కృష్ణుడున్నాడు పట్టుకోండి అనేవాట. అయ్యా లేదండి బాబు, అదేదో మన దగ్గర ఉండేటటువంటి వాళ్ళు తీసుకొచ్చిన సెంటు వాసన అంటే వినిపించుకునేవాడు కదట, ఇది తప్పక హరిమాలిక గంధం అనేవాట. ఇంకా అప్పుడప్పుడు మతిపోయి రాత్రిపూట నిద్ర పట్టక చేతులు ఇలా వెనక్కి పెట్టుకుని పచారులు చేసేవాడు ఇంట్లో, ఆ పచారులు చేస్తున్నప్పుడు ఆ పక్కన ఏ గడ్డి పరక తగిలినా లేదా కర్టెన్స్ ఉంటాయిగా వాటికున్న దారం తగిలినా అమ్మ బావో ఈ పక్కన ఎక్కడో దాక్కున్నాడు కృష్ణుడు, ఇది కృష్ణుడి చేతి దెబ్బ వెతకండి అనేవాట. వీడితోటి కాపల భట్లకు పిచ్చెక్కడం మొదలెట్టింది. తిరుగుతున్నప్పుడు దేహమునకు తృణము సోకినా హరి కరాఘాతం హరి చేతి దెబ్బ అంటాడు. వీడికి ఏమన్నా పిచ్చెక్కిందా మెంటలెక్కిందా అనుకునేవారు వాళ్ళు పాపం. కానీ రాజుగారు కదా వీడంటే భయం, అందుకని కిక్కురు మనక వెతికి ఎవరు లేరు మహారాజా భ్రమేమో అంటే భ్రమేనంటావా అనేవాట. ఇంతలో భార్య నిద్దట్లో గుర్రుమంది. ఆ భార్య గుర్రుమంటే నువ్వు గుర్రం అంటున్నావా హరి అంటున్నావా నువ్వు నిజం చెప్పు అనేవాట. పీకపుచ్చుకుని నొక్కేశాడు. ఒకరోజున ఏం చేశాడు తెలుసా వీడు, నిద్రపోతున్న భార్యని గట్టిగా గొంతుకు పెట్టి నులిమేస్తూ ఉంటే బాబోయ్ బాబోయ్ అని విడిపించుకున్నది. ఆ భార్య ఇలా బాబు అంటుంటే నువ్వెందుకున్నావు అన్నట్ట. నా పేక నొక్కుతూ నువ్వెందుకున్నావు అంటావు ఏమిటంటే ఇక్కడ విష్ణువు పడుకున్నాడుగా కృష్ణుడి పేక నొక్కుతున్నాను అనుకున్నాను, కొంపదీసి నీ పేక నొక్కానా అన్నట్ట. పేక నొక్కడం ఏమిట్రా బాబు, చంపేశావు కొద్ది క్షణాల్లో బతికి పట్టగట్టా, నేను కూడా బలమైన దాన్ని కాబట్టి సరిపోయాను. ఆవిడ జరాసంధుడి కూతురు, అస్థి ప్రాస్థి అని ఇద్దరు కూతురుడు జరాసంధుడికి, వాళ్ళు కంసుని యొక్క చిన్న భార్యలు. వాళ్ళు కాబట్టి వీడు పేక నొక్కితే బతికారు, కానీ ఇంకో మాదిరి వాళ్ళైతే వెళ్ళిపోవలసిందే. అంతలా నొక్కాడనవాడు వాడు కంగారులో. ఈ విధముగా వీడి పరిస్థితి ఎలా ఉందంటే ప్రపంచమంతా హరే, ఇంకా వాడు ఏం చేయలేకపోతున్నాడు, రాజకార్యాలు దిద్దలేకపోతున్నాడు. డబ్బులు లెక్క పెడితే అందులో కృష్ణుడు కనబడితే, పెరుగన్నం తింటే కృష్ణుడు కనబడితే, పడుకుంటే కృష్ణుడు కనబడితే, మంచినీళ్లు తాగడానికి సీసా తీసుకుంటే అందులో కృష్ణుడు కనబడుతూ ఉంటే, లేదా స్నానం చేయడానికి డ్రమ్ముతో ఏ సాయంకాలం ట్యాప్ వచ్చినప్పుడు కష్టపడి పట్టుకుంటే అందులో కూడా కృష్ణుడే కనబడుతూ ఉంటే ఇంక వీడు ఎలా బతుకుతాడు. దాంతో జగత్తంతా సర్వకాల సర్వావస్థలలో హరిమయంగా చూశాడు వాడు. వీడి బతుకులు అయిపోయిందనమాట. అంతటి ఏకాంత భక్తుడయ్యాడు. అందుకే విరోధముతో భగవంతుణ్ణి పొందినట్లుగా భక్తితో కూడా పొందలేము. మీరు భక్తులే కానీ మీ భక్తి ఈ 2 గంటలు దాటాక మళ్ళీ బయటికి వెళ్ళాక మర్చిపోతాం. అంటే నేను మీలాంటి జ్ఞానుల గురించి అనలేదులేండి, అలా మర్చిపోయే వాళ్ళ గురించి అన్నాను. ఇతడు ఈ విధంగా విరోధ భక్తితో ఉండగా ఇక సప్తమి నాడు మహానుభావులైన బ్రహ్మాది దేవతలంతా దేవకీదేవి వసుదేవుడు ఉన్న చెరసాలకు వచ్చారు. అంటే దేవుళ్ళు కూడా జైలుకి వచ్చారు. భగవంతుడు ఎక్కడుంటే అక్కడికి రాక తప్పదు కనుక. భగవంతుడు సద్గురుడు ఎక్కడుంటే అక్కడికి వచ్చి తీరతారుగా దేవతలు కూడా. బ్రహ్మ శివుడు ఇంద్రాది దేవతలు చిన్ని చిన్ని సూక్ష్మ రూపములతో, మళ్ళీ పెద్ద రూపంతో రాలేరు కదా వాళ్ళు, అందుకని సూక్ష్మ రూపాలతో వచ్చి దేవకీదేవికి ఎదురుగుండా నిలబడ్డారు. దేవకీదేవికి వాళ్ళెవరో కనపడుతున్నారు. ఇదేమిట్రా 4 ముఖములతో ఎర్రగా ఉన్నాడు ఒక ఆయన, 3 కళ్ళతో ఉన్నాడు ఒక ఆయన, ఒక ఆయన చేతిలో ఏదో ఆయుధం పట్టుకున్నాడే, బహుశా వీళ్ళు దేవతలేమో బ్రహ్మ శివుడు ఇంద్రుడు వీళ్ళు కాదు కదా అనుకున్నది. ఆవిడకి ఏ విషయం అర్థం కావడంలా, నా కడుపులో ఈ మధ్యలో ఒక పిల్లవాడు ప్రవేశించినప్పటి నుంచి నాకు కూడా రకరకాల ఊహలు వస్తున్నాయి, అనుభూతులు వస్తున్నాయి, దాన్ని బట్టి వీళ్ళు నిజమో కాదో తెలియకుండా ఉంది అనుకున్నది పాపం ఆవిడ. కానీ ఆవిడకి మాత్రం వాళ్ళు ఎందుకు కనబడుతున్నారో తెలుసినా, వాళ్ళు కనబడడానికి మూల కారణం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కడుపులో ఉంటే అన్ని కనబడకుండా అవుతాయండి. భగవంతుడు వాసుదేవుడు కడుపులో ఉంటే వాళ్ళు వీళ్ళు అదృశ్య రూపంలో వచ్చినా ఆవిడ కనబడి తీరతారు. ఎంత మాయైనా ఆయన ముందు పట పంచెలు గనక బ్రహ్మాది మాయలు ఆవిడ దగ్గర మాత్రం చెల్లడంలా, అందరూ కనబడ్డారు. వాళ్ళ కడుపుకి పదే పదే ఇలా ముట్టుకుని దండం పెడుతున్నారట. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు నందీశ్వరుడిని పట్టుకుని అరగదీసేయటంలా తోకట్టుకుని, ఆ నందీశ్వరుడు ఎంతకాలం ఉంటాడా నాకు భయం అనమాట, మరీ లాగేయడమేనా. అలాగ వాళ్ళంతా ఆవిడ బొద్దని ఇలా పట్టుకుని పామి నమస్కరించడం మొదలుపెట్టారు. భక్తి వల్ల, మనం చేసే పని భక్తి వల్ల, అంతకంటే ఏం లేదు. ఆహా నందిని ముట్టుకుంటే తద్వారా కొమ్ముల్లోంచి స్వామిని చూస్తే పుణ్యం కనుక చక్కగా పట్టుకుని నిమురుతున్నాం, అది మీ ప్రేమ భక్తి. అలాగే వీళ్ళకు కూడా దేవకీ గర్భం మీద లోపల వాసుదేవుడు ఉండడం వల్ల భక్తి ఎక్కువ, తన్మయత్వంతో ఇలా రాసి ఆయన్ని స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. మహానుభవ సత్యవ్రతం సత్యపరం త్రినేత్రం, దీనిని పోతర్ గారు ఎంత బాగా రాశారండి, సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయమునందు కలుగువాని, భూతంబులైదును పుట్టుచోటగువాని, 5 భూతంబులందమరువాని, 5 భూతంబులు అడగిన పిమ్మట బరగడువాని, నిన్నాశ్రయింతుము సత్యభాషణంబు సమదర్శనంబును జలిపెడువాని, నిన్నాశ్రయింతుము నీయధీనమాయచేత ఎరుక మాలిన వారలు పెక్కుగతుల నిన్ను పేరు కొందురెరుగ నేర్చు విబుధులేక చిత్తంబున నిఖిలమూర్తులెల్ల నీవయండ్రు. ప్రభు సత్యమే వ్రతంగా పెట్టుకున్న పుణ్యాత్ముడివి. ఈ సృష్టినంతా సత్యంతో నడుపుతున్నావు. సత్యమే ఈ చరాచర జగత్తుకి మూల కారణం. నువ్వు త్రినేత్రుడివి, నీకు మూడు కళ్ళున్నాయి. ఆ మూడు కళ్ళ సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఆ మూడు కళ్ళు ఏమిటంటే మూడు కాలములలో సత్యము ధర్మము నిలబెట్టడం అని అంతరార్థం. భగవంతుడైన పరమేశ్వరుడికి ఎందుకు మూడు కళ్ళు ఉంటున్నాయంటే భూతకాలం, భవిష్యత్ కాలం, ఇప్పుడు వర్తమాన కాలం. ఈ మూడు కాలములు ఒకే రకముగా సత్యం మీద ధర్మం మీద నిలబడాలి, వీటిని యథాతథంగా నడపాలి అనే కోరికతో మూడు నేత్రాలు ధరించావు. అటువంటి త్రినేత్రుడవైన నీకు నమస్కారం. అంటే నువ్వే ఈశ్వరుడివి, నువ్వే విష్ణువి, నువ్వే బ్రహ్మవి. ప్రభు నీ అనుగ్రహంతో పంచభూతాలు పుట్టాయి. ఐదు భూతాలు నీలోంచే పుట్టాయి. ఈ భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం, వీటి ద్వారా ప్రాణుల్ని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు, పెంచుతున్నావు. మళ్ళీ ప్రళయకాలంలో ఇవన్నీ నశించిపోతాయి. ఇవి నశించిపోయినా నువ్వు మాత్రం నశించవు. ఇవన్నీ నీలో ప్రవేశించి ఆశ్రయం పొందుతున్నాయి గనక. అలా ఎప్పుడూ నాశనము లేని, నాశన రహితుడవైన, అవ్యయస్వరూపుడవైన నిన్ను ఆశ్రయిస్తున్నాం. ప్రభు నీ దగ్గర ఒక మాయ ఉన్నది. ఆ మాయకి యోగమాయ అని పేరు. ఆ యోగమాయా ప్రభావానికి లోనైన కారణం చేత మానవులు నిన్ను అనేక రూపములతో కొలుస్తారు. కొందరు ఇంద్రుడన్నారు, కొందరు చంద్రుడన్నారు, కొందరు నవగ్రహాలన్నారు, కొందరు నిన్ను బ్రహ్మన్నారు, విష్ణువన్నారు, శివుడన్నారు. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు ఇన్ని రూపములు ఉన్నాయి, కానీ ఇన్ని రూపములన్నీ వేరువేరు కాదు, ఇవన్నీ కలిసిన అఖిలాండ కోటిమూర్తి ఒకటే అని అంటారు. అందుకని ఎంత బాగా అన్నారు, పెక్కుగతుల నిన్ను పేరు కొందరు, రకరకాలుగా రకరకాల నామాలతో స్తుతిస్తారు. ఎరుగ నేర్చు విబుధులు అంటే అన్నీ గ్రహించిన జ్ఞానులు ఏకచిత్తంబున ఒక్కే దృష్టి పెట్టుకుని, ఇన్ని దృష్టి లేదు వాళ్ళకి, విభిన్నత్వం లేదు, ఈ విభిన్నత్వం అంతా ఏకత్వం అని భావించి నిన్ను ఒక్కడివే అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏకచిత్తంబున నిఖిల మూర్తులెల్లా నీవయండ్రు, ఇన్ని రూపములు నీవే, ఈ మొత్తం దేవతలు కాని, ఈ మానవులు కాని, ఇంకా ఈ జీవులు కాని, చివరికి అన్నీ నీవే, నీవు కాని వస్తువు లేదు, సర్వము నారాయణమయమని వాళ్ళు నిన్ను గ్రహిస్తూ ఉన్నారు. ప్రభు ఈ సంసారం ఒక పెద్ద చెట్టు, శాఖోపశాఖలతో పెరిగిపోయిన చెట్టు. మన సంసారమే పెద్ద చెట్టు. ఈ సంసారానికి చెట్టుకి ఒక పాదు ఒకటి ఉండాలిగా, ఆలవాలం. ఈ పాదు ఏమిటి, ప్రకృతి, అంటే పుట్టుకతో వచ్చే స్వభావం. ఈ ప్రకృతి అనేది, దీనికి స్వభావమే పాదు, దీనికి ఆలవాలం. దీనికి పళ్ళు ఉన్నాయి రెండు. ఈ చెట్టుకి, ఈ సంసారం అనే చెట్టుకి రెండు పళ్ళు ఉన్నాయి. ఒక పండు సుఖం, మరొక పండు దుఃఖం. సుఖ దుఃఖములు రెండు, దీనికి రెండు పళ్ళు. దీనికి కూడా వేళ్ళున్నాయి. ఆ వేళ్ళు ఏమిటి, త్రిగుణములు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ మూడు గుణములే ఈ సంసారం అనే చెట్టుకి వేళ్ళు. అందుకే ఈ గుణాల్లోంచి బయటపడలేకపోతున్నాం. వేళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి. చెట్టు వేళ్ళు లోపలికి ఎంత ఎక్కువ పెడితే ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది. ఈ సంసారం అనే చెట్టుని మనం ఎందుకు పెకలించలేకపోతున్నామంటే దీనికి ఉన్న వేళ్ళు త్రిగుణములు. అమ్మ బాబోయ్, త్రైగుణ్యములతోటే ఈ లోకం అంతా నశించిపోతున్నది. త్రైగుణ్య విషయ వేదాన్ని స్త్రైగుణ్యో భవార్జన అంటే ఎంతసేపు గుణముల్లో పట్టి కొట్టుకోకుండా ఇందులోంచి బయటపడడానికి ప్రయత్నించాలి, నిర్గుణ పరబ్రహ్మాన్ని పొందాలి. ఈ గుణములే దీని వీళ్ళు, వేళ్ళు. ఇంకా ఈ చెట్టుకు కొన్ని రుచులున్నాయట. ఏమిటా రుచులు, రకరకాల రుచుల్ని మనకు అందిస్తూ ఉంటుంది ఈ చెట్టు. అవి చతుర్విధ ఫలపురుషాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షములనే నాలుగు రుచులు ఈ చెట్టుకున్నాయి. ఇంకా దీనికి గ్రహించడానికి సాధనాలున్నాయి, అవి పంచేంద్రియాలు, అవే దీనిని గ్రహించే సాధనాలు. ఈ చెట్టు ఉందనగానే ఈ చెట్టుని గ్రహించాలంటే చెట్టు ఉన్నది, ఆ చెట్టు ఇలాంటి చెట్టు, ఏదో మర్రి చెట్టు, రావి చెట్టు అని చూపులతో కనిపెట్టడానికి కొన్ని సాధనాలు కావాలి. మనం చెట్టు దగ్గరికి వెళ్ళగానే మన చూపులకి అది రావి చెట్టు అని తెలుస్తుంది కదా. వాసనని బట్టి కానీ, కంటిని బట్టి కానీ, లేదా ఒక్కొక్కప్పుడు శబ్దాన్ని బట్టి కానీ, లేదా దాని మీద నుంచి వచ్చే స్పరిశని బట్టి కానీ, సాధారణంగా మనుషులు చెట్టుని కనిపెట్టేవారు. మనమంటే ఇప్పుడు ఆ రావి చెట్టు అంటే ఏమిటో తెలియట్లా, మరి చెట్టు అంటే ఏమిటో తెలియట్లేదు. కానీ పూర్వకాలంలో మహానుభావులైన జ్ఞానులు అసలు దూరం నుంచి చెట్టు గాలి సవ్వడిని బట్టి ఫలానా చెట్టుని చెప్పేసేవారు. పంచేంద్రియములతో ఈ చెట్టుని గ్రహిస్తాం. అంటే సంసారాన్ని పంచేంద్రియములు అనే సాధనములతోటి మనం పట్టుకుంటున్నాం. ఈ పంచేంద్రియాలు లేకపోతే సంసారం ఎక్కడుంది కనుక. ఇంకా దీనికి స్వభావాలు ఆరున్నాయి ఈ చెట్టుకి. ఈ చెట్టుకి స్వభావాలు ఏమేమిటవి, ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి, విపరిణామం, అపక్షయం, వినాశం. అంటే ఇది పుట్టడం పుడుతోంది చెట్టు. చెట్టు పుట్టిన తర్వాత క్రమంగా ఏమవుతుంది, ఉంటుంది, కొంతకాలం ఉండాలి. పుట్టి పుట్టగానే చచ్చిపోతే దానికి అస్తిత్వం ఉండదు. పిల్లలు కొంతమంది పుట్టి చచ్చిపోతారు, మనం అలాగే అది కొంతకాలం ఉంటే అస్తిత్వం అంటాం. ఆ తర్వాత క్రమంగా అభివృద్ధి, శరీరం పెరగడం, శరీరంతో పాటు శరీర బంధములు పెరగడం, దీంతోపాటు ఆస్తులు సంపదలు ఇవన్నీ పెరిగితే దానికి వృద్ధి అని పేరు. ఇక విపరిణామం, శరీరం చిన్నప్పుడు ఒక రకంగా ఉంది, క్రమంగా పెరిగే కొద్దీ మనలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మగవాడికి మీసాలు గడ్డాలు వస్తున్నాయి, స్త్రీలకి శరీర అవయవాల్లో మార్పులు వస్తాయి. క్రమక్రమంగా రూపంలో మార్పు వస్తే దీనికి విపరిణామము అని పేరు. క్రమంగా అపక్షయం అంటారు, కొద్ది కొద్దిగా ఈ వృద్ధి కాస్త కుంగుబాటు అవుతుంది. అనగా యవ్వనంలో ఉన్నంతకాలం శరీరం మంచి బలంగా తయారవుతుంది, క్రమంగా వార్ధక్యం రాగానే అపక్షయం అనే పేరుతో శక్తులు ఉడిగిపోవడం మొదలు పెడతాయి, దానికి అపక్షయం అని పేరు. పూర్వంలా ఇప్పుడు మోకాళ్ళు పనిచేయట్లేదు కదా, వార్ధక్యం వస్తే పూర్వంలాగా శరీరం ఇలా నిటారుగా ఉండకుండా వంగుతోంది కదా, చేతుల్లో పట్టు తప్పుతోంది కదా, అలాగే రుచుల్లో తేడా వస్తోంది, తినలేకపోతున్నాం, దగ్గులు వస్తాయి, ఇవన్నిటికీ కలిపామని పేరు అపక్షయం. ఆఖరి ఆరోది వినాశం. ఈ ఆరు దేహము యొక్క స్వభావములు, సంసారము యొక్క స్వభావములు. ఈ ఆరు స్వభావాల్లోంచి ఎవడో బయటపడలేడు. దేవుడు కూడా అలా పుడితే ఆ స్వభావాలు ఆశ్రయించుకుంటట్టు కావాలని కొంతకాలం పాటు. ఈ ఆరే ఈ చెట్టు యొక్క స్వభావాలు. దీనికి పైన పొరలు ఉంటాయి, చెట్టుకు చూసారా పైన ఇలా పొరలు ఊడిపోతూ ఉంటాయి, ఆ పట్ట అని ఉంటుంది. ఆ చర్మములు పొరలు ఏమేమిటి వరుసగా? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, ఎముకలు, మజ్జ, ఈ శుక్రం, ఈ ఏడు కలిపి ఈ సంసారం అనే వృక్షానికి ఉన్న పై ప్రంగలు పొరలు అన్నమాట. ఇందులో మిగతావన్నీ అర్థమవుతుందండి, చర్మం అర్థమవుతోంది, రక్తం అంటే శరీరంలో ఉంది, మాంసం ఉన్నది, కొవ్వు ఉన్నది, ఎముకలు ఉన్నాయి. ఈ మజ్జ అంటే ఏమిటని ధర్మ సందేహాలు అడుగుతున్నారు. ఈ ఎముకలకి ఎముకలకి మధ్యలో ఒక గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు ఉంటేనే మనకి ఈ మోకాళ్ళు పనిచేస్తాయి. తెలిసిన మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? ఈ మోకాళ్ళకు మధ్యలో ఎముకల జాయింట్ల మధ్యలో ఒక మాంసం గుజ్జు ఉంటుంది, దాన్ని ఒక రకమైన ఆయిల్ అంటారు, నూనె. ఆ నూనె పదార్థం ఆ గుజ్జు కనుక తగ్గిపోతే ఇవి నొప్పులు ఎక్కువ మొదలవుతాయి. ఆ గుజ్జుకి మధ్య అంటే సంధిస్థానములలో ఉండేటటువంటి ఎముకల యొక్క గోళ్ల యొక్క సంధుల మధ్యలో, ఆ అటాచ్మెంట్ మధ్యలో ఉండేటటువంటి ఆ మెత్త పదార్థానికి నూనెకి మధ్య అని పేరు. ఆ ఎముకల్లోని జిడ్డు ఒక ముక్కలో చెప్పాలంటే. ఏడవది శుక్రం. ఇటు స్త్రీలలో రజోదోషంలో, పురుషుడిలో రేతస్సు రూపంలో ఉంటుంది. ఈ ఏడు దీని యొక్క పొరలు. ఇంకా దీనికి ఎనిమిది కొమ్మలు ఉన్నాయట. ఏమిటా ఎనిమిది కొమ్మలు? పంచమహాభూతాల వల్ల పుట్టిన పంచేంద్రియాలు, అంటే వరుసగా ముక్కులు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మము అని పిలువబడేటటువంటివి, బుద్ధి, మనస్సు, అహంకారం, ఈ ఎనిమిది దీని కొమ్మల మొదళ్ళు. ఇంకా దీనికి మరి ఈ కొమ్మల మొదళ్ళకి చివర వ్యాప్తి చెందుతున్నటువంటి అగ్రభాగం, కొమ్మల యొక్క చివరి భాగాలు ఉన్నాయి, అవే రెండు చేతులు, రెండు పాదాలు, శిరస్సు, కంఠం, వక్షస్థలం, పొట్ట, ఇవి కొమ్మల యొక్క చివరి భాగాలు. దీనికి తొమ్మిది కోటరాలు ఉన్నాయి. కోటరాలు అంటే ఏంటంటే త్వరలు. చెట్లకి చిన్న చిన్న గుంటలు పెడతాయి సార్ పక్షులు, వాటిని త్వరలు అంటాం. ఈ చెట్టుకి తొమ్మిది త్వరలు ఉన్నాయట. ఏ త్వరలోంచి పెట్ట ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఈ అవే నవరంధ్రములు. నవరంధ్రములు అంటే ఇది ముక్కు రంధ్రాలు రెండు, నోరు ఒకటి, అక్కడికి ఎన్నయ్యాయి మూడు, చెవులు రెండు, ఐదు, తెలిసిపోతుంది సుస్పష్టంగా, రెండు రెండు ఒకటి, కళ్ళు అక్కడికి ఎన్నయ్యాయి మూడు రెండు ఆరు ఒకటి ఏడు, మలద్వారం ఎనిమిది, మూత్రద్వారం తొమ్మిది. వీటిల్లో ఏదో ఒక ద్వారము గుండా మన పెట్ట పైకి వెళ్ళిపోతుంది. ఇందులో జీవాత్మ పరమాత్మ అని రెండు పెట్టలున్నాయట. ఈ చెట్టు మీద ఎన్ని పెట్టలున్నాయి? రెండే రెండు పెట్టలుంటాయి. ఆ రెండు పక్షులు, ఒకటి జీవుడు అంటే మనం అన్నమాట, రెండోవాడు పరమాత్మ. ఈ పక్షి పరమాత్మ అనే పక్షి ముందు తప్పుకుంటుంది, ఒరే నువ్వు ఇంకెక్కువగాలు అందులో ఉండలేవురా అంటుందట, నువ్వు వెళ్ళిపోయావా, నీ వెంట వస్తా అని ప్రయత్నం చేసేటటువంటి పిట్ట మనలో ఉంటుంది. ఆ పిట్టని మళ్ళీ ఏం చేస్తుందిట? ఈ సంస్కారం అని పక్కనున్న వలలను ఉంటాయి, వేటగాడు వలలేస్తాడు కదా, ఆ వలలో పడిపోతాం. అనగా పరమాత్మ అనే పిట్ట వెంట పడకరా, పరమాత్మ వల్ల ఉపయోగమేమున్నది, ఈ లౌకిక ప్రపంచంలో పడు అని వేటగాడు మాయతో లాగేస్తాడు మనల్ని, వలలోకి లాగుతాడు, సంసార బంధంలోకి లాగుతాడు. అప్పుడు ఏం చేస్తారన్నమాట? సాయంత్రం ఆరున్నరకు ఉపన్యాసానికి రావడం మానే సినిమాకి పోతారు. అది వేటగాడి మాయ. ఈ పిట్ట జీవాత్మ పరమాత్మ అనే రెండు పక్షులు, జీవుడు పరమాత్మ వెంటబడి మోక్షం పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి సంసార వృక్షాలు కొన్ని అయితే, ఆయన వెంట వెళ్లకుండా వేటగాడి వల్లో పడి నశించిపోయినట్లుగా ఈ సంసారంలో ఉండే మాయలు భ్రమలలో పడి నశించే పెట్టలు కొన్ని ఉంటాయి. మొత్తం మీద దీనికి 9 రంధ్రాలున్నాయి. ఈ 9 రంధ్రాల్లో ఏ రంధ్రం నుంచి అయినా బయటికి పోవచ్చు. ఆ పోయే రంధ్రాలలోంచి బయటికి పోయేటప్పుడు పరమాత్మ అనే పెట్టని పట్టుకుంటే లాభం, మోక్షం, లేదా ఈ జీవాత్ముడు మాయలో పడితే వేటగాడి చేతిలో పడిన పెట్టలా నశించిపోతాడు. ఈ భయంకరమైన సంసారం అనే వృక్షాన్ని సృష్టించి పెంచి చివరికి లయం చేసుకునే నీకు నమస్కారం, నన్ను ఈ సంసార వృక్షం నుంచి గట్టెక్కించన్నాడండి ఆయన. బ్రహ్మగారు మొదలైనటువంటి వాడు అపూర్వ స్తోత్రాలు అన్నమాట ఇవి. బ్రహ్మాది దేవతలు ఈ సంసార వృక్షం గురించి ఎంత అద్భుతంగా వివరించారు. ఇలా పరిపరి విధాలుగా ప్రార్థించారు. ప్రభు, నిన్ను ప్రార్థించడానికి వాళ్ళు వీళ్ళు అనే సంబంధం లేకుండా ఎవరైనా పూజించవచ్చు. నిన్ను నాలుగాశ్రమంబుల జనములు సేవింప అఖిల సత్వంబును శుద్ధంబును శ్రేయంబును నగు గాత్రమును నీవు పొందుదుబుహరి. తండ్రి, నిన్ను ఈ లోకంలో ఎవరైనా పూజించవచ్చు. ఈ ఆశ్రమం ఆశ్రమం అనే తేడా లేకుండా బ్రహ్మచర్యాశ్రమం వాళ్ళు, గృహస్థాశ్రమం వాళ్ళు, వానప్రస్థాశ్రమం వాళ్ళు, ఏ ఆశ్రమం వాడైనా సరే నేను మొత్తం మీద చతుర్విధాశ్రమాల వాళ్ళు సేవించవచ్చు. అలా సేవించగా వారిని వారి వారి సేవలు వారి ఉపాసనలకు తగినటువంటి ఫలితమిచ్చి రక్షిస్తావు. అంటే ఆశ్రమాలలో ఉన్నవారు నిన్ను సేవించగానే వారి సేవ యొక్క విధానాన్ని బట్టి, భక్తిని బట్టి నువ్వు వారికి తగిన ఫలితం ఇస్తావు. నువ్వు వాళ్ల కోసం దర్శనం ఇవ్వడానికి ఒక రూపం ధరిస్తావన్నాడు. నిజానికి నీకు రూపం లేదు, కానీ ఈ ఆశ్రమాలలో ఉన్న జనులు నిన్ను భక్తితో సేవించడం వల్ల వాళ్ళకి కనబడాలి గనక ఒక రూపం ధరిస్తావు. ఆ రూపం ఎటువంటిది? అఖిల సత్వంబును శుద్ధంబును శ్రేయంబును నగు గాత్రంబు నీవు పొందుదువు హరి. శుద్ధమైన శరీరం అది, అందులో ఎక్కడ అపవిత్రత లేదు, కల్మషము లేదు. సత్వగుణం అంటే శాంత ప్రధానము, శరీరం నిలబడ్డానికి పనికొచ్చే గుణం అని అర్థం. అటువంటి శాంతస్వరూపాన్ని పొందుతావు. శ్రేయం అది, నీ దర్శనమైన వాడికి శుభం తప్ప అశుభం ఉండదు. అటువంటి మంగళస్వరూపాన్ని ధరించి వారికి దర్శనమిస్తావు. నీ దశ తమ చిత్తములిడి ఏ దశలకు పోక కడతురెరుక కలుగువారాదూడయడుగు క్రియ నీ పాదం వను నావకతన భవసాగరమున్. ఈ సంసారం ఒక మహాసముద్రం. సముద్రం దాటాలంటే చాలా కష్టం, కానీ భక్తితో నీ మీదే దృష్టి పెట్టి ఇంక నిన్ను తప్ప మరొకడు ఎవ్వండి మనస్సులోకి రానివ్వకుండా నిరంతరం స్మరించేవాడు, నీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంచేవాడు సంసారం అనే సముద్రాన్ని చాలా తేలికగా దాటతాడు. ఎలా దాటతాడో తెలుసా? ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలి. సంస్కృతంలో వ్యాసులు వారు గోష్పాద సలిలం యథ అన్నారు. అంటే ఒక ఆవు నేల మీద అడుగు వేసింది, ఆవు నేల మీద అలా తొక్కగానే మట్టిలో ఎంత గుర్తుపడుతుందా, గొయ్యి ఏర్పడుతుంది కదా. ఆవు యొక్క గిట్ట కన్నం అక్కడ కనబడింది, ఆ కన్నంలో నీళ్లు పోయండి. ఆవు గిట్ట ఎంత ఉంటుంది, మహా అయితే ఈ చెయ్యి ఎంత ఉంటుంది, ఈ చెయ్యి అంత కన్నంలో నీళ్లు పోయండి. ఆ నీరు దాటడం ఎవరైనా తేలిగ్గా దాటగలమా లేదా? ఆవు అడుగులో ఉన్న నీరు దాటినంత తేలికగా సంసార సాగరాన్ని నీ భక్తులు దాటుతారు అని వ్యాసుల వారంటే పోతన గారు ఇంకా చమత్కారం చేసి ఆదూడ ఎడుగు క్రియ అన్నారు. ఆవు దూడ ఇవాళ మనకు చూడండి, పక్కనే బుల్లి దూడని కట్టారు. ఆ బుల్లి దూడ కాలు వరి ఎంత చిన్నది, ఆ చిన్న కాలు యొక్క అడుగులో ఉన్న నీరు అంత తేలిక దాటగలుగుతా అంట భక్తులు కదా. అందుకని ఆవు అడుగు కూడా పెద్దదైపోయింది ఆయనకి. అందుకని ఆదూడ ఎడుగు, ఆవు దూడ ఎడుగు అని అన్నారు ఆయన. నిజంగానే గోవత్స పదం అని తర్వాత కూడా మళ్ళీ బ్రహ్మ అంటాడు, ఆవు దూడ యొక్క అడుగులో ఉన్న నీరు దాటడం ఎంత సులభమో సంసార సముద్రాన్ని దాటడం అంత సులభం. ఎవరికి? సంపూర్ణంగా నీ మీద భక్తి ఉంచిన వాడికి, మనస్సు లగ్నం చేసిన వాడికి. నీవారై నీ దశ తమ భావంబులు నిలిపి జనులు భయ విరహితులై ఏ విఘ్నంబుల చందక నీ వరలిడి మేటి తోటనగడు దురీశ. ఒక్కసారి ఎవడైనా నేను నీవాడిని అనాలి, అంటే తవాస్మీతి చయాచతే అన్నమాట. ఎవడైనా ఒకే ఒక్కసారి నేను నీవాడిని అని అంటే ఆ క్షణమే వాడి సంపూర్ణమైన మనస్సును నువ్వు ఆకట్టుకుంటావు. వాణ్ణి నీవాణ్ణిగా చేసుకుంటావు, నీ వేపు తిప్పుకుంటావు, వాడికి ఉన్న విఘ్నములు తొలగజేస్తావు, వాణ్ణి నీ ఉన్న చోటికి పట్టుకుపోతావు. కాకపోతే మనిషి ఏం చేయాలి? ప్రభు ఇక నాకెవరూ దిక్కులేదు, నువ్వే దిక్కు, నువ్వే సంపూర్ణమని సంపూర్ణ శరణాగతి పొందితే వాడికి మోక్షమునకు ఏ విఘ్నములు లేకుండా చేసి వాడిని శాశ్వతంగా నీ దగ్గర అట్టే పెట్టుకుంటావు. అటువంటి నీకు నమస్కారం. ఒకసారా రెండుసార్లా ఎన్ని పర్యాయములు అవతరించావయ్యా, అసలు అవతారం ఎక్కడుంది నీకు, పుట్టుకు ఎక్కడుంది? కానీ పుడుతున్నావు నువ్వు, అది మాకు చాలా చిత్రంగా ఉన్నది. పుట్టువులేని నీకు అభవా, పుట్టుట క్రీడయ్యకాక పుట్టుటే ఎట్టనుడును భవాది దశలెల్లను జీవులయందు అవిద్య తా చుట్టుచునుడుగాని నిన్ను చుట్టునది బలే పొంత నుండి చుట్టగలేమి తత్క్రియల జొక్కని ఎక్కటి గంటిమీశ్వరా. ప్రభు నిజం చెప్పాలంటే నీకు పుట్టుక లేదు, అందుకే నీకు అభవ అని పేరు. భవము అంటే పుట్టుక, భవము లేనివాడు అభవుడు. నీవు జన్మని ఎత్తని వాడివి, జన్మ రాహిత్యం కలిగిన వాడివి. ఎందుకంటే గుణములు లేవు గనక కేవలం మనుష్యుల కోసం ఒక రూపదర్శనం ఇవ్వడం కోసం త్రిగుణములను సేకరిస్తున్నావు. అందుకే నీది దివ్య మంగళ విగ్రహం. దానికి పుట్టుక, ఉత్పత్తి, వినాశం ఇలాంటి ఆరు లక్షణములు లేవు. అలాంటి నీవు ఇలా అప్పుడప్పుడు మమ్మల్ని ఉద్ధరించడానికి ఈ భూమండలంలో ధర్మ సంస్థాపన కోసం ఓసారి కౌశల్యకు పుడతావు, ఓసారి అతిథికి పుడతావు, మరోసారి చేప కడుపున పుడతావు, ఓసారి పీత కడుపున పుడతావు. ఏమిటి విచిత్రం, ఇలా అవతారాలు ఎందుకు ఎత్తుతున్నావు అంటే లోక రక్షణ కోసం నువ్వు కూడా ఈ కష్టాన్ని సేకరిస్తున్నావు. నీవు కష్టాన్ని సేకరిస్తే ఆ కష్టం కూడా నీకు చాలా సులభమైపోతున్నది. ఈ పుట్టడం, పెరగడం, చావడం దీనంతటికీ వేదాంత పరిభాషలో అవిద్య అని పేరు. అవిద్య అంటే ఏమిటో సుస్పష్టంగా శంకరాచార్యులు వారు కూడా చెప్పారు. ఈ పుట్టడం, పెరగడం, చావడం, సంసారాల్లో ఉన్నటువంటి బంధములు శాశ్వతం అనుకోవడం, దీనికి అవిద్య అని పేరు. ఈ అవిద్య మానవుణ్ణి చుట్టి పీడిస్తుంది, జీవుల్ని పట్టి పీడిస్తుంది, కానీ నిన్ను మాత్రం పైకి అలా చుట్టుకున్నట్టు కనబడుతుంది, కానీ చుట్టదు. నీ చుట్టూ అందరూ ఉంటారు, అందరితో ఉంటావు, నువ్వు అన్నం తిన్నట్టే ఉంటావు, నువ్వు సంసారంలో ఉన్నట్టు ఉంటావు, కానీ తామరాకుని నీటి బుట్టు అంటున్నట్టుగా నీవు మాత్రం దీంతో ఏ సంబంధం లేకుండా ఉంటావు. అందుకే చుట్టునదింబలే పొంత నుండి చుట్టుకున్నట్టుగా పక్కనే ఉంటుంది, కానీ నిన్ను చుట్టుకోదు. అటువంటి సంసారంలో ఏ క్రియ జోలికి వెళ్ళని, భవబంధాల జోలికి వెళ్ళని ఏకైక పరంజ్యోతి స్వరూపుణ్ణి నిన్ను చూచి నీకు భక్తితో నమస్కరిస్తున్నావు. ఎక్కటి గంటిమి, నువ్వు అక్కడవే పరబ్రహ్మం అన్నమాట. అటువంటి ఏకో నారాయణ అని పిలువబడే నీకు నమస్కారం. ప్రభు గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీ నృకేసరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుణుడవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదమిలా భారంబువారింపవే. ఎన్ని పర్యాయములు అవతరించావు నువ్వొకానొకప్పుడు. గురు పాఠ్యనం పెద్ద చేపయ్యావు, మత్స్యావతారమెత్తావు, హయగ్రీవుడని పేరు కలిగిన సోమకాసురుణ్ణి సంహరించావు, వేదాలు విధాతకిచ్చావు, జలగ్రహమవై తావేలుగా మారావు, మందర పర్వతాన్ని పైకెత్తావు, భూమండలాన్ని కూడా మోస్తున్నావు, కోలంబవై వరాహ రూపం ధరించావు, హిరణ్యాక్షుణ్ణి సంహరించావు, భూదేవిని రక్షించావు, శ్రీ నృకేశరివయ్యావు, నరసింహమూర్తివయ్యావు, స్తంభాన్ని చీల్చుకుని బయటకు వచ్చావు, దుష్టుణ్ణి చీల్చావు, ప్రహ్లాదుణ్ణి రక్షించావు, ఆ తర్వాత భిక్షుకుడివి, వామనుడివయ్యావు, బలిచక్రవర్తిని ఉద్ధరించావు, దేవతలకి సామ్రాజ్యం ఇచ్చావు, హయాననుడవై హయగ్రీవ అవతారం గుర్రపు తల కలిగిన విష్ణువుగా అవతరించావు, రాక్షసుణ్ణి సంహరించావు, లలితా సహస్రనామాన్ని లోకానికి అందించావు, క్ష్మాదేవతాభర్తవై పరశురాముడిగా పుట్టావు, 3 ఏళ్లు 21 పర్యాయములు క్షత్రియ సంహారం చేసి ధర్మ సంస్థాపన చేశావు, ధరణీనాథుడవై రామచంద్ర ప్రభువుగా పుట్టావు, ధర్మమంటే నీవేనని నిరూపించి రామో విగ్రహవాన్ ధర్మ అనిపించావు, దయాగుణ గణోదారుండవై బుద్ధుడిగా పుట్టావు, లోకంలో అహింస, ధర్మం, సత్యం వ్యాప్తి చెందించావు. ఇలా ఎన్నో పర్యాయములు లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదం, లోకాలు రక్షించిన నీకు నమస్కరిస్తున్నాను. తొందరగా బయటకు వచ్చి ఇలా భారంభు వారింపవే, భూమి యొక్క బరువు తగ్గించు, భూమికి బరువు ఎక్కువైపోయింది, పాపాత్ముల్ని తట్టుకోలేకపోతుంది ఆవిడ, రోజు నాస్తికవాదులు ఈ పెచ్చ కమ్యూనిస్టులతోటి భూదేవి అట్టుడిగిపోతోంది, వీళ్ళని నాశనం చేసి ధర్మ సంస్థాపన చెయ్యి. వీళ్ళు ఎంత బాగా అన్నారో తెలుసా, ముద్దుగా పలిగారండి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతా ఒక్కెత్తు, ఇప్పుడు చెప్పబోయే మాట చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట. గారంగా అడిగారట ఆయన్ని, ముచ్చిరియున్నది లోకము, ఈ లోకం అంతా అట్టుడిగిపోతోంది, నాశనం అయిపోతోంది, బాధలు పడుతోంది. ఎందుకని, నెచ్చలు కంసాది కల్లులు నిర్దయులేచన్, నిర్దయులైన కరుణ లేని కంసుడి వంటి నీచులు ఈ భూమిని పరిపాలించడం వల్ల, వాళ్ళు ఆక్రమించుకోవడం వల్ల, వాళ్ళు పాలకులు అవడం వల్ల, వాళ్లే ఎక్కడికెళ్ళినా యూనివర్సిటీలో చేరిపోవడం వల్ల ఈ మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతోంది, బాధపడిపోతోంది. మచ్చిగ కావగ వలయును, నువ్వే దీన్ని ప్రేమతో కాపాడాలి, నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు తండ్రి, ఇంతవరకు బానే ఉంది కదా. విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుంద, ఇంకా అమ్మ కడుపులో ఉన్న చాలేవయ్యా, ఇంకా నీకు ముచ్చట తీరలేదా, తొందరగా బయటికి రా ప్లీజ్ అన్నారట. దయతో తల్లి కడుపులోంచి బయటికి రమ్మని, అసలు వాళ్ళు అడగడం ఆ గారం, ఆయన ఊ అండం లోపల కూర్చుని, తల్లి కడుపులో ఉన్న చాలే తండ్రి, నీకు ఇంకా ముచ్చట తీరలేదనుకుంటాను, అక్కడ ముచ్చట్లు లేక అచ్చట్లు ముచ్చట్లు లేక అందరూ పిచ్చెక్కిపోతూ ఉంటే నువ్వు లోపల కూర్చుని మా అమ్మ అని కడుపులు ఆడుకుంటే ఎలాగా, ఆ బొజ్జలోంచి తొందరగా బయటికి రావా అన్నారు. విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా అని గారంగా అడిగి, ఇప్పుడు ఈ ప్రార్థన అంతా అయ్యాక ఆయన లోపల నుంచి చెయ్యి ఎత్తాడు, తలకాయ ఊపాడు, వస్తున్నానన్నట్లుగా ఇప్పుడు తల్లికేసి తిరిగారు. ఆవిడ ఇందాకటి నుంచి వెర్రెత్తిపోతుంది, వీళ్ళు ఏమిటేమిటో ప్రార్థన చేస్తున్నారు, ఈ ప్రార్థన అర్థమవుతోంది, నమస్కారాలు అర్థమవుతున్నాయి, నా బొజ్జకి దండం పెడతారు, తల్లి కడుపులోంచి రా అంటారు, ఇది భ్రమ నిజమా, నిజమా భ్రమ అనుకుంటోంది కదా, ఎందుకు వచ్చింది ఆవిడ ఏడిపించటం, అంతటి భగవంతుడిని కడుపులో పెట్టుకున్న తల్లి మనకి తల్లి లాంటిదే అనుకుని ఆవిడతో అన్నారు, అమ్మా నీకు నా దండం పెడుతున్నావు అనుకున్నావే, ఆ నమస్కారం నీకు కాదు తల్లి అన్నారట. నా చిన్నప్పుడు తెలియక ఒక ఇలాగే కూర్చునుంటే అందరూ వచ్చేలా దండం పెడుతుంటే చిన్నపిల్లాన్ని నాకు 6 ఏళ్ల వయసు వాడికి దండం పెడుతున్నారు అనుకున్నాను నేను. నా వెనకాతలు కృష్ణుడి విగ్రహం ఉంది, ఆ వచ్చిన వాళ్ళలో కృష్ణుడికి దండం పెట్టేవాడు, ఆ కృష్ణుడికి దండం పెడుతుంటే నేనేమో అనుకున్నాను, తర్వాత అర్థమైంది అనుకోండి. అలాగా నీక్క తల్లి పెడుతున్నది నీ కడుపులో ఆయన ఉన్నాడు. ఎంత బాగా చెప్పారో తెలిసి అండం కూడా వాళ్ళు, తల్లి నీ యుదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడెల్లి పుట్టెడి కంసుచే భయమింత లేదు నిజంబు, మాకెల్లవారికి భద్రమయ్యడు ఇంక నీ కడుపెప్పుడు, చల్లగావలి యాదవావళి సంతసంబును పొందగన్, సంతసంబును పొందగన్. తల్లి నీ కడుపులో సమస్త లోకాలకి మూలకారకుడైన, అసలు జగత్తంతటికి మూలకారకుడైన, ఆధారభూతుడైన ప్రధాన పురుషుడున్నాడు, రేపు పుట్టబోతున్నాడు, ఇంక నీకెంత కూడా భయం లేదు, ఈ కంసుడే కాదు ఈ సృష్టిలో ఏ పాపాత్ముడు ఏ దుష్టాత్ముడు ఏ నీచుడు నిన్నేమీ చెయ్యలేడు, ఒక్క నీకే కాదు యాదవులకి మానవులకి భూమాతకి అఖిల లోకాలకి ఆనందం కలిగించబోతూ ఆ పరమాత్ముడు పుట్టబోతున్నాడు, అంతటి పరమాత్ముడిని మాకిచ్చి మమ్మల్ని రక్షిస్తున్నావు, ఆ పరమాత్ముడిని కడుపులో పెట్టుకున్నావు, లోకనాయకుణ్ణి జగన్నాథుణ్ణి కడుపులో పెట్టుకున్న నువ్వు జగన్మాతవి, అందుకని నీకు నమస్కరిస్తున్నాం. ఇప్పుడు నీ కడుపుకి దండం పెట్టడంలో తప్పులేదు, లోపల ఉన్నవాడికి దండం పెట్టడం, నీకు కూడా దండం పెట్టడం అవసరం, ఎందుకు నమస్కరించాలంటే జగన్నాథుడికి తల్లివి గనక జగన్మాతవి, అటువంటి నీకు నమస్కరిస్తున్నాం, నీ కడుపు చల్లగా ఎప్పుడు ప్రసవం అవుతుందా అని ఎదురు చూస్తున్నాం, యాదవులకి మానవులకి అందరికీ ఆనందం కలుగుతుంది నీకు ప్రసవం అయితే, తొందరగా పిల్లవాడికి జన్మనియమ్మ ఆవిడ చేతిలో ఉన్నట్టనమాట, తొందరగా పిల్లవాడి కనమ్మ తల్లి నీకు నమస్కారం అని, అంటే వాళ్ళు కుతూహలంతో ప్రేమతో భక్తితో పరవశత్వంతో అన్నారు. అప్పుడు ఆవిడకి అర్థమైపోయింది, ఈ లోపల ఎవడో కారణజన్ముడు, ఇప్పటికీ ఇంకా ఆవిడకి పూర్తిగా జ్ఞానం రాలా, అలా అంత తేలికి రానివాడు పరమాత్మ, ఎన్ని అనుభూతులు వచ్చినా సంపూర్ణ జ్ఞానం ఇవ్వడు కదా ఆయన. క్రమంగా రోజు గడిచిపోయింది, అష్టమి, ఇవాళేమిటి అష్టమి, ఆ రోజు అష్టమి, రోహిణీ నక్షత్రం, క్రమక్రమంగా పగలంతా ఆకాశం మేఘావృతం అయిపోయింది, నల్లని కారుమబ్బులు అలుముకున్నాయి, ప్రపంచమంతా చల్లదనంతో నిండింది, ఆహ్లాదంగా ఉంది వాతావరణం, స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును కలఘోషణముల మేఘంబులురిమే,
సప్త సముద్రాలు స్వచ్ఛముగా అలా అలా కెరటములు విసరడం మొదలెట్టాయి. సముద్రాల్లో కెరటాలు ఎక్కువ ఇబ్బంది లేకుండా స్వచ్ఛముగా పొంగుతున్నాయంటే అర్థం ఏంటన్నమాట, ఒక్కోసారి కెరటాలు తుఫాను వచ్చినట్టు సూచిస్తాయి. తుఫాను వాతావరణం కాకుండా సాత్వికముగా కెరటములను పైకి విసురుతున్నాడు సముద్రుడు. భగవంతుడు పుడుతున్న సందర్భంలో తుఫాను ఇవ్వకూడదు గనక. ఇంకా మేఘములు ఉరుముతున్నాయట. ఆ ఉరుము ఎలా ఉందో తెలుసు? ఉరుము భయంకరంగా లేదు, కలఘోషణం అంటే మందముగా మధురముగా మద్దెల వాయిస్తున్నట్టుగా ఉందిట. మేఘ శబ్దం ఎలా ఉన్నది? మేఘముల యొక్క ఉరుము మంగళధ్వనుల్లా మంగళవాద్యాల్లో ఉన్నదనమాట. ఆ మంగళవాద్యాల్లో కూడా కొంతమంది డామ్ డామ్ అని బాధేస్తారు. అలా డామ్ డామ్ శబ్దములు కాకుండా మృదు మధురముగా చెవులకి వినేటట్టుగా సొంపుగా ఉన్నాయి శబ్దాలు. ఇంతలో గ్రహాలు నక్షత్రాలు అవి ఆనందంతో ఆకాశంలో బారులు తీరాయి. ఏ వరసలో ఉంటే మంచిదో ఆ వరసలో ఉండడం మొదలుపెట్టాయి. ఇంద్రాది దేవతలంతా ఆకాశంలో బారులు తీరారు వాళ్ళు కూడా. వరపుర గ్రామ ఘోషయ్యి వసుధ యొప్పే. ఈ భూమండలంలోని గ్రామాలు పల్లెటూళ్ళు పట్టణములు పక్కణములు, పక్కణములు అంటే అడవుల్లో ఉండేటటువంటి గ్రామాలు ఉంటాయే, ట్రైబల్ ఏరియాస్ని పక్కణము అంటారు, కాకింద కావచ్చు అనమాట. అవి నగరాలు అన్నిటిలో ఎక్కడ చూసినా ఆఖరికి మురికి కాలువల దగ్గర కూడా సువాసన రావడం మొదలుపెట్టిందిట. పరమాత్మ పుట్టే ముందు ప్రపంచమంతా సువాసనతో నిండిపోయింది. ఎక్కడ చూసినా పువ్వులు వికసించడం మొదలుపెట్టాయి. అలా మొగ్గలు చూస్తూ ఉండగా టపటప టపటప విచ్చుకుని పెద్ద పువ్వులు అయిపోయి ఆ పువ్వుల నుంచి సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. పళ్ళు ఆనందంతో మిగలముగ్గుతున్నాయి, వాటిల్లోంచి రసాన్ని కింద కారుస్తున్నాయి. ఇంతలో సన్నగా టప్ 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 అంటూ మేఘాలు వర్షం కురవడం మొదలెట్టాయి. ముత్యాల వాన కురుస్తున్నట్టుందనమాట. అలా చిన్న చిన్న చినుకులు పడ్డం మొదలెట్టింది. అందరికీ ఏదో తెలియని ఆహ్లాదం కలిగిందట. ఎవరిని పలకరించినా ఏమిటో తెలియదండి, కడుపు నిండిపోయినట్టుందంటాడు ఒకడు, అబ్బా సంగీతం విన్నట్టుందన్నాడు ఒకడు, కాదండి ఏదో అందమైన వస్తువు చూసినట్టుందంటాడు ఒకడు. అంటే అందరికీ అన్ని ఇంద్రియములకు ఆహ్లాదం కలిగిందట అదనమాట. వరపుర గ్రామ ఘోషయ్యి ఇంద్రియాహ్లాదం కలుగుతోంది, ప్రపంచమంతా ఆహ్లాదంగా మారిపోయింది. ఒక్క శత్రువులైన కంసాదులకి మాత్రమే ఆ పూట భీతి, మిగిలిన వాళ్ళందరికీ ప్రీతి. రాక్షసులకి భీతి, లోకానికి సంప్రీతి కలుగుతున్నది ఆ వాతావరణంలో. అటువంటి వాతావరణంలో క్రమక్రమంగా వర్ష మొదలయ్యింది. శ్రావణ మాసం కదా, పైగా వర్షం కూడా చక్కగా కురవడం మొదలుపెట్టింది. స్వామివారు పుట్టే ముందు వర్షం వస్తే అది శుభ సూచిక ఉన్నట్టు, ఎప్పుడైనా భగవంతుడు పుట్టే ముందు మంచి గొప్పవాళ్ళు పుట్టే ముందు కొంత వర్షం వస్తుంది. ఆ వర్షం రావడం మొదలైంది. కటిక చీకట్లు దిక్తటములలో అలుముకున్నాయి. సాయంకాలం చాలా తొందరగా చీకటి పడిపోయింది అనమాట. ఏ వేపు చూచినా చీకటి చీకటి అయిపోయింది వాతావరణం అంతా, ఒకటే చీకటి. కారాగృహంలో మాత్రం దివ్యమైన వెలుతురు. ఇంతలోనే భగవంతుడు పుట్టే ముందు మొత్తం కాపలా వాళ్ళందరికీ ఏదో తెలియని గాఢ నిద్ర వచ్చేసింది. యోగమాయా ప్రభావంతో మూడు చోట్ల గేట్ల దగ్గర బయట నగరాల దగ్గర ఉన్న వాళ్ళందరూ గాఢంగా నిద్రపోయేవారు. ఊళ్ళో వాళ్ళందరూ పెందరాళ్ళే నిద్రపోయారు. కంసుడు నిద్రపోయాడు. అక్కడ నందగోకులంలో వాళ్ళు గాఢమైన మాయ కమ్మి ఎక్కడికక్కడ గుర్రు 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 మన నిద్రపోవడం మొదలుపెట్టారు. అది కూడా తన్మయత్వంతో కూడిన నిద్రలోకి వెళ్ళిపోయారు అంతా కూడా. క్రమంగా రాత్రి భాగం వస్తున్నది. రాత్రి అర్ధరాత్రి అవుతుందన్నమాట. ఏమి పవిత్రమైన రాత్రి! అసలు కటిక చీకట్లో చంద్రుడు ఉదయిస్తాడా అన్నట్టుగా ఉందన్నమాట. చెరసాలలో ఒకేసారి కొన్ని కోటి సూర్యులు కోటి చంద్రుల యొక్క సుశీతలత్వంతో ఆవిర్భవించినట్టుగా మొత్తం చెరసాలంతా వెలిగిపోయింది ఒక్కసారిగా అన్నమాట. సుతుగనే దేవకి నడురే యతి శుభగతి తారలు నుగ్రహంబులు నుండం దితి సుత నిరాకరిష్ణున్ శ్రతవదనాలంకరిష్ణు జిష్ణున్ కృష్ణున్. అర్ధరాత్రి వేళ ఆ అష్టమి నాడు దేవకీదేవి ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడు ఎలా ఉన్నాడు అంటే తారలు గ్రహాలు నక్షత్రాలు ఉచ్చస్థితిలో ఉండగా పుట్టాడు ఆయన. ఐదు గ్రహములు సూర్యభగవానుడు, కుజగ్రహము, బృహస్పతి, శుక్రుడు, శని, ఈ ఐదు గ్రహములు ఉచ్చ స్థాయిలో ఉన్నాయి. అంటే లోకాన్ని అదుపులో పెట్టడానికి కావలసిన వాక్శక్తితో పుట్టాడనమాట ఆయన. అందుకే ఈ ఉచ్చస్థితిలో ఉన్నాయి. నక్షత్రాలన్నీ శుభస్థితిలో ఉన్నాయి. అది రోహిణి నక్షత్రం. ఆ సమయంలో శ్రతవదనాలంకరిష్ణుడు ఆశ్రయించుకున్న వాళ్ళకి ఆనందం కలగజేసే రూపం అది. ఆయన భక్తులకి బ్రహ్మానందం కలిగించే దివ్యమంగళ విగ్రహం అది. అటువంటి జిష్ణుడు అంటే జయము తప్ప అపజయం ఎరగనివాడు, ఆకర్షణ శక్తి కలిగిన కృష్ణుడు, విశ్వవ్యాపకుడైన విష్ణువు అటువంటి వాణ్ణి
అతి శుభాకారుణ్ణి, శ్రతవదనాలంకరిష్ణుణ్ణి, అతి ప్రసన్నుణ్ణి ఆ జగన్మాత కన్నది. ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఎలా పుట్టాట అంటే, అందరిలాగా ఏదో చిన్న పిల్లవాడి కింద పుట్టడం, రక్తంతో పుట్టడం కాకుండా ఒక అద్భుతమైనటువంటి రూపంతో పుట్టాడు. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ కథా ఉర్యు ఉదాయుధం శ్రీవత్స లక్ష్మంగళ శోభి కౌస్తుభం పేతాంబరం సాంద్రపయోద సౌభగం. దీనిని పోతన గారు అందంగా వర్ణించారు. జలధరదేహు ఆజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైడూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. ఆ పుట్టినటువంటి వాడు ఒకేసారి ముందు ఒక రకంగా, రెండోసారి ఒక రకంగా, మూడోసారి ఒక రకంగా మూడు రకాల రూపాలు చూపించాట. అంటే మూడు కాలములలో ఉన్నాను సుమా, త్రిగుణాతీతుణ్ణి సమా అన్నట్టుగా ముందు కోటి సూర్యుల కాంతితో, అనేక పాదాలతో, అనేక నేత్రాలతో, అనేక శిరస్సులతో, ఈ శిరస్సుల మీద కిరీటాలతో, చేతులకి కంకణాలతో, ఈ భుజకీర్తులతో, నడుముకి వడ్డాణంతో, వడ్డాణానికి గంటలతో, కాళ్లకి గజ్జలతో, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు మొదలైనటువంటి ప్రముఖులైన భక్తులు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్తోత్రములు చేస్తూ ఉండగా, పీతాంబరధారి అయి పసుపచ్చని బట్ట ధరించి చేతులు మోకాళ్ల వరకు వేళ్లాడుతూ ఉండగా విశ్వరూపంతో కనబడి, అంతలోనే ఆ విశ్వరూపాన్ని కొంత కుంచింపజేసుకుని బాలుడిగా ఉంటూ కూడా నల్లని మేఘం వంటి శరీరంతో, ఆ నల్లని మేఘం వంటి శరీరానికి నాలుగే నాలుగు చేతులు ఉండేలా చూసుకున్నాడు. ఆ చేతులు కూడా మోకాళ్లకి వేళ్లాడుతున్నటువంటి బాహువులు. అందుకని ఆజాను చతుర్బాహుడు ఆయన. ఇక తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు, విశాలంగా ఉంది వక్షస్థలం, నాలుగు చేతుల్లో అందమైన శంఖము చక్రము గద పద్మం ధరించాడు, మెడలో కౌస్తుభమణి ధగధగ వెలిగిపోతోంది, వక్షస్థలం మీద శ్రీవత్సం అనే లాంఛనం పుట్టుమచ్చ ఉన్నది, నడుముకి వడ్డాణం, ఆ వడ్డాణానికి గంటలున్నాయి, చేతులకి కంకణాలు, భుజకీర్తులున్నాయి, కాళ్లకి గజ్జలున్నాయి, ఈ విధమైన శుభాకారాలతో ఉన్నాడు. చెవులకి మకర కుండలాలు వెలిగిపోతున్నాయి, అందమైన ఒత్తైన గిరజాల జుట్టు నొక్కులు నొక్కులు జుట్టు వెనక్కి వేళ్లాడుతూ ఉన్నది. ఈ శిరస్సుకి వైడూర్య మణిగణ ఖచ్చితమైన కిరీటం కనబడుతున్నది. ఆయన బాలుడిగా ఉన్నాడు, పూర్ణ చంద్రబింబం వంటి కాంతితో ఉన్నాడు, భక్తుల్ని పరిపాలిస్తాడు, పరమ కరుణాస్వరూపుడు. అటువంటి వాడిని చూచాడు, పొంగిపోయాడు, మళ్లీ చూచాడు, మళ్లీ పొంగిపోయాడు, మళ్లీ చూచాడు, ఉబ్బిపోయాడు, ఎగిరి గంతులేయడం మొదలుపెట్టాడు. చేతులకి కాళ్ళకి సంకెళ్ళున్నా సరే ఆనందంతో ఆయన ఎగిరి గంతులేసి ఏం చేయాలో తెలియక ఆ బ్రహ్మానందాన్ని అనుభవించడమే తప్ప మాటలతో వ్యక్తం చేయలేక కాసేపు పొర్లిగింతలు పెట్టేశాట. అంత పులకించిపోయాడనమాట. ఈ విధంగా ఉత్సాహంతో పొంగిపోయాడు ఆయన. నాలుగు చేతులతో ఉన్న బాలుడిగా మారాడనమాట చూస్తూ ఉండగా ఆయన. అటువంటి ఆ పరమాత్మని చూచి, ఆహా ఇది కళా నిజమా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యము అనుకున్నాడు ఆయన. రాక్షసులని నిరాకరించే దితిసుత నిరాకరిష్ణుడు శ్రతనవదనాలంకరిష్ణుడైన విష్ణువు నాకు చతుర్భుజాలతో పుట్టాడా అనుకుని రూపం ఎత్తత్ వెంటనే ఆ రూపాన్ని చూడగానే ఆయనకు ఆనందం వచ్చింది కదా. ఏం చేయాలో తెలియదు. ఇక్కడే ఒక రహస్యం అన్నది, పిల్లలు పుట్టగానే వెంటనే స్నానం చెయ్యాలి. ఎవడైనా తనకి కొడుకు పుట్టాడు లేక కూతురు పుట్టిందని తెలిస్తే వెంటనే స్నాయీత చెయ్యలవాన్ ప్రాజ్ఞ, స్నానము కట్టుగుడ్డలతో చెయ్యాలి, అది ధర్మం. ఇప్పుడు స్నానం చేయాలంటే ఈయనకి ఎలా కుదురుతుంది? పరమాత్ముడు కొడుకుగా పుట్టాడు, ధర్మశాస్త్ర ప్రకారం స్నానం చేయాలి, కట్టుగుడ్డలతో, తండ్రి తల్లి కాదు తండ్రి మాత్రమే చెయ్యాలి. ఆ తండ్రిని కాళ్ళకి చేతులకి సంకెళ్లతో చరసాల్లో పడున్నాను ఎలాగా అనుకున్నట్ట. అప్పుడు ఆయనకి ఉపాయం ఏందో వచ్చింది, స్నానము చేయగ రామిని ఆనంద రసాబ్ధి మగ్నుడై. స్నానం చేయడానికి వీలు లేకపోతేనే నేను స్నానం చేస్తా, నాకు ఈ కొడుకు పుట్టిన ఆనందం విపరీతంగా ఉన్నది, ఈ ఆనందమే ఒక మహాసముద్రం, ఆనంద సముద్రంలో స్నానం చేస్తానని నా కన్నీళ్ళు ఇలా మీద చల్లుకున్నాడు. స్నానం అయిపోయింది ఆయనకి, ఆనందంలో స్నానం చేశాడు ఆయన. ఇంకెంతకంటే ఏమంట, ఆ పరమాత్మను చూస్తే వచ్చే ఆనంద రసమే ఆయనకి నీరు, అందులో స్నానం చేశాడు. తనకి సంతానం కలగగానే ఆ క్షణమే ఏదో ఒకటి దానం చెయ్యాలి, వీలుంటే గోదానం చేయమని శాస్త్రం. అందుకే పూర్వం ఏం చేసేవారంటే భార్య గర్భవతిగా ఉండగా ఒక గోవుని సిద్ధం చేసుకుని ఆవిడ ప్రసవం కాగానే గోవునిచ్చేవారు. ఇప్పుడు ఈయనకి దానం చేయడానికి లేదు, చెరసాలలో ఉన్నాడు. గోవుని పక్కన పెడదాం, వెళ్ళవను గొలుసైనా ఇద్దామంటే లేదు, ఇనప గొలుసులు తప్ప ఎలా. అందుకని విప్రులకు ధేనువులను పదివేలను మానసమున ధారవోసి మరి ఇచ్చుటకు. నేనిప్పుడు చెరసాలలో ఉన్నాను, కాని రేపో మాపో విడుదలవుతాను, విడుదలయ్యాక ఇస్తాను, ప్రస్తుతానికి మనస్సులోనే ధారపోస్తున్నాను అని బ్రాహ్మణోత్తములకి 10,000 ఆవులు దానం చేస్తానని మొక్కుకున్నాడు. అది అంటే రెండు పనులు అయిపోయాయి. ఒకటి స్నానం. స్నానం ఏమిటి? స్నానం చేయడానికి కుదరదు కాబట్టి ఆనందరసంలో మునిగిపోయాడు. ఆనందమే ఆయనకి నీరు, అదే స్నానం. ఇప్పుడు దానం చెయ్యాలి, మానసిక దానం. దానం చేయడానికి వీలు లేకపోతే ముందు మాట వాగ్దానం చేసి తర్వాత ఇవ్వచ్చు అని శాస్త్రం. కానీ నిజంగా నిలబెట్టుకున్నాడు అండోయ్, 10,000 ఇస్తానన్న ఆయన. చాలా కాలానికి కానీ ఇవ్వడం కుదరల. కృష్ణుడు పుట్టిన 8 ఏళ్ళకు కదా ఇచ్చాడు. అందుకని 1,25,000 గోవులు దానం చేశాట ప్రాయశ్చిత్తంగా, 10,000 ఇస్తానని మొక్కుకుని. అందుకని ధేనువులం 10,000ను మానసమున ధారవోసే మరీ ఇచ్చుటకు. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేశాడు, కృష్ణుడికేసి తిరిగాడు. ఆయనకి దండం పెడదాం అనుకున్న సమయానికి ఈ చేతులకి కాళ్లకు ఉన్న సంకెళ్ళు తెగిపోయాయి. సంసారం అనే చెరసాల నుంచి విముక్తి కలగజేసే పరమాత్ముని సన్నిధానంలో ఈ సంకెళ్ళో లెక్క టిక్కును ఊడి పక్కకెళ్ళిపోయాయి. వెంటనే ఆ స్వామి పాదాల మీద పడ్డాడు. దేవకీ వసుదేవులకి విముక్తి కలిగించాడు ముందే సంకెళ్ల నుండి. ఏమని ప్రార్థించాడు, ప్రభు ఏమి దివ్య మంగళ విగ్రహం నీది, నిన్నివాళ్ళ నేను కళ్ళారో చూడగలిగాను. అసలు ఇది నిజమేనా, ఈ పురిటి ఇంటికి ఉజ్జద్దీపంలా కనపడుతున్నావు, ఉదయిస్తున్న సూర్యకాంతితో ప్రకాశిస్తున్నావు, కానీ ఆ సూర్యుడి యొక్క వేడి లేకుండా చల్లదనంతో ఉన్నావు. నేనేమిటి అజ్ఞానిని, సామాన్యుణ్ణి, భక్తి జ్ఞానం వైరాగ్యం యోగం లేనివాణ్ణి, నిన్ను కొడుకునిగా కన్నానా అన్నాడు ఆయన. ఏ నిన్ను అఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతు అపరాధీనుని మాయాదూరుని సూనునిగా గంటి నిట్టి చోద్యము కలదే. ప్రభు నేనెక్కడ, నిన్ను కొడుకుగా పొందడం ఏమిటి, నువ్వు ఎటువంటి వాడివి, సంతతుడివి, ఎల్లప్పుడూ ఉంటావు, మాలా ఇవాళ ఉండి రేపు పోయే శరీరం కాదు, పవిత్రమైన శాశ్వతమైన శరీరం నీది. అటువంటి నిన్ను అపరాధీనుని, ఎవరి చేతిలో నువ్వు ఉండవు, లోకం నీ చేతిలో ఉంటుంది, నువ్వు ఎవరి అధీనంలోనూ ఉండని స్వతంత్ర ప్రవృత్తి కలిగిన వాడివి. అఖిలము చూడగలవు, ఈ లోకమంతా నువ్వు ఎక్కడున్నా అలా చూపులతో చూడగలవు, ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోగలిగిన వాడివి. నీ రూపం మామూలు రూపం కాదు, జ్ఞానానంద స్వరూపం నీది. మాది మృణ్మయ శరీరం, ఈ మట్టితో ఏర్పడిన శరీరం, ఈ మట్టిలో కలిసిపోతుంది. కానీ నీ శరీరము జ్ఞానము వల్ల వచ్చే ఆనందమే నీ రూపం, జ్ఞానానందమయం దేవం అంటారు అందుకే నిన్ను. అటువంటి నిన్ను మాయని దూరం చేసిన వాణ్ణి కొడుకుగా కన్నాను. ఇట్టి చోద్యము కలది, ఇంతకంటే ఆశ్చర్యం ఏమన్నది, ఇదా నా యోగం అంటే. ఇక్కడ నా పుణ్యం కంటే నీ కటాక్షం చాలా గొప్పది. నీ మాయలో పడిన వాళ్ళు ఈ సంసారమంతా వాస్తవికం అనుకుంటారు, జ్ఞానంలో పడిన వారు ఈ సంసారమంతా కపట రూపంగా భావిస్తారు. ప్రభు ఈ విశ్వమంతా నీ లీలతో అలా తిప్పుతూ ఉంటావు, ఒక జంతరగాడు బొమ్మని తిప్పినట్టుగా తిప్పుతూ ఉంటావు, అరిచేతిలో ఉసిరికాయ తిప్పుకున్నట్టుగా ఈ లోకాలన్నీ తిప్పుతావు, అవిద్యని పటాపంచలు చేస్తావు, లీలతో మాబోటి వాళ్ళను సృష్టి చేస్తావు, మమ్మల్ని పావులుగా చేసి చదరంగం ఆడుతూ ఉంటావు, చివరికి మొత్తం పావులన్నిటినీ నీలో కలుపుకుంటావు. ఈ జీవులన్నీ నీలోంచి బయటకొచ్చిన కెరటాలు, సముద్రంలోంచి కెరటాలు బయటకొచ్చినట్టుగా జీవులమందరం నీలోంచి బయటకొస్తున్నాం, మళ్ళీ ఆ కెరటాలన్నీ సముద్రంలో కలిసినట్టుగా నీలో కలిసిపోతున్నాం. ఇసుక రేణువులైనా లెక్క పెట్టచ్చు, కానీ నీలోంచి వచ్చే ఈ ఆత్మల్ని లెక్క పెట్టలేము, నీ లీలలు లెక్క పెట్టలేము. అటువంటి నీ అఖండ విభూతికి నమస్కారం. నువ్వు సర్వకాల సర్వావస్థల్లో ఉంటావు గనక నిన్ను సత్యస్వరూపుడు అన్నారు, నారాయణుడు అన్నారు, భువన బ్రహ్మాండ కర్తవి గనక విశ్వాత్మకుడివి, విశ్వవేద్యుడివి అన్నారు. అటువంటి నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. నిన్ను చూచాను, సంసార భ్రాంతి అంతా నశించిపోయింది. ఇంత పూర్వం నువ్వు పుట్టని క్రితం నేను కూడా అప్పుడప్పుడు ఈ దుఃఖాలకి కుమిలిపోయి శరీరం కమిలిపోయి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని కోరికలతో నిన్ను ధ్యానం చేశాను. కానీ ఒక్కసారి నీ దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళతో చూశాక అసలు ఇన్ని దుఃఖాలు ఉండబట్టే కదా నీ దర్శనం లభించింది, కాబట్టి దుఃఖమే కైవల్య ప్రాప్తికి మూలమని, సుఖము
నరకమని గ్రహించి ఎప్పుడు ఇలాగే నీ పాదాలు పట్టుకునే భాగ్యమని కోరుతున్నాను అన్నాడు ఆయన. ప్రభు, నిన్ను పూజించడానికి మనిషికి జ్ఞానం అవసరం లేదు, రూపం అవసరం లేదు, స్త్రీ పురుష నపుంసకాది భేదం లేదు. ఎవరైనా నీకు సంబంధించిన మంత్రాన్ని అనుష్ఠానం చేయవచ్చు, నిన్ను అర్చించవచ్చు. అజ్ఞానులు కొందరు తాము చదువుకున్నాము పండితులు అనుకుంటారట, ఆ మాట కూడా. కొందరు ఎరుక మాలినవారల్ కొరగాని ఎరుకలెరుగుచు పరతురధోగతుల జాడ పద్మదళాక్ష ఎరిగిన వారలమనుచును కొరమాలిన ఎరుకలెరిగి కొందరు నీ పేరెరిగియు తలపగనొల్లరు పరతురధోగతుల జాడ పద్మదళాక్ష. కొంతమంది మేము చదువుకున్న పండితులమని ఎవరైనా ఆడవాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఆడవాళ్ళు అనకూడదంటారు. ఎవరైనా సాలగ్రామాన్ని పూజిస్తే స్త్రీలకు అర్హత లేదు, లేక పురుషుడికి అర్హత లేదు, లేకపోతే ఫలానా వాడే చేయాలి ఇంకోటి చేయకూడదంటారు. మరికొంతమంది అసలు భగవన్నామాన్ని ఉచ్చరించకూడదంటారు. కొందరు శివలింగాన్ని తాకకూడదంటారు. మరికొందరు ఉపాసనలు చేయకూడదంటారు. కొందరు సహస్రనామ పారాయణ పనికిరాదంటారు. ఇలా ఎరిగిన వారల మనుచును కొరమాలిన ఎరుకలెరిగి. మేము చదువుకున్న వాళ్ళమని అజ్ఞానంలో పడి సరిగ్గా చదువుకోక పరమాత్ముడికి అందరూ ఒకటే, స్త్రీ పురుష నపుంసక తిర్యగ అమర మూర్తి భేదము లేదు. వాళ్ళు ఎవరైనా భక్తి కలిగితే దేన్నైనా ఉపాసన చేయొచ్చు అని గ్రహించలేక అజ్ఞానంలో పడి నీ పేరు తలుచుకోలేక నీ ఉపాసనకి భయపడి నువ్వు ఇంట్లో ఉంటే కూడా బిడిసి కొడుతుందనుకుని నిన్ను విడిచిపెట్టి అధోగతుల పాలైపోతున్నారు. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. సాలగ్రామం ఇంట్లో ఉండకూడదని ఎవడో చెప్తాడు, తీసి ఎక్కడో బారేస్తాం, రహస్యంగా దేవుడి దగ్గర బారేస్తాం అనమాట. బయట ఇంట్లో విగ్రహం పనికిరాదు, తీసుకొచ్చి గుళ్ళో బారేస్తాడు, ఎవడ బారేసాడో తెలియదు. ఇలా రోజు ఇంట్లో ఏమీ ఉంచుకోక అన్నిటికీ భయం ఎక్కువైపోతుంది. ఈ భయం ఎందుకు వస్తుందంటే చదువుకున్న వాళ్ళం అనుకుని చదువు రాని కొందరు మూర్ఖుల వల్ల, సరైన చదువు లేకపోవటం వల్ల. ఇలాంటి వాళ్ళు పరతురధోగతుల జాడ, ఆ చెప్పిన వాడు అధోగతి పాలైపోతాడు. ఉదాహరణకి రేపు పుష్కరాలు వస్తే వరలక్ష్మి వ్రతం చేయకూడదని చెప్పాట ఎవడు, అలా చెప్పిన వాడు నరకానికి పోతాడు. ఎందుకని? ఇది అవిశ్వాసంతో కూడినటువంటి పనికి మాలిన మాట కనుక, అది అశాస్త్రీయం కనుక. ఇలా చేతకానప్పుడు చెప్పి ఇతరులను పాడు చేస్తున్నాడుగా. అందుకని ఇక్కడ భాగవతం ఏం చెబుతోంది, ఇతరులకు దుర్బోధ చేసేవాడు, తద్వారా భగవంతునికి దూరం చేసేవాడు, భగవంతుని మీద ప్రేమ బదులు భగవంతుని మీద భయం కలగజేసేవాడు నశించిపోతాడు. అందుకని కొరమాలిన ఎరుకలు ఎరిగి కొందరు నీ పేరెరిగియు తలపగ వల్లరు పరతురు అధోగతుల జాడ పద్మదళాక్ష. అలాంటి అజ్ఞానం నుంచి మమ్మల్ని పారవేయి బయటికి. నువ్వు తండ్రివి, నీ దగ్గర మాకు ఉండవలసింది భక్తి, ప్రీతి, ప్రేమ, భయం కాదు. భయం ఎప్పుడు? దోషం చేసినప్పుడు. మేము నేను నమ్ముకుంటున్నప్పుడు, నువ్వే మా దిక్కు అనుకుంటున్నప్పుడు ఇంకా మాకు భయం ఎందుకు? మా సర్వం నీకే సమర్పించినప్పుడు ఏది మంచో ఏది చెడ్డో మాకు తెలియదు. ఇంకా నీకు అన్ని సమర్పణ చేసిన వాడికి మంచి ఏమిటి చెడ్డేమిటి? గోపికలు కాళ్ల కింద ఉన్న దుమ్ము కూడా నీకు ఇస్తారట గోలోకంలో. కృష్ణుడికి దుమ్ముతో పూజించడం ఏమిటి అంటే భక్తి యొక్క పరాకాష్ఠ. అటువంటి భక్తిని మాకు ప్రసాదించు తండ్రి, మేమేం చెయ్యాలో తెలియని అజ్ఞానులం గనక మమ్మల్ని రక్షించు అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే, ఇంతలో మెల్లిగా పాపం దేవకీదేవి కూడా కళ్ళు అలా విచ్చి తన కుమారుని చూచింది. రూపం యత్తత్ ప్రాహురవ్యక్త మాధ్యం బ్రహ్మజ్యోతి నిర్గుణం నిర్వికారం సత్తా మాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాద్ విష్ణురధ్యాత్మదీప. విష్ణువు అధ్యాత్మ దీపం అంటే సంసారమనే చీకటిని తొలగించే ఒక అద్భుతమైన దీపము నువ్వు. అటువంటి దీపస్వరూపుడమైన నీకు నమస్కారం. దీపంతో పోల్చిందండి స్వామినావిడ. నువ్వు గురువు కదా. గు అంటే ఏమిటి? చీకటి. రు అంటే తొలగించుట. అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే వెలుతురిచ్చేవాడివి, దీపస్వరూపుడివి. అందుకే సాక్షాత్ విష్ణువు అధ్యాత్మ దీప, ఆధ్యాత్మిక దీపాన్ని విను. సంసారమనే చీకట్లని పోకార్చి తొలగించి మమ్మల్ని జ్ఞానంలోకి తీసుకెళ్లే ప్రభు సత్వగుణస్వరూపానికి నమస్కారం. నీ రూపం అంత తేలిగ్గా ఎవరు వర్ణించలేరు. అసలు నీకు రూపమే లేదు, ఎక్కడున్నావో తెలియదు. రూపం లేనివాడు ఒక రూపం మా కోసం ధరిస్తే అదే రూపమని ఎలా అనుకుంటాం? నీ మూర్తి ఇదే మూర్తి అని అనలేం మేము. ఎందుకంటే నీవు ఇప్పుడు ఈ రూపముతో ఉన్నావు, ఎప్పుడు ఏ రూపముతో ఎవరికి దర్శనమిస్తావో తెలియదు. నీవు అవ్యక్తుడివి, ఎవరికి కనబడవు, వ్యక్తం కావు. వ్యక్తము అంటే కనబడేటటువంటి ఈ రూపములకు వ్యక్తము అని పేరు. ఇలా కనబడకుండా ఉండేవాడు అవ్యక్తుడు. అటువంటి నీవు ఇప్పుడు వ్యక్తుడివయ్యావు. ఆద్యం సృష్టి ఆరంభం నుంచి ఉన్న మొదటి శక్తివి నీవు, ఆదిశక్తివి నీవు.
ఇప్పుడు మా కోసం ఈ బాబు రూపంలో దర్శనమిచ్చావు. నీవు బ్రహ్మజ్యోతి స్వరూపుడివి, ఆనంద స్వరూపుడివి, నిర్గుణుడివి, ఏ వికారములు లేనివాడివి, ఏ బంధాలలో ఇరుక్కొని వాడివి. ఏ లోకమంతా నాశనమైనా అందులో నువ్వు మాత్రం నాశనం కావు. లోకాలన్నీ ఎప్పుడొకప్పుడు నశిస్తాయి, అప్పుడు నశించకుండా ఉండేవాడు నిర్విశేషుడు అన్నమాట. అటువంటి నీకు నమస్కారం. ఈహ అంటే కోరిక. ఈ లోకంలో మనకున్న కోరికల్ని ఈహ అంటారు. నిరీహుడు అంటే కోరికలు లేనివాడు, ఏ కోరిక లేదు, ఉన్నదల్లా ఈ సృష్టిని అభివృద్ధి చేయడం తప్ప. అటువంటి నీకు నమస్కారం. ప్రభు, నేను ఏ జన్మలో పుణ్యం చేశానో నాకు తెలియదు, కానీ ఆ పుణ్యం కంటే నీ కరుణ గొప్పది కనుక నా గర్భంలో ప్రవేశించి కొడుగ్గా పుట్టావు. అసలు ఇంత గొప్ప కుర్రాడివి, ముందేమో వేల చేతులతో వేల తలతో కనబడి, మళ్ళీ అంతలోనే ఒక తల కిరీటం, ఈ నాలుగు చేతులు అందమైన నీలమేఘఛాయ శరీరంతో కనబడుతున్నావు. ఈ రూపం అసలు ఈ కడుపులో ఎలా పట్టిందండి అందావిడ. అసలు ఈ పాపడు నా కడుపులో ఎలా ఉన్నాడు, ఇది చాలా చిత్రంగా ఉంది, ఇన్ని రోజులు ఇలా ఉన్నాడా, ఉంటే ఈయన నేను తట్టుకున్నానా, ఈ కాంతిని చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, ఈ కాంతి నా కడుపులో ఉంటే అసలు నా వజ్జలా తట్టుకుంది అని ఆయనతో రకరకాలుగా మాట్లాడింది. ఆవిడ కూడా తల్లి కదా, తల్లి కాబట్టి ఆ మాత్రం చనువు ఉంటుంది. ఈ రూపం ఏమిటి, ఈ పాపడు ఈ పురిటి ఇంటిలో ఈ పొట్టలో ఈ జానుడి పొట్టలో ఇన్నాళ్ళు ఎలా దక్కున్నాడో. ఈ పొట్ట చెమ్మ చీకటి, చెరసాల చెమ్మ చీకటి, ఈ చెమ్మ చీకట్లు తొలగించే మహాకాంతి, ఆ కాంతితో పాటు లోకాలన్నింటినీ మింగగలిగే శక్తి ఉన్న రూపం, ఈ రూపం కుంచింపజేసుకుని లోపల దూరేవా. తల్లంటే ఎంత ఇష్టం అన్నమాట నీకు, ఆహా ఎంత విచిత్రం, ఈ రూపాన్ని భరించినందుకు నన్ను నేనే మెచ్చుకోవాలి, నేను భరించడం కాదు నీ అనుగ్రహంతో భరించాను, సందేహం లేకుండా నా జన్మ ధన్యమయ్యింది. యోగేశ్వరేశ్వరులు వేల సంవత్సరములు తపస్సు చేసి నీ అరికాలి కింద ఉన్న ఎంత దుమ్ము చూడలేరట, అటువంటిది నువ్వు. ఆ దుమ్ముతో కూడిన పాదం నా కడుపులో పెట్టి పాపాత్మలు దుమ్ము దులపడానికి బయటకు ఆవిర్భవించావు. ఇప్పుడు నిన్ను మొక్కుకుని ప్రార్థిస్తున్నాను, నిన్ను రక్షించే శక్తి నాకు లేదంది ఆవిడ. నళినలో చెన్న నీవు నిక్కము నాకు పుట్టెదవంచు, ఈ కలుడు కంసుడు పెద్ద కాలము కార ఎంట నడంచే, దొర్మలిన చిత్తుని నాజ్ఞ చేయుము మమ్ముగావు మనాథుల, నులుసులేక ఫలించనోచిన నోములెల్లను నీవయ్యై, నోములెల్లను నీవయ్యై. ప్రభు పద్మాక్ష, నువ్వు నాకు పుడతావని, ఎనిమిదో గర్భంలో పుత్రుడిగా జన్మించి తన ప్రాణం తీస్తావని భావించి నా మీద ద్వేషం పెంచుకుని క్రోధించి నన్ను నా భర్తని ఏళ్ల తరబడి ఈ చెరసాలలో పారవేశాడు మా అన్నయ్య దుర్మార్గుడు కంసుడు. ఇప్పుడు వాడన్నమాట నిజమే అయ్యింది, నువ్వు ఆవిర్భవించావు, ఆదిదేవుడివి పుట్టావు. ఇప్పుడు ఈ చెరసాలలో పుట్టడం వల్ల నాకు వచ్చే భయం ఏమిటో నువ్వు అడగచ్చు. చెరసాలలో పుట్టిన నిన్ను వాడు చంపడానికి కాసేపట్లో వస్తాడు, అప్పుడు నిన్ను నేను రక్షించలేను. నువ్వు సమస్త లోకేశ్వరుడివి, నిన్ను నువ్వు రక్షించుకో, ఆ కలుణ్ణి సంహరించు, దుష్ట శిక్షణ చెయ్యి, శిష్ట రక్షణ చెయ్యి, ఆ దుర్మాలిన చిత్తుణ్ణి నాశనం చెయ్యి. దిక్కులేక నువ్వే దిక్కుని నమ్ముకుంటున్న మమ్మల్ని అనాథుల్ని రక్షించు. నేనెప్పుడో నోములు వచ్చాను, ఆ నోముల ఫలితం ఎంత కూడా నాశనం కాకుండా కొరత లేకుండా నీ రూపంలో మాకు వచ్చింది. నులుసులేక ఫలించే నోచిన నోములెల్లను నేవయ్యేయండి ఆవిడ. నోచిన నోములన్నీ ఎంత కూడా కొరత లేకుండా ఫలించాయి. ఆ కొరత లేకుండా ఫలించాయని ఎలా చెబుతున్నాను, నోముల పంటగా నువ్వు పుట్టావు గనక. నువ్వు పుట్టడం కంటే ఇక నోములకి ఫలితం ఏమున్నదండి, నేను ఏదో వ్రతం చేశాను ఆ వ్రత ఫలితంగా నువ్వు పుట్టావు. ప్రభు రక్షించవా అనగానే వెంటనే స్వామివారు మేఘగంభీరస్వరంతో ఇలా అన్నాడు, అవ్వా మీ పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను విను. తొల్లి నీవు స్వయంభవమన్ మంత్రంబున పృశ్నియను పరమపతివ్రతవు, వసుదేవుండును సుతపుండను ప్రజాపతి, మేరలిరవురు ఏకలములరై ఆకులలములు తినుతూ వేండ్రంబగున రూపంబుదోడ పన్నెండు వేల దివ్య వర్షంబులు తపంబు సేయ, నేను మీ తపంబునకు మెచ్చి ప్రత్యక్షంబుగా నా దుర్గమంబగు అపవర్గంబు కోరక మాయం బాయని చెత్తంబున నా ఈడు కొడుకుని అడిగిన మెచ్చి ఇచ్చితి అని ఒక వచనం రాశారు ఇక్కడ పోతన గారు. ఏమని, నేను 12,000 సంవత్సరాలు మిమ్మల్ని తపస్సు చేయమన్నాను. మీరు పూర్వకాలంలో మొదటి మనువు స్వయంభవ మనువు ఉన్నాడు కదా, ఆ స్వయంభవ మనువు కాలంలో మీ ఇద్దరు పుట్టారు. అప్పుడు నీ పేరు పురుషిని, నీ భర్త ఈ వసుదేవుడి పేరు సుతపుడు. సుతపుడు పురుషిని అనే పేరుతో మీరిద్దరూ దంపతులై మోక్షం కోసం ముందు మనస్సును అనుకుని ఆ తర్వాత
హిమాలయ పర్వతాలకు వెళ్లి 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు. ఏకధాటిగా 12,000 దివ్య సంవత్సరములు కేవలం ఆకులలములు తింటూ ఇద్దరు పక్క పక్కనే కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం విడిచిపెట్టకుండా అఖండ దీక్షతో చేశారు. అంతకాలం తపస్సు చేయగానే నేను గరుడ వాహనం మీద మీకు ప్రత్యక్షమయ్యాను. అప్పుడు మీరు చిన్న పొరపాటు చేయటం వల్ల మీకు మాయ పట్టుకుంది. ఏమిటా మాయో తెలిసిన ఇది కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇప్పుడు గుళ్ళో కడుతున్నాం, గుళ్ళోకి వెళ్ళగానే ఆనందం పట్టలేక సాష్టాంగ పడ్డాం అనుకుందాం. ఇప్పుడు ఇక్కడే కోదండరాముడు ఆలయంలో, అప్పుడు ఆ కాళ్ళకి వెనకాతలు ఎవరు ఉంటున్నారు? ఆంజనేయుడు ఉంటాడు. అలాగే ఎప్పుడైనా గుళ్ళోకి వెడితే వెనక గరుత్మంతుడు ఉండొచ్చు స్తంభం కేసి. మనం తొందరలో సాష్టాంగ పడేటప్పుడు మన కాళ్ళు దేవుడు కేసి వెడుతున్నాయేమో చూసుకోవాలట. హనుమంతుడికి గరుత్మంతుడికి మన కాళ్ళు చూపించి మనం దేవుడికి దండం పెట్టినా దానివల్ల సంపూర్ణ ఫలితం రాదు. అప్పుడు మాయ మనల్ని పట్టుకుంటుంది. ఇది సూక్ష్మధర్మం, వేదధర్మం, మంత్రధర్మం. శివాలయానికి వెడితే సాష్టాంగ పడగానే వెనక నంది ఉంటారు కదా, నందీశ్వరుడి కేసి కాళ్ళు పెట్టినా లేక ధ్వజస్తంభం కేసి సూటిగా కాళ్ళు వెళ్ళినా ఆ సాష్టాంగ నమస్కారం వాడికి ప్రమాదం కలిగిస్తుంది. యోగ మాయ మాయ ఎప్పుడు పట్టుకుంటుంది అంటే భగవంతునికి నమస్కారం చేసేటప్పుడు భక్తితో పాటుగా జ్ఞానం కూడా ఉండాలి. మన కాళ్ళు గరుత్మంతుడికేసి వెళ్ళకూడదు. గరుత్మంతుడి మీద ఎక్కి స్వామివారు అలాగే దర్శనానికి వచ్చాట. రాగానే గరుత్మంతుడి మంచి దిగి ఎదురుగుండా నిలబడగానే పాపం గరుత్మంతుడు వాళ్ళు మాట్లాడుకుంటారని వెనక్కి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేశారు, ఈయన కనబడగానే తన్మయత్వంతో అమాంతంగా సాష్టాంగ పడ్డారు. పడగానే వాళ్ళ కాళ్ళు వెళ్ళి గరుత్మంతుడికేసి తగిలాయి. వీళ్ళ కాలి దుమ్ము ఆయన మీద పడింది. దాంతో వాళ్ళకి మాయ పట్టుకుంది. ఆ మాయ ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. అయినా పర్వాలేదు అనుకోండి, స్వామి కటాక్షం ఉంది కాబట్టి బతికిపోయాం. ఇప్పుడు మీరు కూడా చేయవలసిన పని అదే. గురువుగారు కనబడ్డారు కదా అని గుళ్ళో డామ్మని పడిపోయారనుకోండి, మీ కాళ్ళు వెనకాతల నందీశ్వరుడికి తగిలితే అప్పుడు యోగమాయ పట్టుకుంటుంది. అది ఎంత ప్రమాదం. ఇక్కడ బృహస్పతి మంత్రశాస్త్రంలో చెప్పిన మాట అదే పార్వతికి పరమేశ్వరుడు చెప్పాడు. ఎప్పుడైనా గురువులు గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆయన శరీరం తగలకుండా మనం బయటే ఉండాలట, ఆయన వచ్చేదాకా వెయిట్ చేయాలట. నేను నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తుంటే నా వెనకాతలు మీరు రావడానికి మంచిది కాదు, అది ఆజ్ఞ లేకుండా రాకూడదు. దానికి ఏమని పేరు? వేదములో చెప్పారు, గమన విరోధం నకుర్యాత్. శంకరాచార్యుల వారు అహోబలం వెళ్లి ప్రదక్షిణ చేస్తుంటే అందుకే పద్మపాదుడు ఎవరూ రాకుండా ఒక్క క్షణం ఆపాడు, ఒక 5 నిమిషాలు ఆగుదాం మనం అన్నట్ట. గమన విరోధం అంటే గురువుని దాటి వెళ్లడం, గురువు వెనకాతల మనం ధూళిపడ్డం. అందుకని గురువు యొక్క ఆజ్ఞ లేకుండా గురువు ఏదైనా అర్చన చేస్తున్నప్పుడు లేక గురువు గారు ఎక్కడైనా ఉన్నప్పుడు టక్కున ఆయనతో సమానంగా వెళ్ళకూడదు. ఇది పరమదోషము, బయటే ఉండాలి. అలాగే ఎక్కడైనా ఆలయాలకు వెళ్లేటప్పుడు సాష్టాంగ పడేటప్పుడు అక్కడ గురువు గారు ఉంటే గురువు గారికేసి కాళ్ళు పెట్టకూడదు. నందీశ్వరుడి కేసి, గరుత్మంతుని కేసి, ఇంకేదన్నా ధ్వజస్తంభం ఉంటే ఆ ధ్వజస్తంభం కేసి, అమ్మవారి గుళ్ళో సింహవాహనం ఉంటే అటుకేసి, గణపతి గుళ్ళో మోషక వాహనం ఉంటే మోషకం కేసి మన కాళ్ళు వెళ్లేలాగా సాష్టాంగ పడరాదు. అందుకని గర్భాలయంలో కొన్ని చోట్ల వెనక గరుత్మంతుడున్నాడు, ఆంజనేయుడున్నాడు, సాష్టాంగ పడద్దు బాబు అన్నారు. ఆలయం బయట పడండి, ధ్వజస్తంభం బయట సాష్టాంగ నష్టంలా, అది చాలా పుణ్యం. లోపల పడకూడదు. అలాగే లోపల ఆత్మ ప్రదక్షిణ అంటే మీ చుట్టూ తిరుగుతున్నారు, గుళ్ళో మన చుట్టూ తిరగడం కంటే దోషం మరొకటి లేదు. మన పుణ్యం అలా పోతుంది, అందువల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. గుడిలో ఎప్పుడూ కూడా చుట్టూ తిరగాలి. ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనం ఇంట్లోనే తిరగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆలయాల్లో తిరగడానికి వీల్లేదని కఠోర శాసనం, అది మంత్రశాస్త్ర నియమం. పార్వతి పరమేశ్వరుడికి చెప్పింది అదే, దానిని మనకి బృహస్పతుల వారు మంత్రశాస్త్రంలో చెప్పారు. ఇవన్నీ మంత్రశాస్త్రాలన్నీ మనం కష్టపడి చదువుకుని బయటికి తీసుకురావాలి, అప్పుడు వాటి వల్ల ఫలితం వస్తుంది, లేకపోతే ప్రమాదం వస్తుంది, కొన్ని లాభాలు పోతాయి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు స్వామివారు, నేను మీకు ప్రత్యక్షమయ్యాను, అద్భుతమైన దివ్యమంగళ విగ్రహంతో ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షం కాగానే మీరేం చేశారు, తొందరపాట్లో వెనకొన్న గరుత్మంతుడిని గమనించలేదు, సాష్టాంగపడారు. ఆ చిన్న దోషం వల్ల మిమ్మల్ని నా మాయ పాయని చిత్తంబున అని వచనంలో చెప్పారు పోతన గారు. మాయ పట్టుకుంది. మాయ పట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ఏమని తపస్సు చేశారు? మోక్షం కావాలని. ఇప్పుడు మాయ పట్టుకోవడం వల్ల మోక్షం కావాలని కోరక, స్వామి ఎంత అందంగా ఉన్నావు, నీలాంటి కొడుకు నీతో సాటి వచ్చే కొడుకుని ఇవ్వకూడదా అన్నారు. ఆ ఇమ్మనేటప్పుడు కూడా మళ్ళీ ఏం చేశారట, మాయ మరీ గట్టిగా పట్టుకోవటం వల్ల పుత్ర 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 అందిట ఆవిడ. వెంటనే ఈయన ఏం చేశాడు? తథాస్తు అన్నాడు. 3 సార్లు పుత్ర 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 అన్నావు గనక నేను నీకు 3 జన్మల్లో కొడుకై పుట్టాను. అదే మొదటి జన్మలో మీ ఇద్దరికి పృశ్ని గర్భుడు అనే పేరుతో పుట్టాను, అప్పుడు తెల్లని రంగుతో పుట్టాను, మీ నీ పేరు మీదుగా పృశ్ని గర్భుడు అయ్యాను. ఇక 2వసారి అదితియు కశ్యపుడనగా
విదితులరగు మీకు కురుచ వేషం బుననే నుదయించితి వామనుడన త్రిదశేంద్రానుజుడన ద్వితీయ భవమునను.
మళ్ళీ మీరిద్దరే ఆ మాయ వల్ల మీ వరం వల్ల అదితి కశ్యపుడు అనే పేరుతో పుట్టారు. వైవస్వతమనువు కాలంలో అదితి కశ్యపుడు మీరే, మీ వంశంలోనే వైవస్వతమనువు పుట్టాడు. ఆ కాలంలో ఇంద్రుణ్ణి రక్షించడానికి నేను మళ్ళీ మీకు ఎర్రని రంగుతో కురుచ రంగు వేషంతో అంటే వామనుడిగా పొట్టాడిగా పుట్టా. ఇంద్రుడికి తమ్ముడనే ఉపేంద్రుడనే పేరుతో రాజ్యమంతా లాక్కుని ఇంద్రుడికిచ్చాను. ఆ జన్మలో మిమ్మల్ని ఆనందపెట్టాను.
ఇప్పుడు మూడవ భవమున తప్పక మీకిరువురకును తనయుడనైతిన్ చెప్పితి పూర్వము మీ ఎందెప్పటికి లేదు జన్మ మిటపై నాకు.
ఇప్పుడు మళ్ళీ మీకు ఇచ్చిన మాట తప్పకుండా పుత్ర 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 అని మూడు సార్లు అన్నారు కనుక మూడు జన్మల్లో మీకు కొడుకయ్యాను. ఇదే ఆఖరి జన్మ. ఈ జన్మలో కూడా ఇచ్చిన మాట తప్పక నేను మీకు కొడుకునే పుట్టాను. మొదట తెల్లగా పుట్టాను, రెండోసారి ఎర్రగా పుట్టాను, ఇప్పుడు నల్లగా పుట్టాను. అందుకే నన్ను కృష్ణుడు అంటారు. అనేక కారణములతో కృష్ణుడు అంటారు. మీకు ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకున్నాను. మీ పూర్వజన్మ రహస్యం ఇది. ప్రేమతో మీకు ఆ రహస్యం చెప్పాను. ఇక మీకు మాత్రం నేను జన్మించను. ఇదే ఆఖరి జన్మ, ఆఖరి జన్మ, ఆఖరి జన్మ. ఇక మీకు జన్మ లేదు, మీకు లేదు, నాకు లేదు అన్నాడు. మీ కడుపున, మీ కడుపును నేను పుట్టను, నేను వేరే వాళ్ళకి పుడతాను. మీకు నన్ను నందనుడిగా, పరమానందుడిగా, బ్రహ్మానందునిగా రకరకాలుగా భావించి నా లీలలు చూసి, నా పెళ్లి చూసి, నా పెళ్లిలో నా పక్కన కూర్చుని నన్ను స్పృశించి నాతో కలిసి అన్నం తిని నాకు ఉపనయనం చేసి ఈ పుణ్యం వల్ల ఇంక శాశ్వత వైకుంఠానికి ఎడతారు. ఇక మీకు జన్మ లేదు. ఈ కథని శ్రద్ధతో విన్నవారికి జన్మ లేదు. చివరి కొసమెరుపది స్వయముగా గర్గాచార్యులు వారు చెప్పారు. ఈ కథని తన్మయత్వంతో పులకించిపోతూ కృష్ణుడు ఆజ్ఞాపించిన ఘట్టముందే ఇది విన్నవాడికి కూడా పునర్జన్మ ఉండదు. వారికి సాధ్యమైనన్ని తక్కువ జన్మల్లో మోక్షం ఇస్తట్ట ఆయన. ఈ విధంగా దీవించి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక మీదట సాష్టాంగపడేటట్టు జాగ్రత్తగా ఉండండి, సాష్టాంగములో చాలా జాగ్రత్తలు తీసుకోండి అని వాళ్ళకి చెప్పి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇప్పుడు వసుదేవుడి చెవిలో కొన్ని మాటలు చెప్పాడు. అవి ఆయనకి తప్ప మనకి తెలియవు. అది కథను బట్టి తెలుసుకుంటాం. అలా వసుదేవుడికి చెయ్యవలసిన పని చెప్పి చూస్తూ ఉండగా కంటి మీద రెప్ప కంటి మీదే ఉండగా దేవకీ వసుదేవులకి అంతటి పరమాత్ముడు బుల్లి బాబు అయిపోయాడు. మళ్ళీ మామూలు బాబు అయిపోయాట. ఇప్పుడు దేవకికి మతిపోయింది. అసలు నేను ఏం చేస్తున్నానో తెలియట్లేదు. ఒకసారి 1000 చేతులా, మళ్ళీ 4 చేతులా, ఎంతలో బుజ్జి బాబా, సామాన్య బాలుళ్లా కనపడుతున్నాడు. హరి 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 అనుకున్నది ఆవిడ. హరిలీల హరికే తెలుసు అనుకున్నది. ఎంతలో ఏం జరిగింది, అక్కడికి ఒక అద్భుతమైనటువంటి చమత్కార దృశ్యంతో కూడిన ఒక పురుషుడు వచ్చాడు. ఆయనే ఆదిశేషుడు. ఆయన ఎవరికీ కనపడ్డం. మొత్తం చెరసాల తలుపులన్నీ తీసేశాడు. సంకెళ్ళు ఎలాగో తొలగిపోయాయి. మొత్తం తలుపులు తీయబడ్డాయి. కాపలవాళ్ళు గాఢంగా నిద్రపోతున్నారు. శ్రీకృష్ణుడు ఆయన చెవిలో చెప్పాడు కదా వసుదేవుడు కొన్ని మాటలు. ఆ మాటల ప్రకారం దేవకి ఈ పిల్లవాడిని పట్టుకుపోతున్నాను, హరి యొక్క ఆజ్ఞని నేను పరిపాలిస్తున్నాను అని ఆ బాబుని తీసుకుని ఇలా వక్షస్థలానికి పెట్టుకున్నట్ట. చాలామంది చెప్పినట్టుగా గంపలో నెత్తి మీద పెట్టుకోవాలా, బిడ్డని కరముల రొమ్మున కడ్డముగా పెట్టుకుని ఇలా 2 చేతులతో ఇలా వక్షస్థలం మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని బయటకు వచ్చాట. బయటకు వచ్చి కాపలా వాళ్ళు ఏమైనా చూస్తున్నారని చూస్తే ఏనుగెక్కి తొక్కిన కదలనట్టుగా కుంభకర్ణుల్లాగా ఒకటే గుర్రు. కొంతమంది పురాణాల్లో కూడా నిద్రపోతూ ఉంటారులేండి, అలా నిద్రపోతున్నారట వాళ్ళు. ఇలా నిద్రపోతూ ఉండగా ఆయన అమ్మాయి అని బయటకు వచ్చాడు. బయట కుంభవృష్టి. ఇక చూడండి బాబు, విద్యోత మానోగ్ర ఖజ్యోత కిరణ జిద్విద్యుద్యుతిచ్చట విభవమై జడి గురుస్తోంది. కుంభవృష్టి. ఏనుగు తొండంతో నీళ్లు విడిచిపెట్టినట్టుగా వర్షం వస్తూ ఉంటే ఈయన ఎలారా బాబు అని భయపడలా. నా దగ్గర నా స్వామి ఉన్నాడు, ఈ వర్షం నన్ను నా స్వామిని ఏమీ చేయదు, ఆయన రక్షణ ఆయందే అని నిశ్చింతగా ఆ నీళ్లలోకి వచ్చాడు. ఆశ్చర్యం చెప్పమంటారా, ఇంత వర్షంలోంచి ఒక్క చుక్క నీరు కూడా ఆయన మీద పడ్డల్లా. బాలుడి మీద పడలేదు, ఆయన మీద పడలా. ఏం జరిగింది, వేయి పడగలతో ఆదిశేషుడు గొడుగు పెట్టాడు. 1000 పడగలు, తెల్లని పడగలు, చక్కగా వెళ్ళగొడుగు పెట్టినట్టు పెట్టాడు. తోకతో తలుపులు మూసేసేట, తాళాలు నొక్కేసేట. అంటే ఎవరైనా వచ్చినా తెలియకుండా ఉండడానికి. అది ఏం జరగదు, అయినా సరే అలా జాగ్రత్త పడి గొడుగు పడితే ఈ పడగల గొడుగులోంచి ఒక్క చుక్క కూడా పడ్డల్లా. వసుదేవుడు పైకేసి చూశాడు. చుట్టూత వర్షం పడిపోతుంది, కాళ్ళు తడుస్తున్నాయి, కానీ నెత్తి మీద చుక్కపడదు. ఏమిటి చిత్రం ఇది? చిత్రమేముందిలే, చిత్రాలకి మూలమైన చిత్రపురుషుడు ఇక్కడ ఉండగా ఇంకిదేం విచిత్రం అనుకున్నాడు ఆయన. ఎందుకని? ఆదిశేషుడు కనబడ్డంలా, కనబడితే గొడుగని తెలిసేది, ఏమీ కనబడదు, ముందుకు సాగిపోయాడు. ఈ విధంగా మహానుభావుడు వర్షంలో తడవకుండా ముందుకు వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి పవిత్ర ఘట్టంతో, పూతనాసంహార ఘట్టాలతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం 6:20. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.